ఓం నమో వెంకటేశ్వర వెంకటేశం 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 ఓం నమో వెంకటేశ్వర శ్రీనివాస శ్రీనివాస ఏడుకొండలు వాడ ఏడుకొండ రావు. నేను ఈ దేవాలయంలోకి రావాలని నెల రోజుల కింద ప్రయత్నం చేశాను సార్. నేను ఇక్కడికి చదివించినప్పుడు వారిని అర్చకుని అడిగాను, 11 ముగిస్తామని సాయంత్రం 5 ఓపెన్ చేస్తాను. అక్కడ ఇద్దరు పాపులర్ గార్డ్స్ ఉన్నారు. వెంకటేశ్వర స్వామికి పాపులారిటీ ఉంది, సాయిబాబాకి పాపులారిటీ ఉంది. సాయిబాబాకి ఇష్టదేవతను శ్రీరాముడు. శ్రీరాముడు ఆంజనేయ స్వామిని ఎక్కువ ఆరాధించేవారు. ఆయన సాధన దేశంలో కూడా ఎక్కువ ఆంజనేయ స్వామిని, షిరిడీ సంస్థానం పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఏనాడు అక్కడ కూర్చుంటా ఉండేవారు. ఒకసారి నేను షిరిడీలో ఉండగా బాబా గారు కూడా ఆయన ఆంజనేయ స్వామి గారిని దర్శనమిచ్చారు. ఆంజనేయ స్వామి అంశ గారిని దర్శనమిచ్చారు. ఇప్పుడు మన దేశంలో వచ్చి దేవాలయాలు ఎక్కువ వెంకటేశ్వర స్వామికి ఆదాయం ఉంటుంది. తర్వాత వైష్ణవదేవి ఆలయం ఉంది, ఎక్కడ ఉంది ఆ సైడ్ ఉత్తరప్రదేశ్లో. దానికి వెంకటేశ్వర స్వామి తర్వాత వైష్ణవదేవి ఆలయం, లేకపోతే వైష్ణవదేవి అంటే లక్ష్మీదేవి, అక్కడ కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది. రెండు ఈ రెండు తర్వాత ఎక్కువ ఆదాయం వచ్చేది షిరిడీ సార్, షిరిడీ సంస్థానానికి ఎక్కువ ఆదాయం. మూడు అంటే టాప్ 3 దేవాలయాలకు వచ్చిన ఆదాయాల్లో మొదటిది వెంకటేశ్వర స్వామి, రెండోది వైష్ణవదేవి, 3 సాయిబాబా. ఆ టెంపుల్స్కి ఎక్కువ ఆదాయం వేస్తారు. వెంకటేశ్వర పెరుమాళ్ళు దర్శనం చేసుకున్నాం. అది దీన్ని చూడని వాళ్ళందరూ ఇక్కడ చూసి వెళ్ళండి. ఇక్కడ వెంకటేశ్వర పెరుమాళ్ళే సభకు వచ్చిన వాళ్ళే చూస్తే సరే, చూడకముందు వచ్చి స్వాముల వారికి పెరుమాళ్ళకు నమస్కారం పెట్టుకుని వెళ్ళాడు. అక్కడ మీరు దర్శనం చేసుకోబోతే దర్శనం చేసుకుని వెళ్ళండి, దర్శన భాగ్యం. దర్శనం కూడా సంపత్తితోడు సమానం. ఇప్పుడు యోగా క్లాసులు అయ్యి పెడుతున్నారు చాలా చోట్ల, ఏదో ప్రాణాయామం నేర్పుతున్నారు. తర్వాత గోడ మీద ఏదో గుర్తుపెట్టి ఆ గుర్తు చూడమంటున్నారు. ఏ యోగాభ్యాసాలని 6 వారాలు ఏర్పాటు చేస్తున్నారు. లేదా దీపం ఒక చూడమంటారు. ఏదో చేస్తున్నారు యోగా క్లాస్, 6 నెలల ట్రైనింగ్ అని 4 నెలల ట్రైనింగ్ అని ఏదో చేస్తున్నారు. దానివల్ల వస్తే ఏకాగ్రత రావచ్చు, కొంతవరకు ఏకాగ్రత రావచ్చు. ఆసనాల వల్ల దేహానికి ఆరోగ్యానికి మంచిది, కానీ ఆసనాల వల్ల భక్తి ఎవరికి రాదు. దేహానికి ఆరోగ్యానికి మంచిది. ఏదో ఆ లైట్లో అంత చూడటం, ఈ లైట్లో అంత చూడటం కంటే వెంకటేశ్వర స్వామి కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ, శంకరుడు కానీ, అవతార పురుషులు వాళ్ళ రూపం చూసుకుని ధ్యానం చేస్తంటే యోగా క్లాసులో వచ్చి ఏకాగ్రత వస్తుంది. యోగా క్లాసులో ఏకాగ్రత వస్తుంది కానీ భక్తి రాదు. వాళ్ళు కోసేసినా భక్తి రాదు, ఏకాగ్రత వస్తుంది. ఇలా వెంకటేశ్వర పెరుమాళ్ళని ఎవరైనా వేదముకో పెరుమాళ్ళు, రామ పెరుమాళ్ళు, వాస్తవ పెరుమాళ్ళు, మీకు ఏ పెరుమాళ్ళు ఇస్తే ఆ రూపాన్ని ధ్యానం చేసుకుని ధ్యానం చేసుకుంటే రూపాన్ని మీకు ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రతతో పాటు భక్తి వస్తుంది, అది గొప్పతనం. యోగా క్లాసులకు వెళ్ళిన వాళ్ళకి గుర్తించడం మానేసి అక్కడ యోగాకి వెళ్ళామంటే అది నేర్చుకుని తెచ్చుకుని యోగాలో ఏకాగ్రత వస్తుంది కానీ భక్తి మట్టుకు రాదాడు. పైగా శరీరాభిమానం పెరిగింది, అదే పరిచయం ఇక్కడ వస్తుంది. పెరుమాళ్ళని ధ్యానం చేసుకుంటే ఏకాగ్రత వస్తుంది, దాంతోపాటు భక్తి వస్తుంది. భక్తి లేకుండా భగవంతుని పరమాత్మ మనం తెలుసుకోలేం. మన జీవితం అంతా, మన తెలివితేటలు అంతా ఈశ్వరుని, పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం ఉండాలి, భగవంతుడి అనుగ్రహం ఉండాలి. పెరుమాళ్ళంటే పెద్దవారు అన్నది, పెరుమాళ్ళంటే పెద్దవారని అర్థం. అంటే మనందరం జీవకోటి, మనందరికీ తండ్రి ఆయన, మనందరికీ తండ్రి ఆయన, ఆయనే పితామహుడు. మన జీవకోటికి అందరికీ నియమించేవాడు ఆయన, మనందరికీ తండ్రి, మనందరికంటే పెద్దవాడు, మనకంటే ఆదివాడు. ఆయనలోంచే మనం అందరం వచ్చాం, ఆయనలోనే ఉంటున్నాం, మళ్ళీ ఆయనలోనే లైవం పోతాం. అది బుడగలు ఎక్కడి నుంచి వస్తాయి? సముద్రంలోంచి వస్తాయి. అవి ఎక్కడుంటాయి? నీటిలో సముద్రంలోనే తిరుగుతాయి. మళ్ళీ ఎక్కడ కరిగిపోతాయి? సముద్రంలోనే కరిగిపోతాయి. అలాగే జీవకోటి అంతా కూడా ఆయనలోంచి వస్తున్నాయి, ఆయనలో ఉంటున్నాం, మళ్ళీ ఆయనలో లైవ్ అయిపోతాం. మనకు తెలుసున్నా తెలియకపోయినా వాస్తవం అది. అంచేత పెరిమాళ్ళని ఇలా యోగా క్లాసులకు వెళ్ళి ముచ్చట పడుతున్నారు కదా, పెరిమాళ్ళని ధ్యానం చేసి నీకు ఏ రూపం ఇష్టమైతే ఆ రూపం, లేదా గురు రూపం ఇష్టమైతే గురు రూపం, గిరి రూపం ఇష్టమైతే గిరి రూపం, లేదా అవతార పురుషుడు ఏడు కొంతమందికి లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇష్టం, అది ఇష్టమైతే అది ఇష్టం. వాళ్ళు ధ్యానం చేసుకుంటే లాభం ఏంటంటే ఎలాకాడ వస్తుంది, దాని మీద మీరు పవిత్రులు అవుతారు, భక్తి కలిగి. అంటే పరమేశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మనం తెగిపోయిన గాలిపటాల్లో లేవు, మన అందరి జీవితాలను నడిపేవాడు ఒకడున్నాడు, మనకు యజమాని ఒకడున్నాడు అని ఒక గుర్తింపు వస్తుంది. మనమే పెద్దవాళ్ళు, ఆయనే పెద్దవాళ్ళు అని అప్పుడు తెలుస్తుంది మనకు. ఇప్పుడు మనమే పెద్దవాళ్ళు అనుకుంటున్నాం, ఎవరి మటుకు వాళ్ళు మనమే పెద్దవాళ్ళు అనుకుంటున్నాం. ఆయనే పెద్దవాడు, ఆయనే పెద్దవాడు, ఆయన పెద్దవాడు అని సంగతి మర్చిపోయి మనమే పెద్దవాళ్ళు అని స్వతంత్రం అయితే ఎవరి మటుకు వాళ్ళు స్వతంత్రం. అంటే భగవంతుడు చెప్పిన మాట మనం వినటం లేదు. ఎందుకు వినటం లేదంటే కారణం పుణ్యబలం లేదు మనకి, ఇది కలి దోషం. పుణ్యబలం మనకు లేదు, పుణ్యబలం లేకపోవటంలా ఆయన మాటలు మనకు మనస్కరించడం లేదు. ఎంతో పుణ్యబలం ఉంటేనే కానీ, ఎంతో స్వార్థం లేని కర్మ పూర్వజన్మలో చేసి ఉంటేనే కానీ భగవంతుడి వాక్యం మీద మనకు విశ్వాసం కలగదు, విన్నా కలగదు. మన బుద్ధిలో దోషాలు ఉన్నప్పుడు మనం బాగుపడం. సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సందర్భం ఏంటంటే, సాయిబాబా గారు అక్కడ వెంకటేశ్వర నర్సింగ్హోమ్ అని భీమవరం ఒక హాస్పిటల్, సాయిబాబా గారు వారి ధర్మపత్ని మల్లీశ్వరి ఇద్దరు డాక్టర్లు, ఉభయలు డాక్టర్లు గారు, వారు వెంకటేశ్వర నర్సింగ్హోమ్ అని ఉంది నర్సాపురాలు, అది పాలకొల్లు భీమవరంలో వెంకటేశ్వర నర్సింగ్హోమ్ అని ఉంది భీమవరంలో, అది హాస్పిటల్ వారిద్దరు నడుపుతున్నారు, ఆ దంపతులు ఇద్దరు నడుపుతున్నారు. నడుపుతూ అక్కడ అక్కడ వారి కార్యక్రమం, హాస్పిటల్ కార్యక్రమం చూస్తూ వారు ఏదో కొంత వాళ్ళ స్వార్థం లేకుండా మనం ఏదో భూమి మీదకి వచ్చినందుకు చెట్లు పుడుతున్నాయి, చెట్లు చచ్చిపోతున్నాయి, పశువులు పుడుతున్నాయి, పశువులు చచ్చిపోతున్నాయి, అలా మనం చచ్చిపోతే మనం మనుషులు ఎక్కడ, మనమే పుట్టి మనమే చచ్చిపోవటం లేదు, దోళ్ళ పశువులు అనేవి పుడుతున్నాయి చచ్చిపోతాం, వర్షాలు చాలా చెట్లు పుడుతున్నాయి కొంతకాలం చచ్చిపోతాం. మరి ఒక సత్కర్మ చేయకుండా, ఒక మంచి పని చేయకుండా, సమాజానికి ఏం ఉపయోగపడకుండా మనం కనుక చనిపోతే ఆ జంతువులతో సమానం, ఆ తర్వాత ఆ జంతువులతో సమానం, చెట్లతో సమానం, చెట్లు అంతే మనం అంతే జంతువులు కూడా అంతే. అదే జంతువులకు నాలుగు కాళ్ళు ఉంటాయి, మనకు రెండు కాళ్ళు ఉంటాయి, కాళ్ళు తేడా కానీ మనస్తత్వం ఉంటుంది. ఒకసారి అమెరికాలో అబ్రహం లింకన్ మాట్లాడుతున్నారు, జ్ఞాని చెప్పి జ్ఞాని మళ్ళీ మనిషి పెద్ద జంతువులు, మనుషులు కూడా జంతువులే, ఆయన అందరికన్నా గొప్ప జంతువు పెద్ద జంతువులు, ఈ జంతువు కాలు వచ్చిన కూడా ఒకసారి మనిషి కూడా జంతువు, మనిషి కూడా పెద్ద జంతువు, కానీ ఈ జంతువు మిగతా జంతువులకి ఈ జంతువు తేడా అంటే ఈ జంతువుకి ఆలోచన కూడా పెట్టాడు దేవుడు, ఆలోచన పెట్టాడు అంచేత వీడు ఆ ఆలోచన మంచి ఉన్న ఆలోచననే ఉన్న తెలివితేటల్ని ఎడతెరకల కింద కాకుండా సద్వినియోగం చేసుకుంటే వీడు ఈ జంతువు అప్పుడు ఈ జంతువుకి అప్పుడు మానవత్వం వస్తుంది, మనిషి అవుతాడు, అప్పుడు మానవత్వం వస్తుంది, అప్పుడు ఇప్పుడు మనుషులు కాదు. మన బుద్ధి మార్చుకుంటే ఇప్పుడు మనకు జంతు బుద్ధే ఉంది, దైవ బుద్ధి లేదు. మన బుద్ధిని మార్చుకుంటే దైవ బుద్ధి వస్తుంది. అంటే లింకన్ అంటాడు జ్ఞాని చెప్పి జ్ఞానం, మనుషులు కూడా జంతువులే కానీ పెద్ద జంతువులు, ఈ జంతువులకు తెలివితేటలనే ఆలోచన ఆలోచించుకుంటూ ఉంటాయి ఈ జంతువులు. అంటే ఈ ఆలోచన సద్వినియోగం చేసుకుని మనం ఆలోచన సద్వినియోగం చేసుకుని మనం అది మనం అది అప్పుడు దేవతలు అవుతాం, మనకు మానవత్వం వస్తుంది, అప్పుడు దేవతలతో సమానం అవుతాం. అంటే జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఏదో తింటున్నాం తిరుగుతున్నాం అంటే కాలక్షేపం ఎందుకు? మనకు కాలక్షేపం, జంతువులకి కాలక్షేపం. మనం ఏదో అన్నం తింటున్నాం, గడ్డి పచ్చగడ్డి ఏదో తింటున్నాం, అవి బతుకుతున్నాం, మనకు బతుకుతున్నాం. మరి దానివల్ల ఏమిటి? మామూలుగా జంతువులు బతుకుతున్నాయి, జంతువులు కూడా ఏది తింటున్నాయి చచ్చిపోతున్నాం. అయితే మనలో ఏదైనా మంచితనం లేకపోతే, సమాజం మనం ఏదో జీవితంలో నేర్చుకోకపోతే, సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడకపోతే, మనకి జంతువులకి మనకి చెట్లకి సమాన భేదం లేదండి. అది బాబా గారు సాయిబాబు గారు ఇప్పుడు చారిటబుల్ హోమ్ ఒకటి ఒక సర్వీస్ సేవా కేంద్రం ఓపెన్ చేశారు. నేనేమనుకున్నానంటే ఇక్కడ రాకముందు ఏదో సంవత్సరానికి ఇంతని 10 రూపాయలు ఎవరికో పెద్ద ఎవరికి ఏదో బట్టలు కుట్టించడం లేకపోతే వృద్ధులకు ఏదో ఇవ్వటం ఏది ఎలా సరిపెడతారేమో అనుకున్నాను. 20 మంది పేషెంట్లకి ఫ్రీగా సేవ చేస్తాను. 20 బెడ్లు వేస్తారు. ఇప్పుడు హాస్పిటలే మా చేత ఓపెన్ చేయించాలి. మా చేత ఇక్కడ ఓపెన్ చేయించడానికి అది సత్తగుణం అన్నట్టు గుర్తు. నేను చెప్పాను భీమవరం ఎమ్మెల్యే గారిని తీసుకురండి, లేకపోతే రాజకీయ నాయకుని ఎవరైనా తీసుకురండి, ఇంకో సందర్భంలో వారిని చూద్దాం రండి, ఈ సందర్భంలో మీరు రండి అన్నారు. అంటే వాళ్ళకి సత్వగుణం ఉన్నట్టు గుర్తు. మమ్మల్ని ఆహ్వానించారంటే వాళ్ళకి సాత్విక బుద్ధిని గుర్తు. అందుచేత వీళ్ళు ఆ పుణ్యకారణ మేము ఎన్నో పుణ్య కార్యక్రమాలు పాల్గొంటున్నాం. అన్ని పుణ్య కార్యక్రమాలు మేము చేయలేము, మనం చేయలేము. ఏదో భగవంతుని ఆ కార్యక్రమాల్లో వృతా భక్తి చేత, వృతా భక్తిగా మన చేత కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసి వారు చేసుకున్న పుణ్యంలో కొంత 5 పైసలు మా 10 పైసలు మనకు పంచిపెడుతున్నాడు. అంచేత ఇంచేది మనకు పంచిపెడుతున్నాడంటే దేవుడు వాడు చేసిన పనులు మనం చేయలేం, కానీ వాళ్ళు చేసి పనులు చూసి మనం సంతోషిస్తున్నాం. అంచేత మన ఎవరు ఒకటి, ఈ రెండు లేకపోతే బాధపడతాడు మనిషి. ఒకటి అసూయ, రెండు అహంకారం. ఈ మధ్య మా ఇంటికి ఎవరో వచ్చారు, అంటే మీ బావగారితో ఈ మధ్య నాకు పరిచయం ఉంది, మనిషి పద్ధతిగా ఉన్నారని కనిపిస్తున్నాను. మిగతా గొడవలు ఎందుకులేండి, ఆయనకు అసూయ లేదు, అహంకారం లేదు, ఆ రెండు లేవు కదా అన్నారు. మిగతా గొడవలు ఎందుకులేండి, అసూయ లేదు, అహంకారం లేదు, ఇంకా రెండు లేకపోతే సరిపడుతుంది కదా అన్నారు. ఇంకా మీకేం చెప్పమంటారు? సరసానికి అందరికీ రెండు ఉంటాయి. మీరు అంచనా కరెక్టే, మా బావగారికి రెండు లేవు. అలాగే ఆయన ఏదో లింకన్ అని గాంధీ అని నేను అంటలేదు. మామూలుగా సామాన్యంగా ఒక సామాన్య మానవుని దృష్టి పెట్టుకుంటే మా బావగారు మంచి ఆయన. ఇంకోటి అన్నారు, దేవుడు సామాన్య మానవులను ఎక్కువ సృష్టించాడు, బహుశా ఈ సామాన్య మానవులు అంటే ఎక్కువ ఇష్టపడవచ్చు. ఎవడో లింకన్ అంటాడు, గాంధీ అంటాడు అంతమంది, చాలా తక్కువ మంది ఉన్నారు. మా బావగారు అంటాడు ఎక్కువ మంది ఉన్నారు. అంతే కదా, మనందరం వాళ్ళ బావగారు అంటాడు, మనందరం సామాన్య మానవుడు, మనలో విశేషం ఏం లేదు, ఉందనుకుంటున్నాం, అందుకే పాడైపోతున్నాం. అంటే భగవంతుడికి కామన్ మ్యాన్ అంటే ఇష్టం ఉండి కామన్ మ్యాన్ చూసి సంతోషిస్తాడు. అంచేత ఆయన మా బావగారు నేను లింకన్ అని గాంధీ అని అంటాడు, కామన్ మ్యాన్, కానీ మీరు చెప్పిన రెండు లేవు. అటువంటి వాడిని చూసి దేవుడు ఎక్కువ సంతోషిస్తాడు, అటువంటి వాడిని ఎక్కువ మనని సృష్టించాడు. ఎవరు కామన్ మ్యాన్? ఎక్కువగా ఏ ఊళ్ళో చూసినా కామన్ గా ఎక్కువ సామాన్య మనుషులే ఉంటారు. వాళ్ళందరినీ చూసి మురిచిపోతున్నాడు దేవుడు. అంచేత అటువంటి ఇష్టపడుతున్నాడు వాళ్ళని చూసి. అంచేత వాడు దేవుడు క్రియేట్ చేశాడు. అంటే మనలో ఏదో విశేషం ఉందంటే పాడైపోతాం. మనం కామన్ గానే ఉండాలి. ఆవిడ చెప్పింది అయితే మనలో ఏదో ఇతరుల మనుషుల్లో లేనిది మనలో ఏదైనా ఉందనుకుంటే శుభ్రంగా పాడైపోతాం. అంచేత ఇప్పుడు సాయిబాబు గారి తండ్రి గారు కూడా కనిపించారు. తర్వాత నాకు 2 అబ్బాయిలండి, ఈ సాయిబాబా పెద్దవాడు, నాకు 5 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. సాయిబాబా డాక్టర్, వాళ్ళ తమ్ముడు ఇంజనీరు, మా కొడుకులు ఇద్దరు బాగున్నారు, కోడళ్ళు ఇద్దరు బాగున్నారు, ఐదుగురు కూర్చుంటూ బాగున్నారు, ఐదుగురు అదుగురు బాగున్నారు, అందరూ పచ్చగా ఉన్నారు, నాకు ఇంకేం కావాలన్నారు. అంటే ఆయన పూర్వపుణ్యం ఉండటం వల్ల అందరూ పచ్చగా ఉన్నారు, అందరి మధ్యలో సుఖంగా ఉన్నారు, ఒక సంతృప్తిగా ఉన్నారు, అందరూ బాగున్నారని సంతృప్తిగా ఉన్నారు. ఆయన సంతోషాన్ని నాకు వ్యక్తం చేశారు. ఆయన సంతోషంలో మనం కూడా భాగం పంచుకుందాం. ఆయన సంతోషంలో మనం కూడా బాగా. ఆ తండ్రి గారు చాలా సంతోషించారు. అందరూ బుద్ధిమంతులంటే బుద్ధిమంతులే కాదు, వాడు మామూలుగా సంసారాలు కూడా అందరి సంసారాలు బాగున్నాయి, హ్యాపీగా ఉన్నాయని ఇప్పుడు సాయిబాబు గారు తండ్రి గారు చెప్పారు. అది ఆ కుటుంబం ఇంకా ఉజ్వలమైన భవిష్యత్తులోకి రావాలని అందరం, లేదా సాయిబాబా గారికి ఇంకా వారి దంపతుల దగ్గర భగవంతుడికి ఎక్కువ ఆయుష్ ఇచ్చి ఇంక ఇటువంటి మంచి పనులు జరగాలని. తర్వాత ఇప్పుడు హాస్పిటల్ అయ్యి ఏర్పాటు చేసి ఆయనే సర్జరీ చేస్తారు, ఆయనే అక్కడ బెడ్స్ ఇచ్చారు, బెడ్స్ మీద అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళందరికీ సర్జరీస్ కూడా ఫ్రీ. ఆయన ఎంఎస్ ఆయన జనరల్ సర్జన్, అన్ని సర్జరీలు కూడా బాగా పూలు అనుకునే వాళ్ళకి అందరికీ. ఇది కాకుండా ఇన్ఎడిషన్ టు దిస్ అంటే హాస్పిటల్ కాకుండా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా నిర్మిస్తున్నానని చెప్పారు. ఓల్డ్ ఏజ్ హోమ్లు చాలా మంచిదని చెప్పాను డాక్టర్ గారికి. అంటే మీరు 15 మంది పెట్టగలరా, 20 మంది పెట్టగలరా చూసుకోండి, ఎవడన్నా డబ్బు ఇచ్చే పుచ్చుకోండి. కొంతమంది డబ్బు ఇచ్చేసి ఉంటా ఉంటారు, అది తప్పేం లేదు. దానికి డబ్బు ఇస్తే పుచ్చుకోండి, డబ్బు లేని వాళ్ళకి ఫ్రీగా పెట్టిన అన్నం డబ్బు ఇచ్చిన వాళ్ళకి పుచ్చేసుకోండి. అంటే డబ్బు ఉండి ఇస్తానంటే మనం పుచ్చుకోపోతే మందే తప్పు, ట్యాప్ చాటు ఇచ్చి పేట తప్పు. డబ్బు ఎవరైనా ఉండి మీరు ఇస్తామంటే మీ సంస్థ కంటే పుచ్చుకోపోతే మన గర్వం మనకు గుర్తుంది. అంచేది మీరు వాళ్ళు ఇస్తే వద్దనకండి, లేని వాళ్ళకి చేయండి, ఉన్నవాళ్ళు ఏదైనా మీకు ఇస్తే సహాయం చేస్తే వద్దది, అది భేదవాళ్ళకి అది ఉపయోగించండి అని చెప్పాను. నా సలహా చెప్పాను సాయిబాబు గారికి. ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ముసలిద్దరిని ఎవరికి వస్తారు? అదే ఇప్పుడు బాబాగారు చెప్పాను. ఇప్పుడు మనం కూడా ముసలాడు అయితే అనుకోండి, మళ్ళీ ఇంకా చూడరు, తగ్గించేస్తారు చూడరు. ఇప్పుడు పని చేసే ఇడ్లకి ఉలవలు పెడతారు, ఉట్టిగడ్డి పెడతారు, పచ్చగడ్డి అన్ని పెడతారు. పని చేయను అనుకోండి ఇడ్లు, ఇంకా అట్లా ఇంకా ఏదో ఒట్టిగడ్డి పడేసి అలా ఉంటారు. ఇప్పుడు మనం కూడా ముసలాడు అయిన తర్వాత ఏదో పెడతారు, చివరికి ఏదో పక్కన పడేస్తూ ఉంటారు. ఆడు భోజనాలు అయ్యాక ఏదో వాడు ఉండికి అయింది మనకు పెడతారే పెట్టరు చెప్పడం ఏదో పడేస్తారు. మనం ముసలిళ్ళు అయిపోయిన తర్వాత ముసలిట్ని ఎలా చూస్తారో మనల్ని అలాగ చూస్తారు. మీరు మేము బాగా సంపాదించాం, మమ్మల్ని బాగా చూస్తారు అనుకోండి, మిమ్మల్ని ఒక చూస్తూ అదేంటండి, మేము భూళ్ళని సంపాదిస్తాం, సంపాదించిన తర్వాత మా పిల్లలు మా మనవాళ్ళు మా కోడళ్ళు బాగా చూస్తారు అనుకుంటే ఇప్పుడు మీకు అనిపిస్తుంది మీరు ముసలిళ్ళు అయిన తర్వాత ఆడుకోవడం చూడండి. ఇంక ఇది కలియుగం. ఇదేంటి ఇది కలియుగం, వెరీ డార్క్ ఏజ్. కలిగిన అంత చీకటితో సమానం. ముసలివాడిని మీరు 1000 ఎకరం పొలం సంపాదిస్తే మీరు మంచం పట్టాక మేమంతా ఎవరో చూడరో చూడరు కూడా అంచేది. ఎవడో జాగ్రత్త వాళ్ళు ఎవరో చూస్తారనుకుంటే మెరుగుతాను, అది మరి ఆ మూర్ఖత్వానికి. మీరు సంపాదిస్తే శుభ్రంగా గిత్తల కింద ఉపయోగించుకుంటారు. మిమ్మల్ని సంపాదించుకున్నంత కాలం గిత్తలను ఏం చేస్తారు? బండి లాగినంత చూపం తోరుకుంటారు, అవి ముసలైన తర్వాత పక్కన పడేస్తారు. అట్లు పట్టించుకోరు ఇంకా, ఏదో బతకడం కోసం గడ్డి వేస్తారు, ఏదో బతకడం కోసం ఏత వేస్తారు. కానీ గొడవలు తవ్వుడు చిట్టి అట్లకి మన పని మనకి ఏదో పెండాకుడు పడేస్తారు. కానీ ఇంకా గొడవలు మనకి ఏమై ఉంటాం, గొడవలు తవ్వుడు మనకేమయ్యారు. అయ్యో ఊళ్ళు వేసి కమ్ముడు బట్టి చాలా మంచిది. అంటే నీకు డబ్బు, మీ డబ్బు మీకు అన్నం పెడుతున్నాను అనుకోకండి, అది వెరితను. ఇంట్లో చూసి వెళ్దాం, మీకు 100 ఎకరాల పొలం ఉంటే 100 ఎకరాలు మీకు వంట చేసి పెట్టను. నీకు బ్యాంకులో డబ్బు ఉంటే బ్యాంకులో డబ్బు వచ్చి మీకు సేవ చేయదు. అలాగే ఇంట్లో వాళ్ళు చేయాలి, ఇంట్లో వాళ్ళు చేయదు. వాళ్ళు మీరు సంపాదించే మీరు సంపాదించినంత కాలం తింటారు, మీ సంపాదన ఆగిపోతే మీ జాగ్రత్తగా మీరు ఉండాలి. కానీ అది కలియుగం అంతకు చెప్తాను. అంచేది ఇది అంచేది ఎవరి జాగ్రత్త, ముసలి వాళ్ళు అందరూ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటే మంచిది. నెమ్మదిగా అవకాశం ఉంటే ఊళ్ళేసుకములు చేరుకోవటం మంచిది. ఆ కల్చర్ మనకు లేదు. అమెరికాలో ఇంగ్లాండ్లో ముసలాళ్ళు అవ్వగానే ఊళ్ళేసుకములకు వెళ్ళిపోతారు. ఎంచేదంటే అంటే విరోధం వల్ల కాదు, ఎందుకు వాళ్ళు మనం అడ్డేస్తున్నాం, వాళ్ళకి ఏదో ఆఫీసుకి వెళ్తున్నారు, పని చేసుకుంటున్నారు, మనకేదో వండాలని అన్నం పెట్టాలని కూడా ఎంచుకోవడం అని ఓల్డేజ్ హోమ్ చేరుకుంటున్నారు. వీళ్ళు కూడా ఆదివారం ఆదివారం వెళ్ళి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి ఆయన చూసి వచ్చేస్తారు. ఒకవేళ చూసినాడు అభ్యంతరం, ఓల్డేజ్ హోమ్ డాక్టర్లు వస్తారు, వంట వాళ్ళు ఉంటారు. నేను ఇంగ్లాండ్ లో ఒక ఓల్డేజ్ హోమ్ నడిపోయిన ఇంటికాడే గెస్ట్ కింద ఉన్నాను. మా అమ్మగారు మా ఇంటికాడే కంటే ఓల్డేజ్ హోమ్ లో పెడితే, మాకు ఓల్డేజ్ హోమ్ ఉందండి, ఓల్డేజ్ హోమ్ లో పడితే మా ఇంటికాడంటే సుఖంగా ఉంటారు. అప్పుడు నేను వెళ్ళేప్పుడే మంచం పెట్టారు. తర్వాత నాలుగు నెలలకు అప్పుడు చనిపోతే పాపం నాకు ఫోన్ చేసి చెప్పారు ఇంగ్లాండ్. అయితే వాడు గుజరాతీ వాళ్ళు, వాళ్ళు గుజరాతీ వాళ్ళు అంటే వాళ్ళు నలుగురు అన్నదమ్ముడు. ఈయన ఏమంటున్నాడంటే మా ఓల్డేజ్ హోమ్ మేము సొంతమే అక్కడ పెట్టేద్దామంటే వాళ్ళ అన్నదమ్ముడు ఒప్పుకుంటారు. అది అంటే ఇండియా అంతా కృత్రిమ గౌరవానికి అలవాటు పడ్డారు. వాళ్ళు చూడరు, చూసినట్టు ప్రజలు అందరూ చెప్పుకోవాలి ఇది ఇండియా పద్ధతి. వాళ్ళు చూడరు, ఆ ముసలిడు ఎక్కడైనా మమ్మల్ని సరిగ్గా చూడటం అంటే ఆరు నెలలు పేచేది, అది ఆరు నెలలు పేచి ఇంట్లో వాళ్ళు చూడరు. ఎవడన్నా చూడలేదని ఇవి ఎక్కడైనా మమ్మల్ని చూడటం పట్టించుకోవడం అంటే అది పేచేయదు. అంటే కృత్రిమ గౌరవం అని ఏంటది, కృత్రిమ గౌరవం అంటారు. అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. మన ఇంట్లో ముసలి ఉంటాడు హ్యాపీగా ఉండాలనుకోవాలనుకో, మన ఇంటి కడ ఉండాలని అనుకో, ఎక్కడ ఉన్నాడు హ్యాపీగా ఉండాలి, అది మన కోరిక. ఇతరులు చూడలేము, మనల్ని చూడడం అలాగ పాపం వాళ్ళని సఫరే చచ్చిపోతారు చాలా సార్. అది చెప్పాడు ఏంటంటే మా బుర్దర్శనం ఓల్డేజ్ హోమ్ లో పెట్టద్దు అంటున్నారండి. అసలు మానేశాను, ఇంతమంది పేచీలు ఏం పెట్టుకుంటాను. ఆ ఓల్డేజ్ హోమ్ కూడా నాకు చూపించారు, ఇంటికాడంటే ఇంటికాడికంటే బాగుంది. న్యూస్ పేపర్లు వస్తాయి, పొద్దున్న టిఫిన్ ఇస్తారు, ప్రతిరోజు డాక్టర్ వచ్చి పరీక్ష పెట్టి వెళ్ళిపోతాడు పేషెంట్లు. తర్వాత కాలక్షేపానికి టీవీలు అయ్యి ఉన్నాయి, న్యూస్ పేపర్ రోజు న్యూస్ పేపర్లు వస్తాయి. అలాగే ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి ఏదైనా కాలక్షేపం కూర్చుని కాలక్షేపం చేసుకోవడానికి చిన్న కామన్ హాల్ ఒకటి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అయితే వాళ్ళు సుఖంగా ఉంటారు, ఇంటికాడికంటే అక్కడ సుఖంగా ఉన్నారు, ఇంటికాడికంటే అక్కడ సుఖంగా ఉన్నారు. ఇన్ని అవకాశాలు అంచేది. మనకు కూడా ఇంగ్లాండ్ కల్చర్ అమెరికా కల్చర్ కొన్ని పద్ధతుల్లో ఇక్కడ ఏమంటారంటే తల్లిదండ్రులు చూడాలి కదా అంటారు. అది ఉడికే ఒట్టి మాటలు కానీ ఎవరు చూడాలన్నది ఉడికే మాట. అది అది అమలు జరపడం. అమలు జరపనప్పుడు ఎందుకు, మన ఇండియన్ కల్చర్లో ఉన్నమాట నిజమే, ఓడి మీద ఊళ్ళో పెట్టకూడదు, సంతానం చూడాలి. చూడటానికి అందరి బిజీ లైఫ్, అందరికీ మాట్లాడటానికి టైం ఉండదు. ఎవరిని అడిగినా ఏం అదే వెరీ బిజీ అంటారు. ఎవరిని అడిగినా ఏంటి, ఎవరిని అడిగినా ఆయన వెరీ బిజీ, ఆయన వెరీ బిజీ అంటున్నారు. అటువంటి లైఫ్ లో అంత స్పీడ్ గా ఉన్న లైఫ్ లో ఈ ముసలిని చూస్తారు మనం నమ్మకం తీయలేదు. ఇక్కడ ముసలిళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎవరి జాగ్రత్తగా ఉంటాం మంచిది అందుకు చెప్తాను. అంటే అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నాయంటే సాయిబాబా గారు ఓల్డేజ్ హోమ్ పెడతా అన్నారు. సాయిబాబా గారు ఓల్డేజ్ హోమ్ పెడతానన్నారు. నేను కూడా అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఓల్డేజ్ హోమ్ ఏ బదిలాడు, మన పాతాళ మెరకులో ఓల్డేజ్ హోమ్ కడుతున్నారు, అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మరి ఈ భక్తులందరూ ఎక్కడ కూర్చుంటే ఆ ఓల్డేజ్ హోమ్ చెడగొట్టేస్తారేమో. మరి నేను పాతాళ మెరకు వెళ్ళి కూర్చుంటే అక్కడ వచ్చేస్తా ఉంటారు కదా భక్తులు, మళ్ళీ వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా, ఎవరికి అక్కడ పేషెంట్కి డిస్టర్బెన్స్ అని అదే ఆలోచిస్తున్నాను. అదే ఓల్డేజ్ హోమ్ లో ఉంటారు నాకు ఇది ప్రెషర్. తర్వాత ఏకాంతవాసం, అక్కడ ఏంటది ఏకాంతవాసంగా ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది. ఓల్డేజ్ హోమ్ లో ఫ్రీడమ్ ఉంటుంది. మనకి ఏదైనా చదువుకోవాలంటే రీడింగ్ మెటీరియల్ ఇస్తూ ఉంటారు, అన్ని బాగానే ఉంటాం. ఓల్డేజ్ హోమ్ అంటే చెడ్డ ఇంటికాడక పదిలంగా ఉంటుంది. మళ్ళీ ఎవరు డిస్టర్బ్ చేయరు, మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. నాకు అవకాశం ఉంటే నేను కూడా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతాను. ఈ అవకాశం ఉంటే ఇది కూడా అనవసరమే కానీ, ఈ మధ్య రాజమండ్రిలో అక్కడ ఈ కైలాస భూమి, రాజమండ్రిలో అది కైలాస భూమి, నేను అక్కడ ఈ శరీరాన్ని అక్కడ దహనం చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఎక్కడో చోట తగలేదు కదా, ఈ శరీరం అనేది తొక్కు, ఈ తొక్కుని ఎక్కడ చోట తగలవేయాలి. అయితే దేవారాన్ని భూమి పెట్టాడు, ఇది మోక్షద్వారం, దేవారానికి మోక్షద్వారం. ఆ రాజమండ్రిలోది కైలాస భూమి, అక్కడ కూడా శరీరాన్ని ఎక్కడ చోట తగలేదు కాబట్టి అక్కడ తగలేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కొన్ని మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పాను, నన్ను అడిగాను. అంటే శరీరంలో ప్రాణం బయటకు పోతే ఎవరో ఒకరు చిక్కును తీసుకెళ్ళి అక్కడ తగలదు సార్, అయిపోతుంది అక్కడ చోటు, అక్కడ అయిపోతుంది. అంటే వాళ్ళకి మనం ఫోన్ చేస్తే మన శరీరం చనిపోయిన వెంటనే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వ్యాన్ పంపుతారు, వ్యాన్ పంపేసి తీసుకుపోతారు, వాళ్ళు తీసుకుపోతారు. తర్వాత ఏమో సంతాప సభ ఎవరినైనా ఇటువంటి హాల్ ఉంటుంది సంతాప సభకి, పుల్ల ఆడిస్తారు, అన్ని ఆడిచ్చేస్తారు. తర్వాత లాకర్ పెడతారు, అస్థికలు అక్కడే దాచుకొచ్చి అన్ని ఏర్పాట్లు, కైలాస భూములు అన్ని బీమారంలో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. సరే ఆ విషయం ఇంకా వదిలేద్దాం. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ముసలి వాళ్ళు ఓల్డేజ్ హోమ్లు మన దేశానికి ఎవరు చాలా ముఖ్యం. ఓల్డ్ ఏజ్ హోములు చాలా ముఖ్యం. అంటే ఓల్డ్ పీపుల్ ఇంటికాడ సుఖంగా ఉండలేకపోతున్నారు, బయటకు చెప్పుకోలేకపోతున్నారు, వాళ్ళు హ్యాపీగా రోగం వచ్చిందని చెప్తే రోజు ఇదే పని అని మిమ్మల్ని హాస్పిటల్కి కావాలని చెప్తారు. రోజునా మాకు ఇదే పని, ఇంకా పని పాటలు కదా, ఆ కాళ్ళు ఎప్పుడు చేతి నప్పుడంటే నేను అక్కడ తీసుకెళ్తాను అంటున్నారు. ఎప్పుడన్నా రోగం వస్తే తీసుకెళ్తాం, కానీ రోజు కాళ్ళు ఎప్పుడు చేతున్నప్పుడు తలకాయ పోటీ అక్కడ మోసుకెళ్తాం. ఇంట్లో వాళ్ళు అనేస్తున్నారు, వాళ్ళు ఏదో ఆడుకుంటే బాగా ఎలా ఉంటాయి. దీన్ని సూటీ పోటీ మాట ఇంట్లో వాళ్ళకి ఏదో అనిపించుకోవడం కంటే ఓల్డ్ ఏజ్ హోమ్లు పదిలం. ఇంకా విషయం వదిలేదు, మన సబ్జెక్టులో పెద్దాం. అంటే సాయిబాబు గారి కుటుంబ సభ్యులు అందరికి కూడా ఈ పవిత్రమైన కార్యక్రమం వారు ఇక్కడ స్థాపించి విశాఖపట్నంలో ఏర్పాటు చేసినందుకు మీ తరఫున నా తరఫున వారు చేస్తున్న మంచి కార్యక్రమాలకి కృతజ్ఞతను తెలియపరుస్తూ నిరంతరము సర్వేశ్వరుడు పరమేశ్వరుడు వెంకటేశ్వర పెరుమాళ్ళు వారి యొక్క కరుణ, వారి యొక్క ఆశీస్సులు సాయిబాబా గారికి వారి కుటుంబ సభ్యులందరికీ వర్షిస్తాయని, పెరుమాళ్ళ యొక్క ఆశీస్సులు పెరుమాళ్ళ యొక్క వారి బ్లెస్సింగ్స్ అన్ని కూడా వారి కుటుంబం మీద వర్షిస్తాయని పెరుమాళ్ళని ప్రార్థిస్తూ ఇక్కడ చోటు ఈ చాప్టర్ ముగిస్తున్నాం. అంటే వారికి ఆయుష్టి కూడా వెంకటేశ్వర సాయిబాబా గారు అంటే వాళ్ళకి ఆయుష్టి కూడా ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడగలరు, ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడతారు. అది వాళ్ళకి ఆరోగ్యం బాగుందనుకోండి, వాళ్ళు ప్రాస్పరిటీ ఉందనుకోండి, ఇంకా ఎక్కువ మందికి ఉంటాం. మంచి వాళ్ళ దగ్గర డబ్బు సద్వినియోగమవుతుంది. మంచివాళ్ళ దగ్గర డబ్బు ఉంటే చెత్త కదా, సద్వినియోగం అవుతుంది. మంచివాళ్ళ దగ్గర డబ్బు, మంచివాళ్ళు కాని వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే వాళ్ళు అన్ని చెడ్డ పనులు చేస్తారు. చెడ్డ పనులు చేసి సమాజాన్ని అరాజకత్వం తీసుకొస్తారు, చెడ్డ పనులు చేసి అరాజకత్వం తీసుకొస్తారు. అయితే మంచి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మంచిదే, మంచి వాళ్ళ దగ్గర ఉన్న బలం మంచిదే, మంచి వాళ్ళకి అధికారం వస్తే మంచిదే అంటే వాళ్ళు దాన్ని మంచిగా సమాజానికి ఉపయోగిస్తారు. అంచేది అది అంటే మంచితనం జ్ఞానాన్ని దాడి చేస్తుంది. మంచితనం మనకు మంచితనం వల్ల లాభం ఏంటంటే మంచితనాన్ని కాపాడుకుంటే అది ఆత్మజ్ఞానానికి దాడి చేస్తుంది. అదే ఇక్కడ అందరిలోనూ భగవంతుడు వైకుంఠంలో ఉన్నాడు. భగవంతుడు ఎక్కడున్నాడు? మన పురాణాలలో చెప్తే కదా భగవంతుడు వైకుంఠం. మరి వైకుంఠంలో ఉన్న దేవుడే మన దేవుడు అంతర్యామిగా ఉన్నాడు. రెండు చోట్ల ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, మన హృదయంలో అందరిలోనే అందరిగానే అంతర్యామిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మన హృదయంలో అందరిలోనూ అంతర్యామిగా ఉన్నాడు. అయితే మరి మనకు ఎందుకు గోచరం అవటం లేదు? మనకు గోచరం అవటం లేదు కాబట్టి లేడనుకోకు. ఇప్పుడు మీకు ఎవరికైనా గౌరవం ఉందనుకోండి, లోకం వారికి చాలా గౌరవం ఉందనుకో, లోకం అనుకోండి కాదు, కీర్తి ఉందనుకోండి, వీరికి అందరికీ కీర్తి ఉందనుకుంటారు. మీకు ఏదైనా అధికారం ఉందనుకోండి, వీరికి ఏదో మంత్రి పదం ఉంది, ఇలా లోకం అనుకుంటారు. లోకం దగ్గర చెడ్డ ఏంటంటే ఈ బయట కూడా ఎక్కువ ఉపద్రంగా చెప్పుకుంటారు. మనకు కీర్తి ఉందనుకోండి, దేవుడే మనల్ని అనుగ్రహించడు. మనకు గౌరవం ఉంటే ఉండనివ్వడు, దానివల్ల గౌరవం ఉందని ఎవరు దేవుడు మనల్ని అనుగ్రహించడు, కీర్తి ఉందని మనల్ని అనుగ్రహించడు, లేదా మనకు సంపద ఉందని మనం అనుగ్రహించడు, మనకు అధికారం ఉందని మనకి అనుగ్రహించడు. ఇప్పుడు దేవుడు అనుగ్రహం ఉందా లేదా, మన మనస్సుకి పవిత్రత ఉందా లేదా, భగవంతుడికి కావలసిన మన కీర్తి కాదు మన యోగ్యత, భగవంతుడికి కావలసిన మన సంపద కాదు మన ప్రవర్తన. మీకు అర్థమవుతుందే, భగవంతుడి దృష్టిలో మన డబ్బు చూడడం, మన ధర అధికారం చూడడం. వారు ఎలా అనుగ్రహించాడంటే మీకు వాళ్ళకి వాళ్ళ కీర్తి ఆయన ఎందుకు, కీర్తి అనేది లోకానికి సంబంధించిన విషయం. మన శరీరం ఎంత నిజం, కీర్తి ఎంత నిజం, అసలు ఆ మనిషి దగ్గర జీవుడికి యోగ్యత ఉందా లేదా, ప్రవర్తన ఎలా ఉంది, ప్రవర్తన ఎలా ఉంది. నలుగురు మిమ్మల్ని మంచివాళ్ళు అంటే మీరు సంతోషిస్తారు, దానివల్ల మీకేం రాదు, అసలు దానివల్ల మీకేమి రాదు. మీకు 10 మందిలో గౌరవం ఉంటే వాళ్ళు ఏదో జయ్ అంటారు, దానివల్ల మీకేమి రాదు. అంటే మీ ప్రవర్తన బాగుంటే, మీ బుద్ధి శుద్ధిగా ఉంటే, మీకు యోగ్యత ఉంటే కీర్తి కాదు కావాల్సింది. కీర్తి కాకుండా మనకున్న అర్హత ఉంటే, అంటే మన మనస్సుకు యోగ్యత ఉంటే, మన మనస్సుకు పవిత్రత ఉంటే, మన మనస్సుకు ఏకాగ్రత ఉంటే ఆయన అనుగ్రహాన్ని వర్షింపు చేస్తాడు. కానీ మనకున్న గౌరవం కానీ, మనకున్న పైసలు కానీ, మనకున్న చదువులు కానీ, మనకున్న పాండిత్యాన్ని చూసి మటుకు ఈశ్వరుడు మనల్ని అనుగ్రహించడం విధిస్తాడు. మీరు పండితులు అనుకోండి, పండిత్యం అనేది లోకానికి సంబంధించింది. మీకు అందరికీ డబ్బు ఉందనుకోండి, అది లోకానికి సంబంధించి, లోకానికి దీన్ని బట్టి ఆయన అనుగ్రహించడు, యోగ్యతను బట్టి ప్రవర్తన బట్టి అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మన ప్రవర్తన బాగుంది అనుకోండి, మన ప్రవర్తన చూస్తే చాలా మంది నేర్చుకుంటారు. ప్రవర్తన అనేది ఇచ్చేది, గౌరవం అనేది పుచ్చుకునేది. ప్రవర్తన అనేది ఇచ్చేది, అంటే మీ ప్రవర్తన బాగుంటే మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకుంటారు. గౌరవం అది అక్కడ ఇతరులు మనకి ఇచ్చేది. గౌరవం అంటే ఏంటి? ఇతరులు మనకి ఇచ్చేది. ప్రవర్తన బాగుంటే మనం ఇతరులకు ఇస్తాం, అంటే మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకుంటారు. అంటే అది కీర్తి కంటే ప్రవర్తన మంచిది, కీర్తి కంటే యోగ్యత మంచిది, యోగ్యత మంచిది. అయితే మనం ఏం చేయాలంటే బుద్ధిని సమానం ఉంచు. ఇప్పుడు మన పూర్వజన్మ కర్మలు, మన పూర్వజన్మ ఇక్కడ చూడండి, ఎన్ని శరీరాలు ఉన్నారు? ఒక శరీరానికి ఒక్కో శరీరానికి సంబంధం లేదు. ఇంకోటి శరీరం ఒకటి, మనసు తోటి ఈ రెండింటికి నిలకడ ఉండదు. ఈవేళన్న శరీరం రేపు ఉండదు, ఈవేళన్న మనస్సు రేపు ఉండదు. అంతేందుకు ఒక సంవత్సరం కదా ఒక మనిషిని చూడబోతు గుర్తుపట్టలేం, అది ఇలా చిక్కిపోతాడు లేకపోతే లావుగా ఉంటాడు, రకరకాలుగా ఉంటాడు. శరీరం నిజం కాదు, రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. అలాగే మనస్సు నిజం కాదు, ఈవేళన్న మనస్సు రేపు ఉండదు, రేపున్న మనస్సు ఎన్నుండదు. ఏదైతే వాస్తవం కాదో, ఏదైతే నిజం కాదో, అది రకరకాలుగా ఉంటుంది. కానీ నిజం ఒకలాగా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? నిజం కానీ రకరకాలుగా ఉంటుంది. శరీరం నిజం కాదు, మనసు నిజం కాదు. అది శరీరం ఇవాళ ఆరోగ్యంగా ఉన్నారు, రేపు ఆరోగ్యం చెడిపోవచ్చు. ఇవాళ మంచి బుద్ధితోటి ఉన్నారు, రేపు చెడ్డ బుద్ధి వచ్చేయచ్చు. ఇవాళ మంచి బుద్ధితోటి ఉన్నాం, రేపు చెడ్డ బుద్ధి వచ్చేయచ్చు. అది ఎన్ని ఎలా ఎన్ని శరీరం నిజం కాదు, మనస్సు నిజం కాదు. నిజం కాదు కాబట్టి అది నిలకడగా ఉంటాం. ఇప్పుడు చూడండి, కొంతమంది మనసు ఎందుకు నిజం కాదంటే ఇవాళ మంచివాళ్ళు రేపు చెడ్డవాళ్ళు అవ్వచ్చు, ఇవాళ చెడ్డవాళ్ళు రేపు మంచివాళ్ళు చెప్పలేము మనం. అలాగే శరీరం చూడండి, ఇవాళ ఆరోగ్యంగా ఉన్న పది రోజులు చనిపోవచ్చు, పది రోజులు చనిపో. అంతేగా ఈ శరీరాన్ని మనస్సుని నమ్మకూడదు మనం. అది జాగ్రత్తగా శరీరం ఉంది కాబట్టి, మనస్సు ఉంది కాబట్టి భగవంతుడి సేవలో ఇట్లని ఉపయోగించుకోవడం. అంటే సేవ ఎందుకు పెట్టారంటే, మీరు 24 గంటలు ధ్యానం చేయలేరు, 24 గంటలు జపం చేయలేరు, 24 గంటలు పూజ చేయలేరు. మీ పనులేదో మీరు చూసుకుని మీ ఇంద్రియాలను ఖాళీగా ఉంచకుండా, ఇంద్రియాలను ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు. ఏదో చేసుకుని మీ ఇంద్రియాలను ఉపయోగించి 10 మందికి ఉపయోగపడేలా చేస్తే, మీ బుద్ధిని ఉపయోగించి 10 మందికి ఉపయోగపడేలా చేస్తే మీరు పవిత్రులు అవుతారు. పరమ పవిత్రుడు కానీ లోపలన్న చైతన్యం, లోపలన్న ఈశ్వరుడు ఎరుకుపడ్డాడు. అదే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, ఉండడమే కదా అంతర్యామిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అంతర్యామిగా ఉన్నాడు. అయితే నాకు ఎందుకు కనిపించడం లేదు? నాకు ఎందుకు కనిపించడం లేదంటే, భగవాన్ ఏమన్నారంటే, నీకున్న అలవాట్ల నుంచి, నీకున్న చెడ్డ ఆలోచనల నుంచి, నీకున్న దురాలోచనల నుంచి, నీకున్న అలవాట్లోంచి విడిచిపెట్టి బయటికి రా. బయటకు వచ్చిన తర్వాత కూడా నీకు అంతర్యామిగా ఉన్న దేవుడు కనిపించవచ్చు. అప్పుడు వచ్చి నన్ను అడిగని చెప్పాడు. మరి ఉన్నాడు, ఉన్నాడు లోపల అంతర్యామం కావాలి. కానీ మరి బుద్ధి మంచిది కాదు. అయితే ఉన్నాయని గోచరించడు అంటే ఆయన ఎంత పవిత్రుడో, ఎవడు ఈశ్వరుడు లోపల ఉన్న ఈశ్వరుడు ఎంత పవిత్రుడో, ఎంత నిర్మలుడో. ఇక అంత పవిత్రమైన మన మనస్సు అంత నిర్మలంగా ఉంటే, అంత పవిత్రంగా ఉంటే, నదిని సముద్రంలో కలిసినట్టు నీకు అర్థమవుతుంది. ఈ జీవుడు వెళ్ళి అందులో కలిసిపోతాడు, ఈ జీవుడు వెళ్ళి అందులో కలిసిపోతాడు. అయితే మనం అది అన్ని సమానంగా చూసి జ్ఞాన యోగం, భక్తి యోగం, కర్మయోగం, ధ్యాన యోగం, అన్ని యోగాలను మనం సమానంగా చూసుకుని అన్ని యోగాలను మనం ఎంతవరకు ఆచరించగలం, అంతవరకు ఆచరించగలం. తర్వాత ఈ లౌకికులతోటి స్నేహాలు ఒకటి ఎక్కువ తగ్గించుకో. లౌకికులతోటి స్నేహాలు ఎక్కువ, అంటే లౌకికులతో ఎక్కువ స్నేహాలు చేస్తే మన మైండ్ స్లో పాయిజన్ చేస్తారు, మన మైండ్ స్లోగా పాయిజన్ చేస్తారు మన. అంటే చాలా మంది బందీల వల్ల పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, మీకు అర్థమవుతుందా? బందీల వల్ల బాగుపడిన వాళ్ళు ఉన్నారు, బంధువుల వల్ల బాగుపడిన వాళ్ళు ఉన్నారు, బంధువుల వల్ల పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, స్నేహితుల వల్ల పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, స్నేహితుల వల్ల బాగుపడిన వాళ్ళు ఉన్నారు. మన కర్మను బట్టి వాళ్ళు సిద్ధం అవుతారు. మనం చేసుకున్న కర్మను బట్టి బుద్ధి కర్మానుసారణి, బుద్ధి కర్మానుసారణి. అంటే మనం చేసుకున్న పూర్వజన్మలో మనం చేసుకున్న కర్మను బట్టి ఆ బంధువులు, ఆ స్నేహితులు సిద్ధం అవుతారు. మనం పాడైపోయేగా ఉంటే అటువంటి వాళ్ళు సిద్ధమవుతారు. మనం బాగుపడి యోగం ఉంటే అటువంటి వాళ్ళు సిద్ధమవుతారు. మీకు అర్థం వచ్చింది? అది బుద్ధి కర్మానుసారం. బుద్ధి కర్మానుసారం. అంటే పూర్వజన్మలో మీరు చేసిన కర్మను బట్టి దాన్ని బట్టి మీ బుద్ధి నడుస్తాం, దాన్ని బట్టి బుద్ధి నడుస్తుంది. అంటే బుద్ధిని ఏమన్నారంటే బుద్ధి కర్మానుసారుడు. అంటే కర్మ చేసిన పూర్వజన్మలో కర్మను అనుసరించే నీ బుద్ధి నడుస్తూ ఉంటుంది. అంటే నువ్వు ఈ విషయంలో బ్యాలెన్స్గా ఉండాలి, నువ్వు ఈ విషయంలో బ్యాలెన్స్గా ఉండాలి. నీకు అవసరం లేని గొడవలకి వెళ్ళకుండా మనం చేసే పని నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. మనం చేసే పని ఎలా ఉండాలి? నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. తర్వాత ఈ ప్రేమలో దోమలు కొట్టాలి, ప్రేమల గొడవ దోమల గొడవ. ఇప్పుడు మీ శరీరానికి ఏదో రోగం వచ్చింది, మీ శరీరానికి ఏదైనా మీరు వైద్యం చేయించుకుంటారు. వైద్యం చేయించుకుని ఏమంటారు? మీ ఆవిడకు ఉపకారం చేశారనుకోరు. అదే రోగం ఇంకో శరీరానికి వస్తే ఆడికి ఉపకారం చేశారంటారు. ఇంకేదా అలా ఎందుకు అనుకుంటున్నావు? ఆడి శరీరం కూడా నువ్వు అనుకుంటారు, అది వాడు ఏరు అనుకుంటున్నావు కాబట్టి వాడికి ఉపకారం చేశారనుకుంటున్నావు. నీ శరీరానికి నువ్వు రోగం వస్తే వైద్యం చేయించుకుంటే నువ్వు ఉపకారం చేశారనుకుంటావా? ఉపకారం చేసి లేదా ఎవరికైనా సహాయం చేశారనుకుంటున్నావా? సహాయం చేశారని అనుకో. ప్రేమలో ద్వైతం, జ్ఞానంలో శాంతిలో అది ద్వైతం. ప్రేమకి ఇద్దరు ఉండాలి, ప్రేమకి ఇద్దరు ఉండాలి, ప్రేమకి ఇద్దరు ఉండాలి. జ్ఞానానికి జ్ఞానం ఒకటే, జ్ఞానానికి ఇద్దరు అక్కర్లేదు, జ్ఞానం ఒకటే. నువ్వు వాడి మీద నాకు ప్రేమ ఉందంటే వైద్యం చేశానంట, అంటే వాడు నీకంటే వేరనుకుంటున్నావు కదా, ఆ వేరు బుద్ధి పాపం తీసుకో. ఉదాహరణకి మీకు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఏ కారణం వల్ల మీకు ఎవరికైనా దుఃఖం వస్తుంది అనుకోండి, మీకు ఏ కారణం వల్ల అశాంతి వస్తుంది అనుకోండి, కారణం ఏదైనా వచ్చాం, కారణం ఎందుకు? ఏదో కారణం వల్ల శరీరం చనిపోతుంది, అలాగే ఏదో కారణం వల్ల మీకు అశాంతి వస్తుంది. ఒకటే దృష్టిలో పెట్టుకోండి, మీకు ఏ కారణం వల్ల దుఃఖం వస్తుంది అనుకోండి, అశాంతి వస్తుంది అనుకోండి, మీకు అనుకోండి ఎక్కడి నుంచి వస్తుందో మీకు అశాంతి, ఎక్కడి నుంచి దుఃఖం వస్తుందో అక్కడ బంధం ఉంది. మీరు మీకు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడే బంధం లేదనుకోండి, అసలు మీకు దుఃఖం, దుఃఖాన్ని రమ్మని రాదు, అశాంతిని రమ్మని రాదు. అది మీకు ఎక్కడ ఎవరితోటి బంధం లేదనుకోండి, ఎవరితోటి ఎవరితోటి మీకు మానసికమైన అనుబంధం లేదనుకోండి, ఎవరి పట్ల మీకు మోహం లేదనుకోండి, మీకు దుఃఖం రానే రాదు. అసలు అంటే ఇప్పుడు మీ అమ్మాయి అమెరికాలో ఉంటుంది అనుకోండి, నాకు జబ్బుగా ఉంది, ఎంతో కాలం బతకనని డాక్టర్ గారు చెప్పారని ఒకటి ఫోన్లో మాట్లాడుతున్నాను అనుకోండి, మీకు ఎంత ఏమొచ్చేస్తుంది? ఏం చెప్తా? అక్కడ మీకు మోహం ఉంది, అక్కడ మీకు బంధం ఉంది. ఏమండి ఆ బంధం మీకు లేదనుకోండి, అశాంత్ ఫోన్ వచ్చినా అశాంతి రాదు. అప్పుడు మనం ఏం చేయాలంటే డ్యూటీ చేయాలి, మనం డ్యూటీ చేయాలి కానీ అశాంతి గురి అవ్వకూడదు. డ్యూటీ చేయాలంటే మన ఇంట్లో వాళ్ళకైనా సరే, ఇంట్లో వాళ్ళకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి మీరు డ్యూటీ చేయాలి. అంతేకాని అక్కడ బెంగ పెట్టుకోవడం ఇవన్నీ చేయకూడదు, బెంగ పెట్టుకోవడం, వర్రి పెట్టుకోవడం ఇవన్నీ చేయకూడదు. ఊరికే డ్యూటీ చేసి వదిలేయటం, తర్వాత నిర్ణయం ఈశ్వరుడు. డ్యూటీ చేసి మన డ్యూటీ మనం చేయాలి, నిర్ణయం ఈశ్వరుడు విడిచిపెట్టాడు. అంటే ఎక్కడ మీకు దుఃఖం వచ్చినా, ఎక్కడి నుంచి అశాంతి వచ్చినా అక్కడ అటాచ్మెంట్ ఉందన్నమాట. అసలు బంధానికంటే మించిన పాపం లేదు, బంధానికి మించిన అంటే బంధానికి మించిన పాపం లేదు. మనకు పాపం ఏ మనిషి అయినా పాపం చేస్తే బంధం కోసమే చేస్తాడు. వాడికి ఎక్కడో మనసులో బంధం ఉంటుంది, ఆ బంధం కోసమే పాపం చేస్తాడు. వాడికి అసలు బంధమే లేదనుకోండి పాపం చేయాలనే తలంపు కూడా రాదు. ఇట్ ఈస్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ సారో, ఇట్ ఈస్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ డెత్, ఇట్ ఈస్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ బాండేజ్. అటాచ్మెంట్ లేకపోతే ఏమి లేదు, అటాచ్మెంట్ లేకపోతే ఏమి లేదు. అంటే మీరు మనస్సు సమానంగా ఉందనుకోండి, మీ మనసులో హెచ్చుతగ్గులు లేవనుకోండి, మీ మనసులో రాగద్వేషాలు లేవనుకోండి, ఏమండి మీకు ఆరోగ్యం బాగు, మానసిక ఆరోగ్యం బాగుపడుతుంది, శారీరక ఆరోగ్యం బాగుపడుతుంది, టెన్షన్స్ బీపీస్ కూడా మీకు ఉండవు. గౌతమ్ బుద్ధుడు అన్నాడు, మీరు చెడ్డవాసం ఎక్కడైనా ఉంటే అక్కడ కూర్చోడు. మీరు ఎక్కడైనా చెడ్డవాసం వచ్చేస్తారనుకోండి, ఎవరి మటుకాళ్ళు లెగ్గి చెల్లిపోతారు, అదే ముక్కు మూసుకుంటారు. ముక్కు మూసుకున్న చెడ్డవాసం ఆగటం లేదనుకోండి దయచి వెళ్ళిపోతారు, భరించలేకపోతామని భరించలేదు. గౌతమ్ బుద్ధుడు అన్నాడు, బయట చెడ్డవాసం గురించి మీరు అంత కంగారు పడిపోతున్నారు కదా, మరి దుర్గంధంతో కూడిన మనుషుల దగ్గర ఎలా కూర్చుంటున్నారని అడిగారు. మనసులో కుళ్ళిపోయి, మనసులో కుళ్ళిపోయి రాగద్వేషాలు పెట్టుకుని, ఎక్కువ ఇష్టాలు అయిష్టాలు పెట్టుకుని, మనసులో హెచ్చుతగ్గులు పెట్టుకుని, మీకు అర్థమవుతుందా, మానసిక క్షోభతోటి కాలిపోయే మనుషుల మధ్య మీరు ఎలా స్నేహాలు చేస్తున్నారు, ఎలా కూర్చుంటున్నారు అన్నారు. దుర్గంధంతో కూడిన మనుషుల దగ్గర మీరు ఎలా కూర్చుని బయట నుంచి పేడ వాసన వస్తానని పారిపోతున్నారు. మరి దుర్గంధంతో కూడిన మనుషుల రాగద్వేషాలు ఇష్టాయిష్టాలు కామక్రోధాలతో కాలిపోయే మనుషుల దగ్గర మీరు ఎలా కూర్చుంటున్నారు. దుర్గంధంతో కూడిన మనుషుల దగ్గర మీరు ఎలా కూర్చుంటున్నారు. మరి బయట పేడ వాసన వస్తే ఎందుకు పారిపోతున్నారు, అంటే మీకు సాధన స్థితి లేదు. అది సాధనే లేదు, మీకేంట లేదు, సాధన లేదు. బయట పేడ వాసన వస్తుంది భయపడే వాళ్ళు మీరు, దుర్గంధంతో కూడిన మనుషుల దగ్గర ఎలా కూర్చుంటున్నారు, అంటే మీరు అలవాటు పడిపోయారు. అదే నువ్వు సన్యాసం అంటే మమకారాన్ని విడిచిపెట్టు. నువ్వు సన్యాసం అంటే ఇప్పుడు నేను విడిచిపెడితే అహంకారం పోతుంది, నాది విడిచిపెడితే మమకారం పోతుంది. నాది నాది అంటారు, నాది విడిచిపెడితే ఏమవుతుంది, మమకారం పోతుంది. నేను విడిచిపెడితే ఏం పోతుంది, అహంకారం పోతుంది. చాలా మంది మాట వరుసగా ఏమంటారంటే, ఎవరంటే పుట్టినప్పుడు మనం ఏం చేయాలి, చచ్చిపోయినప్పుడు ఏం పట్టుకెళ్ళం. అందరూ అంటారు కదా, అలానే పుట్టినప్పుడు మేమేం తెచ్చామండి, ఏం తేలది, చచ్చిపోయినప్పుడు పట్టిపోయేది అంటే ఆ మాటలు అబద్దాలు. ఆ మాటలు ప్రతివాడు పుట్టినప్పుడు కర్మం తెచ్చుకుంటాడు. అది కొంచెం లోకాచారం కదా అంటారు కదా, మాట నిజం కాదు. ప్రతి వాడు పుట్టినప్పుడు ఒట్టిగా రాడు ఆ జీవుడు, ఆ జీవుడు ఒట్టిగా రాడు, కర్మం తెచ్చుకుంటాడు. అసలు ఏ ఇప్పుడు రెండు రకాల శరీరాలు ఉన్నాయి. ఆడు భగవంతుడు ఆ జీవుడికి ఏ శరీరం రావాలి ఆ శరీరాన్ని వాడే నిర్ణయిస్తాడు. మన ఇష్టానుసారం జరగదు ఆ శరీరాన్ని ఆడు నిర్ణయిస్తాడు. అంటే వచ్చినప్పుడేమో కర్మను తెచ్చుకుంటాం, వచ్చినప్పుడు కర్మను తెచ్చు. జీవుడు ఏం చేస్తాడంటే వచ్చినప్పుడేమో కర్మను తెచ్చుకుంటాడు. మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చేది శరీరం, కర్మను మీకు శరీరం మీ తల్లిదండ్రులు ఎవరు, మీ తల్లిదండ్రులు మీకు శరీరం ఇస్తారు. కర్మ ఆడు చేసింది, ఆడు కూడా వచ్చాడు. ఆడు చచ్చిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆడు సంపాదించింది, ఆడు కూడా వెళ్ళదు. ఆ మాట ఆడు సంపాదించింది, ఆడు కూడా వెళ్ళదు, ఆడు కూడా మళ్ళీ కర్మ వెళ్ళిపోదు. ఆడు కూడా ఏమైతుంది, కర్మ వెళ్ళిపోతుంది. వచ్చినప్పుడు కర్మ తెచ్చుకుంటాడు, పట్టుకెళ్ళినప్పుడు కర్మ పట్టిపోతాడు. కానీ మనం ఏమనుకుంటాడు, వచ్చినప్పుడు ఏం తేలదు, వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్తాడు అని అనుకుంటాం. కానీ వాడు చేసిందల్లా పట్టిపోతాం. దీనికి భగవాన్ చెప్పిన సూత్రం ఏంటంటే, మీరు పుట్టినప్పుడు 10 చెడ్డ వాసనలతో పుట్టారనుకోండి, 10 చెడ్డ వాసనలు ఇక్కడ చెడ్డ పోగొట్టుకోలేకపోతే కనీసం 4 వాసనలనే పోగొట్టుకుని, అంటే మీ లోడు తగ్గించుకుని, పాపభారం తగ్గించుకుని, తక్కువ లోడు శరీరం విడిచిపెట్టి బయటకు వెళ్ళండి. మీరు 1,000 రూపాయల రుణంతో పుట్టారనుకోండి ఇక్కడ అనుకోండి మాట, అంటే మీరు కనీసం 500 ఇక్కడ తీర్చేసి రుణాన్ని తగ్గించుకుని మిగతా 500 రుణంతో మీరు ఇంకో లోకం ఇంకో జన్మలోకి వెళితే అప్పుడు రుణబాధ ఉండదు. రుణం తేలిగ్గా తీర్చేసుకోవచ్చు. అది డబ్బు అని కదా, కర్మను అక్కడ రుణం అని చెప్తున్నాడు. అది తేలిగ్గా తీర్చేసుకోవచ్చు అక్కడ. అంచేది మీరు చేసేటప్పుడేమో తెలివి చేస్తారు, 10 తెలుసుని చేస్తారు, కొంతమంది తెలివి చేస్తారు. ఇప్పుడు మనం నిప్పుని ముట్టుకుంటాం, పిల్లలకు తెలియదు, పిల్లలకు మనకు కాలుస్తుంది. పిల్లలకు నిప్పు కాలుతుందని తెలియదు, వాళ్ళు ముట్టుకుంటారు, వాళ్ళకి తెలియదని నిప్పు ఊరుకోదు, కాల్చి ఉంటుంది. అంటే మనకు తెలిసిన చేసినా తెలివి చేసినా దాని ఫలితం వచ్చేస్తుంది, మనకు కూడా వచ్చేస్తుంది దాని ఫలితం. పిల్లల పాపం నిప్పు మీద చేస్తే వాళ్ళని కాల్చేస్తుంది, ఏదో తెలియదు పాపం పిల్లల్ని వాళ్ళు కాల్చకూడదని అది అనుకోదు. మనకు తెలిసిన చేసినా తెలివి చేసినా కొంతమంది వాళ్ళకి చెడ్డ చేయకపోయినా సహవాస దోషాలు వాళ్ళు చేస్తారు. అప్పుడు సహవాసాల వల్ల సహవాస దోషాల వల్ల వాళ్ళు సొంతంగా చెడ్డ చేయిపోయినా ఈ సహవాస దోషాల వల్ల వాళ్ళు చేసేస్తా ఉంటారు అలవాటు. ఇప్పుడు కర్ణుడు చాలా మంచివాడు, ఆడు పాడైపోవడానికి కారణం సహవాస దోషం, ఆడు పాడైపోవడానికి కారణం సహవాస దోషం. అలా కొంతమంది మంచివాళ్ళు ఉంటారు, అలాగే వాళ్ళు వాళ్ళు సహసిద్ధంగా మంచివాళ్ళైనా ఆ కంపెనీ వాళ్ళు పాడైపోతా ఉంటారు, వాళ్ళు కంపెనీ వాళ్ళు పాడైపోతారు. అంచేత నువ్వు కొంతమంది ఏమంటారంటే నువ్వెవరితో స్నేహాలు చేస్తున్నావో చెప్పు, ఎటువంటి పదార్థాలు తెస్తున్నావో చూసి నువ్వు తినేది ఎటువంటి ఫుడ్ తింటున్నావు, స్నేహాలు ఎవరితో చేస్తున్నావు, తిండి మేత ఎటువంటి మేత తింటున్నావు, దాన్ని బట్టి కూడా నీ మనస్తత్వం కొంత తెలుస్తున్నావు. నువ్వు ఎటువంటి వాడో మాకు చెప్పొద్దు, నువ్వు ఎటువంటి వాడో మాకు చెప్పొద్దు, నువ్వు ఏ రకాల తిండి తింటున్నా తిండి చెప్పు, నువ్వు చేసే స్నేహాలు ఎలా చెప్పు, నీ గురించి మేము అర్థంలోకి వస్తాం. నువ్వు మంచివాడో చెడ్డవాడో బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు కాదు, నువ్వు చేసే స్నేహాలను బట్టి మాకు తెలుస్తుంది, నువ్వు తినే ఆహారం బట్టి తెలుస్తుంది. ఆ సత్వగుణాలు తినే తిండి వేరుగా ఉంటాడు, ఆ సత్వగుణాలు తిండే వేరుగా ఉంటాడు. అంతే నువ్వు చేసే స్నేహాలను బట్టి నువ్వు తినే తిండిని బట్టి నీ స్వభావం మాకు తెలుస్తుంది. నువ్వు ఎటువంటి వాడో మాకు చెప్పొద్దు, నువ్వు మంచివాడో చెడ్డవాడో నీ గురించి అదో మాకేం చెప్పొద్దు, నీ బయోడేటా మాకు ఇవ్వద్దు. నీ ఉద్యోగాలకు బయోడేటా ఇస్తారు కదా, నీ బయోడేటా మాకు ఇవ్వద్దు. నువ్వు తినే ఎటువంటి కూరలు తింటున్నావు ఎటువంటి తింటున్నావు నీ తిండి చెప్పు, నీ తిండి అలవాట్లు చెప్పు, నీ స్నేహానికి సంబంధించిన స్నేహాల పేర్లు చెప్పు, ఆ చెప్తే మాకు సరిపోతుంది. నీ బయోడేటా అక్కడ పుట్టానని ఇక్కడ పుట్టానని బిజేస్తుంది అని బిజెస్ బిజెస్తుంది, ఇటువంటి గొడవలు మాకు అక్కర్లేదు. ఈ తిని తిండి చేసే స్నేహాలను బట్టి చదివే గ్రంథాలు ఏంటది, చదివే గ్రంథాలను బట్టి నీ స్వభావం మాకు తెలిసిపోతుందని చెప్తారు. దాన్ని బట్టి ఆ మనిషి ఎటువంటాడు కొంతమంది అంతరం తెలుసుకోవచ్చు, దాని గురించి అంతరం తెలుసుకోవచ్చు. అయితే మనం కర్మ ఎలా చేయాలంటే ఆ కర్మ చేసేటప్పుడు నువ్వు దానివల్ల పని చేసే పనుల్లో స్కిల్ సంపాదించి మనం చేసినా చెప్పాలి. ఇప్పుడు సాయిబాబా గారు ఉన్నారు, ఆయన కర్మ నేర్పుగా చేయాలి, కర్మ నేర్పుగా చేయాలి. కొంతమంది ఆపరేషన్ ఎంత బాగా చేస్తారంటే ఆ ముఖం నలగదు, ముఖాలకు రాసిన పౌడర్ చెరగదు. వాడు ఆపరేషన్ చేసి బయట తీసుకొచ్చినా మనకు ఆపరేషన్ చేశారా లేదా అనిపిస్తుంది, మనకి ఆపరేషన్ అంత నేర్పదు. అది స్కిల్ అంటారు, దాన్ని ఏమంటారు, అదే కొంతమందికి ఆ సర్జికల్ ఫింగర్స్ ఉంటాయి, కొంతమందికి ప్రత్యేకంగా సర్జికల్ ఫింగర్స్ ఉంటాయి. అది నేర్పు, పనిలో నేర్పు సంపాదించని చెప్తాడు. అంటే పనిలో నీ నేర్పు సంపాదిస్తే ఆ నేర్పు ద్వారా కూడా నువ్వు భగవంతుని ఆరాధించు, పనిలో నేర్పు సంపాదిస్తే ఆ నేర్పు ద్వారా కూడా నువ్వు భగవంతుని ఆరాధించవచ్చు. అది ఒకటి. స్కిల్ అంటే నేర్పు, నేర్పు అంటే అది అంటే పని నైపుణ్యం, అదొకటి. తర్వాత స్కిల్ అంటే ఏంటంటే ఆ పని నీకు అంటుకోకూడదు, నువ్వు చేసే పని నువ్వు అంటుకోవాలి, అంటే నువ్వు మొయ్యకూడదు, నువ్వు చేసి చేసి మర్చిపోవాలి. నీకు అర్థమవుతుంది, ఫర్గెట్ చేయాలి. నువ్వు ఎవరికైనా ఉపకారం చేసావనుకో వెంటనే మర్చిపోవాలి, ఫర్గెట్ అవసరం. ఫర్గెట్ అయి నువ్వు ఆ ఉపకారం చేసి మర్చిపోయావనుకో అది కూడా ఒక నేర్పు, అది కూడా ఒక నేర్పు. అంటే అలాగే అంటే పని బాగా చేయటమే కాదు, ఆ పని ఫలితం నీకు అంటకుండా చూసుకుంటే అది స్కిల్. ఈ రెండు ఉండాలి. కొంతమంది ఆడకు ఉపకారం చేశాం ఏడుకు ఉపకారం చేశామని చెప్తా ఉంటారు. రామ రామ ఎల్లో ఆత్మస్థుతి ఆత్మస్థుతి ఆత్మ. ఈ మధ్య రాజకీయ నాయకులు పేపర్లు చదివేందుకు మేము అక్కడ ఉపకారాలు చేశాం ఆడకు ఉపకారాలు చేశాం అన్నారు. ఈ పేదవాళ్ళు పేదవాళ్ళ కింద ఉన్నారు, తిండి లేని వాళ్ళు తిండి లేని వాళ్ళ కింద ఉన్నారు, బట్టలు లేని వాళ్ళు బట్టలు లేని వాళ్ళ కింద ఉన్నారు, గుడిసిద్ధం ఉన్న వాళ్ళు గుడిసిద్ధం ఉన్నారు, ధనవంతులు ధనవంతులుగా ఉన్నారు. ఎవరు ముద్రిస్తారు మనం చేసి ఆడు ఉపకారం చేసి ఏడు ఉపకారం చేసి ఆడు ఉపకారం చేసి ఏంటో మనకు అర్థం కాదు. ఎంటే పోతున్నాం టీవీ కాన్సెప్ట్ కూర్చుని టీవీ కాన్సెప్ట్ అంటే 10 నిమిషాలు పెట్టుకుందంటే వీళ్ళు కూడా ఇదే కరెక్ట్ చేద్దామంటే పేపర్ చేద్దామంటే వీళ్ళు రాజకీయ నాయకులు సిద్ధమై పోతున్నారు. ఇదే కాలక్షేపాన్ని పేపర్ తీసి ఏం గొడవ వెళ్ళైపోతున్నాం. దీనికి శాస్త్రంలో మాట చెప్పాడు. ఇప్పుడు రాజకీయ నాయకులకు అది మనకి వచ్చేస్తుంది. ఎలా అంటే నిజంగా మంచి పని చేసి మీరు అస్తమానం అక్కడ మంచి పని చేశాను ఇక్కడ మంచి పని మిమ్మల్ని పొగుడుకుంటా అంటే, మిమ్మల్ని మీరు పొగుడుకుంటున్నారనుకోండి, తర్వాత మీరు ప్రచారం మీరు చేసిన మంచి పనులు ప్రచారం నిజమైన మంచి పనులే, మంచి పనులు చేసి మీరు పొగుడుకుంటున్నారనుకోండి, మిమ్మల్ని మీరు ప్రచారం చేసుకుంటున్నారనుకోండి, మీరు మంచి పనులకి చివరికి మీకు మీదేది నరకలోకం అని చెప్పాడు. ఎవరిథింగ్ ఇస్ అండర్ ఇఫ్ యూ ఫర్గెట్, అంటే నువ్వు ఫర్గెట్ చేయడం కూడా స్కిల్. నువ్వు మంచి చేస్తే చెయ్యి, కానీ నీ తలకాయ మీద మొయ్యటే ఎందుకు? మీరు చేస్తే చేయండి వద్దంటారు, అది మొయ్యి ఎందుకు మొయ్యాలి? మీరు ఎవరు మోస్తున్నారు? మీ అహంకారం మోస్తుంది, అంటే అహంకారం పెరిగి ఫీడ్ అయిపోతుంది, అహంకారం ఫీడ్ అయిపోతుంది, దానికి ఫుడ్ సప్లై ఎక్కువైపోతుంది. అంటే దేన్నైతే మనం దేన్నైతే తొలగించుకోవాలో, ఏమైతే మనం తొలగించుకోవాలి దాన్ని పెంచి మంచి పనులు చేసి దాన్ని పెంచుకోవటం ఏం ప్రయోజనం? ఇప్పుడు రామలంగరావు గారు ఆయన మనకు పెద్ద గురువే. రామలంగరావు గారు ఇప్పుడు జైలుకి వెళ్ళారు, ఆయన గురువే మనకి. ఆయన జైలుకి వెళ్తానికి కారణం ఇంకో 90 కారణాలు లేవు దురాశ. ఆయన జైలుకి వెళ్తానికి కారణాలు దురాశ అంతే. అదేంటది దురాశ? మనిషి పాడైపోవడానికి అదే కారణం. మనిషి అదే అందావుడి మిగతా గొడవలో లేని మా బావగారికి ఆశ లేదు అహంకారం. మీరు ఆయన కామన్ మ్యాన్ అనుకోవచ్చు, మీరు కామన్ మ్యాన్ అనుకోవచ్చు. అసలు కామన్ మ్యాన్ అంటేనే భగవంతుడు ఇష్టపడతాడు, అందుకే దేశంలో వాళ్ళు అదే ప్రపంచంలో వాళ్ళందరూ కామన్ మ్యాన్. ఎప్పుడు కూడా మనం కామన్గా ఉంటేనే దేవుడు ఇష్టపడతాడు. మనం కామన్గా ఉండం. ఈ డబ్బు ఒకటి, మనకు డబ్బు ఉండొచ్చు, డబ్బు మంద కాదు. సాయిబాబా గారు ఆయన వృత్తి ఏంటి? వైద్య వృత్తి. ఆ వైద్యం అనేది సాయిబాబా గారి వృత్తి. వైద్యం సాయిబాబా గారు కాదు, సాయిబాబా గారు వేరే, ఆయన ప్రొఫెషన్ వేరు. సాయిబాబా గారు వేరే, ఆయన శరీరం వేరు. సాయిబాబా గారు వేరే, మనసు వేరు. అది ఇవన్నీ మిగతా వైద్యం అనేది నేర్చుకున్నది. అంతేగానే వైద్యం తాననుకోకూడదు. మనం నేర్చుకున్న వాళ్ళు చేస్తున్నాం, మన ప్రొఫెషన్. వైద్యం అనేది సాయిబాబా గారి ప్రొఫెషనే కానీ వైద్యం సాయిబాబా గారు కాదు. అంతే మనం ఏ పని చేసినా మీరు ఇది నేర్చుకోండి, మీకు డబ్బు ఉండొచ్చు, అలాగే డబ్బు మీరు కాదు ఉంటే ఉండొచ్చు, కానీ డబ్బుతో మీకున్న తాదాత్మ్యం వల్ల అందరికీ పొగడబోస్తాను వచ్చారు. ఎలక్షన్ కూడా అందరూ ధనం ఉంచండి. ఎలక్షన్లో అప్పుడు నిలబడిన వాళ్ళు ఎక్కువ ఉన్నది, అందరూ ధనం అంటారు. ఎవరైనా మన ఇంటి పోటీ వాళ్ళు మాకు కూడా టిక్కెట్లేమండి, మరి మేము కూడా నిలబడతా ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, మీకు ఇవ్వటానికి మాకు అభ్యంతరం లేదు, ఎన్ని ఓట్లు కొనగలరు అంటున్నారు. ఎలక్షన్ అంటే ఏమి లేదు, డబ్బు పెట్టి మనుషులు కొనుక్కోటే, మీకు ఇస్తాం టిక్కెట్ మీరు ఎంతమంది మనుషులు కొనుక్కోగలరు, మీకు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు, మీరు ఎంతమంది కొనుక్కోగలరు అని అడుగుతారు. మనం ఎంతమంది కొనుక్కుంటాం? ఓటు 200, 300, 500 అయిపోయింది ఇప్పుడు, ఎన్ని ఓట్లు కొనుక్కోగలం? ఇప్పుడు ఎలక్షన్ అంటే ఏమి లేదు, మనుషులు కొనుక్కోవటం. మన కూరగాయలు బీరకాయలు వంకాయలు కొనుక్కుంటున్నాం, మనుషులు కొనుక్కోవడమే అలక్ష్యం. అడుగుతున్నారు మనం, మీకు ఇస్తాం అభ్యంతరం లేదు, మీరు ఎంతమంది కొనుక్కుంటారు? అది స్కిల్ అంటే మీరు పరగటి చేసి పరగటి చేయాలి. మర్చిపోయే విషయాలన్నీ మర్చిపోతూ ఉండాలి. చేసి పని నేర్పుగా చేయాలి, పని ఇష్టంగా చేయాలి, పని ప్రీతిగా చేయాలి, చేసి మర్చిపోవాలి, చేసి మర్చిపోవాలి. తర్వాత ఇతరులు మిమ్మల్ని చూసి జాలి పడాలనుకోకూడదు. ఇప్పుడు మీకు ఏదైనా అనారోగ్యంగా అందరూ వచ్చి మనల్ని పలకరించాలి, మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉందనుకోండి అందరూ వచ్చి మనల్ని పలకరించాలి, లేదా మీరు అశాంతిగా ఉన్నారనుకోండి, ఏంటి ఎవరు మనకు చూడటం లేదు, ఎవరు వచ్చి మనకు మన ఎవరు పరామర్శ చేయటం లేదు, ఏంటి మన కష్టాల్లో ఉన్నాం కదా, ఎవరు మనల్ని పట్టించుకోవటం లేదు, అలా అనుకోకండి. మిమ్మల్ని మీరు చూసి జాలి పడకూడదు, మిమ్మల్ని చూసి మీరు జాలి పడటం కూడా మాయ. అంటే మిమ్మల్ని చూసి మీరు జాలి పడుతున్నారు కూడా అది కూడా ఇతరులు మన పట్ల దయ చూపిస్తే అది వేరే విషయం. దయ ఇతరులు మన పట్ల దయ చూపించాలి, ఇతరులు మనల్ని మెచ్చుకోవాలనుకోవటం మన దోషం, మన బుద్ధిలో ఉన్న దోషం. ఇతరులు మన పట్ల జాలి చూపించాలి, ఇతరులు మన పట్ల దయ చూపించాలి అని మనం అనుకుంటేంటే మనం మంచి మార్గం వెళ్ళాం, అంటే దేవుడి దగ్గరికి వెళ్లే మార్గం వెళ్ళాం. భగవంతుడి దగ్గరికి వెళ్లే మార్గంలో ఏమి లేము. అయితే మన నిదానంలో మనం ఉండాలి. ఎవరితోటి స్నేహాలు ఉన్నా ఇంకోటన్నా మన నిదానంలో మనం ఉండాలి. అనుకరణ పనికిరాలు. మనం ఇప్పుడు మనం చొక్కాయి పుట్టించుకుంటున్నాం, మన ఆదిని బట్టే పుట్టించుకుంటాం, ఇతరుల ఆదిని బట్టి పుట్టించుకోం. అంచేది మనకున్న సాధన ఏంటి, మనకున్న మైనస్ పాయింట్లు ఏంటి, మనకున్న ప్లస్ పాయింట్లు ఏంటి, మన సాధన ఎలా చేసుకోవాలి, భగవంతుడు ఎలా ఐక్యం అవ్వాలి అని మన బ్యాలెన్స్ బ్రెయిన్ పెట్టుకుని మనంతా మనం ఆలోచించుకుని అది ఈస్టోడ్ ఐక్యం. ఎవరిని అనుకరించకూడదు, ఎవరిని అనుకరించకూడదు, ఆత్మవిశ్వాసం ఉండాలి. అది స్వామిజీ అనుకోడు. స్వామిజీ అంటే వివేకానంద ఏమన్నారంటే, మీరు దేవుడి మీద నీ మీద మీకు విశ్వాసం లేనప్పుడు భగవంతుడు ఉన్నాడని నమ్మినా ప్రయోజనం లేదు. నీ మీద మీకు విశ్వాసం లేనప్పుడు భగవంతుడు ఉన్నాడు నమ్మినా నీకు అది నిలబడదు, అది ప్రయోజనం లేదు. ఆయనకి ఆయన మీద ఎవరు ఎంతమంది చెప్పుకున్నా ఆయనకు అక్కర్లేదు. ఆయన మనం మంచి మార్గంలో ఉన్నామో లేదో భగవద్గీత చదువుకుని దాన్ని బట్టి చూసుకున్నాడు. ఆయన ఇప్పుడు రోగ నిర్ధారణలో రక్త పరీక్ష ఏదో చేస్తా ఉంటారు కదా, అలాగే ఆయన పద్ధతిలో మనం రైట్ పాత్రలో ఉన్నాం, రాంగ్ పాత్రలో ఉన్నాం, లేకపోతే మంచి మార్కు వదిలేసామని ఏ భగవద్గీతన ప్రమాణంగా పెట్టుకుని ఆయన చూసుకున్నాం. మన మాటలు ఎప్పుడు ఆయన భుజాన వేసుకోలేదు, మన మాటలు ఎప్పుడు ఆయన భుజాన వేసుకోలేదు. అంటే ఆయన కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందంటే, ఒకసారి ట్రైన్లో ప్రయాణించి ఉదాహరణ చెప్తున్నాను, ఆయన మీద ఆయన నమ్మకం ఉంటాడు. ఆయన మీద మనం ఆయన గురించి మంచిగా అనుకున్నా, మన గురించి ఆయన గురించి మంచిగా అనుకున్నా చెడ్డగా అనుకున్నా ఏం పెట్టాలి బాడు. ఏమండి ఏం చేయాలి వాళ్ళకి, మానసికంగా ఈస్తాడు చూడాలి బాడు. మనం ఇక్కడ డ్యూటీ చేయాలి, మన సమాజానికైనా ఇంట్లో వాళ్ళకైనా చేయవలసిన డ్యూటీ చేయాలి. కానీ మన మనసు భగవంతుడితో అనుబంధం పెట్టుకోవాలి. అది మరి అది ఒకటే మీరు మర్చిపోకూడదు. ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడ చేరుకోవాలి మనం, స్వామిలోకి చేరుకోవాలి ఎప్పటికైనా. ఇవన్నీ టెంపరీ, ఈ బంధుత్వాలు ఈ స్నేహాలు ఎప్పటికైనా మనం ఎక్కడికి వెళ్ళాలి. నదులు ఎక్కడ తిరిగినా ఎన్ని వంపులు తిరిగినా ఎన్ని కొండల మధ్యలోంచి ప్రవహించినా ఎక్కడికి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళాలి. మనం ఎన్ని జన్మలు ఎత్తినా, మంచి జన్మలు ఎత్తినా చెడ్డ జన్మలు ఎత్తినా, మంచి కర్మలు అనిపించినా చెడ్డ కర్మలు, మనం చివరికి ఎక్కడికి వెళ్ళాలి, స్వామి హృదయంలోకి చేరుకోవాలి. అంటే స్వామితో ఎప్పుడు మన గమ్యం ఏంటి, స్వాములు ఐక్యం అవటం. అంటే స్వామితో ఒక్కడితోటి మానసిక అనుబంధం పెట్టుకోవాలి, కానీ మిగతాడు బట్టి డ్యూటీ చేయాలి. కానీ అక్కడ మనం ఏం చేయాలి, అంటిపెట్టుకోకూడదు. అంటిపెట్టుకుంటే ఎప్పటికీ మళ్ళీ ఇడిపోతుంది, వియోగం వస్తుంది. ఎప్పుడైతే యోగం ఉందో అప్పుడు వియోగం వస్తుంది, మళ్ళీ వియోగం వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, భగవంతుడిలో నుంచాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, భగవంతుడిలోకి వెళ్ళాలి. ఆయన చోటు అనుబంధం పెట్టుకుని, ఆయన చెప్పిన మాటలు ప్రమాణంగా పెట్టుకుని, ఆయన చెప్పిన మాటలు యథార్థం అని చెప్పుకుని, అవి ఉంటే భౌతిక విషయాలు అన్నీ వాస్తవం కాదు, అంటే శాశ్వతం కూడా కాదు. మీరు ఏదైనా మీకు బాగా డబ్బు ఎక్కువ ఉందని భోగాలు అనిపిస్తున్నారు కూడా ఈ భోగాలన్నీ రెండు, ఈ భోగాల వల్ల రోగాలు వస్తాయి, రోగాలు ఒకటే కదా పాపాలు వస్తాయి. కొంతమంది డబ్బు ఎక్కువ ఉందని భోగాలు అనిపిస్తారు. భోగాలు తీసుకొచ్చేయంటే రోగాలు. ఈ భోగాలే, ఈ జన్మలో భోగాలే, వచ్చే జన్మలో రోగాలు. ఎవడైతే భోగం అనిపించాడో వాడికి రోగం రాదు. ఎవడైతే భోగాలు అనిపించడో వాడు రోగాలు. పూర్వజన్మలో మనం అనిపించిన భోగాలే ఈ జన్మలో మనకు రోగాలు. అలాగే ఈ జన్మలో మనం అనిపించే భోగాలే వచ్చే జన్మలో నీకు డబ్బు ఉందని భోగాలు అనిపిస్తే చివరికి రోగాల కింద మారిపోతుంది. రోగమే కదా పాపం తీసుకొస్తాడు, అయ్యే పాపం తీసుకొస్తాయి. అయితే భగవంతు ఇంద్రియాలతో కూడా భగవంతుడికి సేవ చేయిస్తాడు. అదే ఇప్పుడు సాయిబాబా గారితో చెప్పారు, ఒక పేషెంట్ అన్నాడు. ఆ పేషెంట్కి ఎవరు లేరనుకోండి, దిక్కు లేరనుకోండి, అవసరమైతే ఆ పేషెంట్ కాల్ చేసుకోవాలి. మనం మీకు అర్థం, మంచినీళ్ళు పట్టాలి, అవసరమైతే పేషెంట్కి మంచినీళ్ళు పట్టాలి. ఆ పేషెంట్ తల్లి ఉంటే పేషెంట్కి ఎంత శ్రద్ధగా చేస్తుందో, అలా మీరు ఒక్క పేషెంట్కి చేస్తే చాలు మీరు సరాసరిగా మోక్షానికి వెళ్ళిపోతారు. అది 20 మందికి చేస్తానన్నారు. ఇరవై మందికి అక్కడ ఇట్ ఈస్ గ్లోరియస్ ఈవెన్ టు హెల్ప్ వన్ మ్యాన్. మీరు సిన్సియర్ గా చేస్తే, హృదయపూర్వకంగా చేస్తే, డివోటెడ్ గా చేస్తే, డెడికేటెడ్ గా చేస్తే ఒక్కడికి చాలు. గంజి గోవు పాలు గరిటేడైనా చాలు, ఒక్కడికి చాలు. మీరు 100 మందికి చేయక్కర్లేదు, మీరు 20 మందికి చేస్తారన్నారు మంచిదే, ఒకడు చేస్తే చాలు. స్వామీజీ ఒకసారి ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారు, ఎవరో కొంచెం మామూలుగా గృహస్థులు ఎవరో కూర్చున్నారు, గృహస్థులు ఎవరు కూర్చుని ఎర్ర బట్టలు వేసుకుని నేను అక్కడే వస్తున్నా. అప్పుడు అమెరికా వెళ్లేదన్న ఇండియాలో ప్రయాణం, ప్రజల పరిస్థితులు ఎలా ఉండేది అది కూడా చెప్పాడు. 2 ప్రేమను విడిచిపెట్టలేకపోతానని చెప్పాడు. ఎంత అద్వైతి వేదాంశం చదువుకున్నా ఒకటి రామకృష్ణుడి మీద నాకున్న ఆప్యాయత, నాకున్న ప్రేమ దేశభక్తి. దేశం ఎంత సాధన చేసినా రామకృష్ణుడి ద్వారా నేను పొందింది మర్చిపోలేకపోతున్నాను. దేశాన్ని ప్రేమించకుండా ఉండలేకపోతున్నాను, దేశాన్ని ప్రేమించకుండా. అలా దేశం అంతా తిరిగాని ఏం చూసాడంటే, మనం బొమ్మలు చూస్తాం దేశం తిరగాలి, అక్కడ ప్రజలను చూసేవాడు. ఎంతమంది తిండి లేకుండా బాధపడుతున్నారు, ఎంతమంది ఇల్లు లేకుండా బాధపడుతున్నారు. ఈ ప్రజలు ఇలా అయిపోవడానికి కారణం ఏంటి? సోమరతనం కారణమా? అది బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ ఇలా తయారు చేశారా? అటువంటి ఆలోచన ఉండేవాడు. ఒకటి దేశాన్ని మర్చిపోలేకపోతున్నాను, 2 నా గురువు రామకృష్ణుని మర్చిపోలేదు. ఒకవేళ మర్చిపోవాలనుకున్నా మరి నా జన్మ ప్రారంభం ఏంటి? 2 నేను విడిచిపెట్టలేకపోతున్నాను, 2 మర్చిపోలేకపోతున్నాను. అందుకే ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నాడు. రైల్లో ప్రయాణం చేస్తుంటే ఇద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా ఇంగ్లీష్ లో స్వామి ఇచ్చాడు మాట. మళ్ళీ బండి కదిలిపోయింది, పెట్టిలో జాయిన్ అయ్యారు. కానీ స్వామీజీ మీకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మీరు, మరి మాతో చెప్పలేదు మీకు ఇంగ్లీష్ రాదని మేము అనుకుంటున్నాం, మరి మీకు ఇంగ్లీష్ వచ్చిందని మాతో ఎందుకు చెప్పలేదన్నారు. నా జీవితంలో చాలా మంది మూర్ఖులను చూశారు. మూర్ఖులను చూడటం ఇదే మొదటిసారి కాదు, పూర్వం చాలా మందిని చూశాను. అది మీరు మూర్ఖులే అని చదివి మిమ్మల్ని చూసి నాకేం ఆశ్చర్యం కలగటం లేదు. మూర్ఖులను చూడటం అలవాటు అయిపోయింది, మూర్ఖులను చూడటం అలవాటు. మూర్ఖులు ఎలా ఉంటారో నాకు మిమ్మల్ని చూసి, మీలాంటి మూర్ఖులను చాలా మందిని చూశాను అని చదివి మిమ్మల్ని చూసేనే ఆశ్చర్యపడటం లేదు. ఏం నాకు అలవాటు అయిపోయింది. మరి మాకు ఇంగ్లీష్ వచ్చాయని చెప్పరు కదంటే మూర్ఖులతో చర్చించే అలవాటు కూడా నాకు లేదు. మూర్ఖులతో మాట్లాడే అలవాటు, మూర్ఖులతో చర్చించే అలవాటు నాకు అలవాటు లేని మీదకి మేము కొత్తగా ఎందుకు తెచ్చుకుంటాం? అంటే ఎవడైతే ఎవరికైతే ఇంగ్లీష్ రాదు వాడు వాడు నాగరికత లేని వాళ్ళను. ఇలాంటి మూర్ఖులతో మేము చర్చించడం మాకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. అయితే మిమ్మల్ని చూసి నేను ఆశ్చర్యపడటం లేదు. నేను మూర్ఖులను చూడటం ఇదే మొదటిసారి అయితే ఆశ్చర్యపోతున్నాను. ఇటువంటి మూర్ఖులు ఎంతో మందిని చూశాను నా జీవితం. బస్ ఆగిపోయింది టాపిక్ కాల్చుకుంటుంది. మిమ్మల్ని చూసి నేను ఆశ్చర్యపడతాను, ఏంటి మూర్ఖులను చూస్తున్నాను? ఏం చేద్దా ఇలా అలవాటు పడిపోయింది మూర్ఖులను చూడ. ఇంకా మిమ్మల్ని చూసి నాకు అలవాటు అయిపోయింది కదా, ఇంకా మిమ్మల్ని కొత్తగా చూడలేదు కదా, అన్నమ్మని చూసి ఆశ్చర్యపడతానని ఇలా ఎంతో మందిని చూశాను. మురుకులను చూసుకోం ఆశ్చర్యపడం, మురుకులతో మాట్లాడే అలవాటు, చర్చించే అలవాటు కూడా మాకు లేదు. అంచేత మీతో కూడా చర్చాడు. అంటే ఆయన ఎప్పుడు ఆయన మీద ఆయన ఆత్మవిశ్వాసం ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనూ పోగొట్టుకోలేదు. ఆయన ఆత్మవిశ్వాసం ఆయన మీద నాకు నమ్మకం, ఆయన చేసిన పని మీద నమ్మకం, ఆయన మిషన్ మీద ఉన్న నమ్మకం, ఆయన ఏది సాధించాలనుకుంటున్నాడో అది సాధించే వరకు నిద్రపోని ఆ విశ్వాసం ఆయన ఎప్పుడు చెదిరిపోకుండా చూసుకున్నాడు. అది ఎప్పుడు కూడా మీ మీద మీరు విశ్వాసం మనం ఎత్తివాడు చేతి పెట్టల కింద ఉండకూడదు, ఎత్తివాడు చేతి పెట్టల కింద ఉండకూడదు. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడని నేను చెప్తున్నాను. మళ్ళీ రోడ్డు మీదకి మీకు వెళ్ళాక ఏదో నాన్నగారు చెప్తున్నారని దేవుడు లేడని మీకు ఎవరైనా చెప్తే ఆ మాటలు బుధాన్ని వేసుకెళ్తే మీలాంటి వాళ్ళకి దేశానికి ఉపయోగపడతారు, మీలాంటి వాళ్ళు సాధన ఏం చేస్తారు, మీలాంటి వాళ్ళు ఇంకా భగవంతుడు ఐక్యం అవడానికి కృషి ఏం చేస్తారు? అది ఎత్తివాడు చేతి బిడ్డల్లోకి వెళ్ళొద్దు అన్నారు. 10 మంది ఎవరు ఏ మాటలు చేస్తే ఆ మాటలు బుధాన్ని వేసుకెళ్ళిపోతారు. ఇంకా మీరు ఆ మాటలు అది చేసుకుంటే మీరు పాడైపోతున్నారని అర్థం. అంటే మీకు నిదానం లేదు, స్వతంత్రమైన ఆలోచన లేదు, మీకు పౌరపుణ్యం లేదు, మీకు ధనబలం ఉండవచ్చు, దేహబలం ఉండవచ్చు, కానీ బుద్ధి బలం లేదని అర్థం. మీకు ధనబలం ఉండొచ్చు, దేహబలం కూడా ఉండొచ్చు, కండరాలు అవి బాగుండొచ్చు, కానీ మీకు బుద్ధి బలం లేదు. బుద్ధి బలం లేనప్పుడే ఎత్తిబాటు చేతి పెట్టల కింద ఉంటారు. ఎవరైనా మాట చెప్తే అది భుజాన్ని ఎసిగిపోతూ ఉంటారు. అంటే మీరు ఏదైనా మంచి చేసి చేస్తూనే ఉంది, మీరు ఏదైనా మంచి చేసి మిమ్మల్ని మీరు పొగుడుకుంటా అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు మిమ్మల్ని మీరు పొగుడు ఇంకో రాజకీయ నాయకులు ఇంకో లక్షణం ఉంది. వాళ్ళు చేసిన మంచి పని చెప్పినా పని ఇంకోళ్ళు చేసిన మంచి పని కూడా మేమే చేశామంటారు. కాబట్టి అదేంటండి, ఆ వంతిని మీరు కాదు కదా వాళ్ళు వేసారు మీరు చెప్పారు. ప్రజలు మాయ మనుషులు, మేము మాయ మనుషులు, వాళ్ళకి తగ్గట్టు మేము ఉండాలంటారు. ప్రజలు మాయగాళ్ళు, మేము కూడా మాయ మనుషులు. ఏదో నాలుగు ఓట్ల కోసం మా చెప్పలు మేము పడతాం, మీరు ఎంచుకుని మీరు ఊరుకోండి అంటారు. ఇదేంటండి, మీరు వంతిని మీరే వేయించలేదు, ఫలానా కూడా వేయించారు, వంతిని మీరే వేసినారు. చెప్పండి, మీరు ఊరుకోండి, మీకు ఎంచుకుని కూడా ఎందుకు ఈ గొడవ అంతా రేపు మీరు భక్తి మార్గంలో ఉండండి అని చెప్పి అంత ఇస్తారు. అది శాస్త్రం. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నాయంటే మీరు ఏదైనా మంచి పని చేసి మర్చిపోండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎండెడ్ ఇఫ్ యూ ఫర్గెట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎండెడ్ ఇఫ్ యూ ఫర్గెట్. మీరు మంచి చేసినా చెడ్డ చేసినా మర్చిపోతే ఏమీ లేదు. అతమాన నెత్తి మీద పోయకూడదు, నెత్తి మీద చేయటం మర్చిపోవటం పరగట్టి. అదేంటే ఆ పరగట్టులో మీరు సుఖపడతారు. ఏం చేస్తారు? ఆ పరగట్టులో మీకు సుఖం వచ్చేస్తుంది, శాంతి వచ్చేస్తుంది. మీరు అది పరగట్టు చేయకుండా మెదడులో మోస్తారనుకోండి, మీకు ఆ కొత్త పాత వాసనలు అలా ఉంటాయి, మళ్ళీ కొత్త వాసనలు వస్తాయి. ఎవ్రీథింగ్ ఈ ఎండెడ్ ఇఫ్ యూ పరగట్. తర్వాత ఇంకోటి జ్ఞాపకించుకోండి, మనందరం భగవంతుడి చేతిలో పనిముట్లు. మనందరము భగవంతుడి చేతిలో పనిముట్లు. ఒక మహాశక్తి భగవంతుడు అంటే ఒక మహాశక్తి. ఇదండి ఆయన మన అందరి వెనకాల ఉన్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాడు? మన జీవితాల వెనకాల ఉన్నాడు. మన జీవితాలు నడిపించేవాడు ఆయన. కర్మసాక్షి అని ఎవడు? కర్మసాక్షి. మన మనసులో వచ్చే ఆలోచన, నా మనసులో వచ్చే ఆలోచన మీకు తెలియపోయినా ఆయన సాక్షిగా ఉంటాడు. ఎవడు? ఈశ్వరుడు ఉంటాడు. ఈశ్వరుడు కర్మసాక్షి. అంచేది మనకు గురువు ఐదు అని ఓ పురాణంలో చెప్పాడు. తల్లిలో గురువు, తండ్రిలో గురువు, చదువు చెప్పే గురువు ఓ గురువు, అగ్నిహోత్రుడు గురువు. అందరికంటే పెద్ద గురువుని మీ అంతర్యామలోనే ఇస్తాడు నారాయణుడు. తల్లి కూడా గురువుతో సమానం. ఇంకా మనకి చిన్నప్పుడు ముఖం కడుక్కోవడం అలాగే తెలియదు. మీకు అర్థం అవుతుందా? ముడ్డు కడుక్కోవడం తెలియదు, ముఖం కడుక్కోవడం తెలియదు. ఆ ముడ్డు ఎలా కడుక్కోవాలో తల్లి చెబుతుంది, ముఖం ఎలా కడుక్కోవాలో తల్లి చెబుతుంది. లేదా పెద్దవాడు వస్తే అలరం చేయకూడదు, అది కూడా తల్లి చెబుతుంది. మన చిన్నప్పుడు చాలా పాఠాలు చెబుతుంది తల్లి. అంటే మొట్టమొదటి గురువు తల్లి. తర్వాత కొంత వయసు వచ్చాక తండ్రి గురువుగా ఉంటాడు. మీకు అర్థం. తర్వాత మనం బళ్ళకి వెళ్ళి చదువుకున్నప్పుడు స్కూల్లో ఉపాధ్యాయుడు కూడా తిరగచ్చు. తర్వాత అగ్నిహోత్రుడు గురువు. అంటే మనం ఏ కర్మ చేసినా అగ్ని సాక్షిగా ఉంటాడు. అగ్నిహోత్రుడు కూడా గురువు. వీళ్ళందరూ ఈ నలుగురి కంటే పెద్ద గురువును మన అంతర్యామగా ఉన్నా నారాయణ. ఐదుగురు గురువులు అని చెప్పాడు సార్ పురాణంలో. ఐదు మనకు ఒక్క గురువు కదా, ఐదుగురు గురువు. తల్లి గురువు, తండ్రి గురువు, తర్వాత గురువు పాఠాలు చెప్పే గురువు, అగ్నిహోత్రుడు, కర్మసాక్షి. అగ్ని కావడం కర్మసాక్షి కాబట్టి ఆయన కూడా గురువే. ఈ అందరిలోనే అంతర్యాముగా ఉన్నాడు నారాయణుడు గురువు. ఆయన పెద్ద గురువు, ఆది గురువు, మొదటి గురువు. ఎవడు? నారాయణుడు. ఈ ఐదుగురు గురువులే. ఈ ఐదుగురు మన గురువులే. అంటే నీకు దుఃఖ కారణం ఏదన్నా దుఃఖపడకండి. నీకు ఏదైనా దుఃఖ కారణం ఉందనుకోండి, దుఃఖపడకండి. అప్పుడు ఈశ్వరుడు దైక పాత్రలు అవుతారు. మీరు అయ్యో పాపం ఇక్కడ దుఃఖ కారణం ఉంది, దుఃఖ కారణం ఉన్నా దుఃఖం లేకుండా ఉంటున్నారు, అశాంతికి కారణం ఉంది, అశాంతికి కారణం ఉన్నా అశాంతి లేకుండా ఉంటున్నారు అని మిమ్మల్ని చూసి ఈశ్వరుడు అనుగ్రహం, ఈశ్వరుని అనుగ్రహం మీకు వస్తుంది. నారాయణుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అంటే బాధలు పడే కారణం ఉన్నప్పటికీ బాధ లేకుండా ఉండగలుగుతున్నారని ఆయన సంతోషించి వర్షాకాలంలో వర్షంలో నుంచుంటే మీ తల ఎలా తడుస్తుందో అలా అనుగ్రహం, ఈశ్వరుడు ఆయన అనుగ్రహం చోటి, ఆయన దరిద్ర చోటి మిమ్మల్ని అందరినీ తడుపుతాడు. అంటే కారణం, అంటే దుఃఖ కారణం ఉన్నప్పటికీ దుఃఖం లేకుండా ఉండగలిగితే, అశాంతి కారణం ఉన్నప్పటికీ అశాంతి లేకుండా ఉండగలిగితే, అది కూడా దాన్ని బట్టి కూడా మిమ్మల్ని భగవంతుడు మీ యోగ్యత అంటే మీకు ఆధ్యాత్మికంగా మార్కులు ఇస్తాడు, ఆధ్యాత్మికంగా మార్కులు ఇస్తాడు. ఒకటి, ఎట్టి సర్వకాల సర్వ వస్తువులో భక్తిని చెడగొట్టుకోకండి. అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో నీకు పుణ్యం వెంటాడుతున్నా, పాపం వెంటాడుతున్నా, మిమ్మల్ని అదృష్టం వెంటాడుతున్నా, దురదృష్టం వెంటాడుతున్నా, ఎన్నడూ ఈ భగవంతుని పాదాల దగ్గర పాదాల మీద భక్తులు ఎన్నడూ విడిచిపెట్టడం. ఇంచడం ఇప్పుడు మనం అందరం మాయలో ఉన్నాం. ఎక్కడున్నాం? మాయలో ఉన్నాం. మనం మన తెలియచేట్లో ఉంది మాయలో నుంచి బయటకు రాలేము. మన లేదా మనం చేసే అర్చనలు పూజల వల్ల ఈ మాయలోంచి బయటికి రాలేం. ఈ మాయకి అధిపతి భగవంతుడు. మాయకి అధిపతి మనం మాట్లాడే మాటలు చాలా మాటలు మాయ మాటలే మాట్లాడుతూ ఉంటాం. ఇంకా మనం మాయలో ఉన్నాం. మన మాయ మన మాట్లాడే మాటలు కూడా ఎక్కువ మాయ మాటలే మాట్లాడుతూ ఉంటాం. ఇంకా మనం ఉండటమే మాయలో ఉన్నాం. ఈ చచ్చిపోవడాలు పుట్టడాలు కూడా మాయలో జరిగిపోతున్నాయి. ఇది మహాస్వప్నం. ఇది ఈ మహాస్వప్నం. రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు. చాలా చక్కటి ప్రశ్న. ఏమన్నా నీకు నా కళ్ళు వస్తున్నాయి కదా, నీకు కూడా కళ్ళు వస్తాయి. ఇది బాగా వినండి. మాకు కళ్ళు వస్తా ఉంటాయి కదా, నీకు మాకు ఎందుకు రావు, మాకు వస్తాయని. ఏమన్నాడు? మాకు కళ్ళు వస్తున్నాను. అయితే మాకు కళ వస్తుంది, నీకు కళ వస్తుంది కదా. అవునాడు. కానీ తేడా ఉంటుంది అన్నారు. కళ రావటం నిజమే, కానీ తేడా ఏంటంటే మాకు కళ వస్తాం అనుకోండి, ఇదంతా కళని తెలుస్తూ ఉంటాం. నీకేంటి కళ జరిగినప్పుడు ఇది కళ అని తెలియదు. మరి మీకు మెలకు వచ్చేవారు కదా నిజమే అనిపిస్తాను. మాకు అలా కళ. ఆ కళ జరిగినప్పుడు ఇది కళే, ఇది నిజం కళని తెలుస్తాను. అలా ఈ లోకంలో మీతో మాట్లాడుతున్నాం, వ్యవహారాలు చేస్తున్నాం, అన్ని చేస్తున్నాక మీతో మాట్లాడుతున్నాం, కూర్చుంటున్నాం, నుంచుంటున్నాం, అన్నం తింటున్నాం, స్నానం చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం కదా. ఇదంతా నిజమని నీకు అనిపిస్తుంది. మాకు ఇది కూడా కళని తెలుస్తాం. అంటే మాకు మోహం కలగదు. మాకు మోహం కలగకపోవడం కారణం తెలియచేటవల్ల కాదు. ఇది కళ. అంటే రాత్రి ఇద్దరిలో వచ్చే స్వప్న స్వప్నం ఎలా తెలుస్తున్నారో, ఇది కూడా స్వప్నం అని తెలుస్తాం. మా దేహం కూడా స్వప్నం. మా దేహం కూడా స్వప్నం. అయితే ఇది స్వప్నం అని తెలుస్తూ ఉంటుంది. ఇది నిజం కాదు తెలుస్తుంది. ఇది నిజం కాదు, ఇది నిత్యం కాదు. ఇది నిజం కాదు, ఇది నిత్యం కాదని మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే అక్కడ మోహం కలిగే అవకాశం లేదు. అయితే మనకెందుకు మోహం కలుగుతుందంటే, ఆ స్వప్నంలో అంతా నిజం కింద అనిపిస్తుంది. ఎప్పుడు వరకునే? మెలకు వచ్చేవరకు. ఇప్పుడు ఇది కూడా మనకి నిజం కింద స్వప్నం. ఇది నిజం కింద సత్యం కనిపిస్తుంది. సత్యం అనుకుంటున్నాం, అసత్యం అనుకుంటున్నాం, సత్యమే అనుకుంటున్నాం. ఈ సత్యం అనుకుంటున్నాం కాబట్టి మనకు మోహం కలుగుతాం. అయితే ఇది ఎంతకాలం నిజం కింద మనకు కనిపిస్తుంది? మన హృదయంలోకి నేర్కొనే వరకు. మన హృదయంలో ఒక నిజం ఉంది. ఆ నిజంలోకి నేర్కొనే వరకు మీరు ఎన్ని గ్రంథాలు చదివినా ఇది మీకు అసత్యం కింద కనపడదు, సత్యం కింద కనిపిస్తుంది. ఇప్పుడు నిద్ర వస్తుంది, మనకు స్వప్నం ఉంది. ఇది బాగా అర్థం చేసుకోండి. ఆ స్వప్నంలో జరిగిందంతా నిజమే అనుకుంటాం. ఎలా అనుకుంటాం? నిజమే అనుకుంటాం. ఇప్పుడు వరకు మెరుగు వచ్చాక తెలుస్తుంది ఇదంతా అసత్యం, ఇదే నిజం అనుకున్నాం. అలాగే ఇప్పుడు ఇదేమనుకుంటున్నాం? ఇది నిజం అనుకుంటున్నాం కదా. ఇది నిజం కాదని 10 సార్లు అనుకున్నా నిజం కింద అనిపిస్తుంది. ఎప్పుడు వరకు? మన హృదయంలో మనం మేల్కొనే వరకు. మన హృదయంలో మనం ఏదిగా ఉన్నామో ఆ స్థితిలోకి నేర్కొనే వరకు నిజం కానిది నిజం వలే కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ 10 సార్లు ఇది నిజం కాదు నిజం కాదు నోరుతోడు అనుకున్నా ప్రయోజనం లేదు. నిజం వలే కనిపిస్తుంది. నిజం నిజం కానిది నిజం వలే కనిపిస్తుంది. అదే స్వప్నం కూడా, స్వప్నం నిజం కాకపోయినా ఆ స్వప్నం జరుగుతుందని చెప్పు, అది నిజం వల్లనే కనిపిస్తుంది. ఎప్పుడు నిజం కాదనుకుంటాం? మెరుకు వచ్చాక. అలాగే ఈ జాగ్రత్త అవస్థలోంచి మనం ఆ చైతన్యంలోకి మేరుకున్నాక మీకు మహాచైతన్యం, మహాశక్తి మంచమైంది, సర్వసాక్షి. దానికి పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు, దానికి చావు ఎలా ఉంటుందో తెలియదు, దానికి పుణ్యం ఎలా ఉంటుందో తెలియదు, దానికి పాపం ఎలా ఉంటుందో తెలియదు. మీకు అర్థమవుతుందా? ఏమీ తెలియదు. మహాచైతన్యం ఏంటది? అది లేదంటే ఉంది, అది దానికంటే ద్వితీయం లేదు. ఆ చైతన్యంలో అందులో ఉన్నదే శాంతి, ఉన్నదే సుఖం. ఆ చైతన్యంలో ఉన్నవాడికి మీకు అర్థం ఉండటువంటిది ఉండటంటే ఆ చైతన్యానికి సాగు లేదు. అది మనమై ఉన్నాం. అంటే మనకు కూడా చనిపోవటం ఇష్టం ఉండదు. మనకు కూడా చనిపోవటం ఇష్టం ఉండదు. అంటే ఆ చైతన్యంలోకి నేర్కొనే వరకు ఎన్ని యోగాభ్యాసాలు చేసినా ఆ చైతన్యం దేనికైతే చావు లేదో ఆ చైతన్యంలోకి మనం నేర్కొనే వరకు ఎన్ని యోగాభ్యాసాలు చేసినా ఇదంతా నిజం కింద అవసరం. స్వప్నం జరుగుతా అంటే నీకు అందరికీ నిజం కొందా నిజం కానట్టు తెలుస్తుందా? అది నిజం కాదు, కానీ నిజమనుకుంటున్నాం కదా అని చెప్పుని ఇది అంతే. కొన్ని రెండు నీకు అర్థం అవటానికి, నంబర్ వన్ రూమ్, నెంబర్ టూ డ్రీమ్. ఏంటమ్మది నంబర్ వన్ అబద్ధం, నెంబర్ టూ అబద్ధం. ఇది నంబర్ వన్ అబద్ధం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, మనందరం మాట్లాడుకునేది ఏంటి? నెంబర్ వన్ అబద్ధం. ఆ నిద్రకొచ్చి స్వప్న అది అబద్ధం, అది ఏం అబద్ధం? నెంబర్ టూ. అయితే అది పొట్టిగా ఉంటుంది, ఇది పొడుగ్గా ఉంటుంది. అది ఎంత? అదేమో 2 గంటలు, 1 గంట, 1.5 గంట ఉంటుంది ఆ స్వప్నం. ఇది ఎలా ఉంటుంది? 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఇది ఉంటుంది. అది ఏమో పొట్టిగా ఉంటుంది, ఈ స్వప్నం పొడుగ్గా ఉంటుంది. సమానమైన అబద్ధాలు, ఒక అబద్ధం పొడుగ్గా ఉంటుంది, ఒక అబద్ధం పొట్టిగా ఉంటుంది. కానీ అదా సత్యమేం, ఇది అసత్యం. అయితే అది ఇది ఎప్పుడు నీకు సత్యం అని తెలుస్తుంది, అసత్యం అని తెలుస్తుంది? ఇందులో ఉన్నంత కాలం నీకు అసలు ఉదయంలో మేలుకొలిపి వచ్చే వరకు, మేలుకొలిపి వచ్చే వరకు ఏదైతే ఇదంతా కనిపిస్తుందో ఆ మనసు హృదయంలోకి వెళ్ళి అక్కడ కరిగిపోయే వరకు నీ అది ఎన్నిసార్లు నిజం కాదన్నా, ఇది నిజం కాకపోయినా, ఇది నిజం కాకపోయినా నీకు నిజం వల్లే కనిపిస్తా ఉంటుంది. అంటే ఈ మోహంలోంచి బయటికి ఎవడు రాలేడు, ఈ మాయలోంచి ఎవడు బయటకు రాలేడు. అంటే గీతలు ఏమని చెప్పాడంటే, నన్ను ఆశ్రయించకుండా, నాకు శరణాగతి చేయకుండా, నన్ను ఆశ్రయించకుండా, నాకు శరణాగతి చేయకుండా, నాకు ఇష్టమైన పని వదిలేసి నీ ఇష్టమైన పని చేసుకుంటే, నాకు సంతోషించే పని మానేసి నీ సంతోషించే పని చేస్తే, నన్ను తెలుసుకోవడానికి ఉపయోగపడే పని మానేసి నీ అహంకారానికి, నీ అజ్ఞానాన్ని పెంచుకునే పని చేస్తే నేను తెలుస్తాను నీకన్నాడు. ఎరిబాగులో అన్నా నీకంటే తెలియగలవాడు, నీకంటే శక్తివంతివాడు. ఒకరు నన్ను బట్టి కొట్టించేద్దాం అనుకుంటున్నారేమో, వాటర్స్ ని బట్టి కొట్టించేసినట్టు. మీరు వాటర్స్ ని బట్టి కొట్టించినట్టు నన్ను బట్టి నీకంటే తెలియగలవాడు, నీకంటే బుద్ధిమంతుడిని. నీకు అర్థమవుతుందా? మీరు కించర్జునుడు, రేపేం జరుగుతుందో నేను సర్వజ్ఞుడిని, ఏ కాలంలో ఏం జరుగుతుందో నాకు తెలుసు. అర్జున పూర్వజన్మలో ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలుసు, భవిష్యత్తులో ఏ జన్మలో పెడతావో నాకు తెలుసు. నీకు నాకు తేడా అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలుసు, ఇక్కడి నుంచి ఎక్కడ పెడతావో నాకు తెలుసు. నీకు తెలుసు, నీకు తెలియదు, నాకు తెలిసిన ఇద్దరికి అదే తేడా. తెలిస్తే దేవుడు, తెలియకపోతే జీవుడు. తెలిస్తే సుఖం, తెలియకపోతే దుఃఖం. మీరు పనులు ఉన్నాయనుకోండి, మీ పని విడిచిపెట్టమని ఎక్కడా గీతలో చెప్పలేదు, మమకారం విడిచిపెట్టమని చెప్పాడు. మిమ్మల్ని పని విడిచిపెట్టమని భగవద్గీతలు ఎక్కడ చెప్పలేదు, మమకారం విడిచిపెట్టమని చెప్పాడు. మీ ఇంట్లో వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు వచ్చినా కూడా మీ డ్యూటీ చేయాలి, డ్యూటీ చేయాలి, కానీ మమకారం పెట్టుకోకూడదు. డ్యూటీ చేయాలి. అది ఎంతవరకు మీకు వాళ్ళకి ఎంతవరకు అనుకుందా, అంతవరకు ఆ రుణ సంబంధం ఉంది కాబట్టి ఆ డ్యూటీ చేయాలి. కానీ డ్యూటీ చేయాలి, కానీ మనం మమకారం పెట్టుకోకూడదు. మమకారం లేకుండా డ్యూటీ చేసినా అది మిమ్మల్ని బంధించి అది కూడా నేర్పు అని వాళ్ళు చేసిన అది గొప్ప నేర్పంటే, మీరు ఆపరేషన్ బాగా చేయటం మంచిది, తాపీ పని వాడి తాపీ పని బాగా చేయటం మంచిది, ఇవన్నీ నేర్పే. కానీ అది కాదు, మీరు ఇది కూడా అసలైన నేర్పిది అంటే మీకు జన్మలు తగ్గిపోతే ఈ స్కిల్ కూడా నేర్చుకుంటే. ఏ స్కిల్? మీరు పని చేస్తూ ఉండాలి, మమకారం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, కానీ పని చేస్తూ ఉండాలి. ఆ రకంగా మీరు నేర్చు, ఆ స్కిల్ మీరు నేర్చుకుంటే మీరు బంధింపబడ్డ పూర్వం తెచ్చుకున్న వాసన అనేవి పోతాయి, కొత్త వాసన రావు. అంటే పాత రుణాలు తీరిపోతాయి, కొత్త రుణాలు చేయక్కర్లేదు. అది స్కిల్. అదేంటమ్మా? అది నేర్పు. ఆ నేర్పు నేర్చుకో అర్జున అంటే. యోగా ఇన్ యాక్షన్ అండ్ స్కిల్ ఇన్ యాక్షన్. పనిలో నేర్పు, మాటలో నేర్పు, పనిలో నేర్పు. మీరు ఎవరి వాళ్ళకి ఏదైనా సబ్జెక్ట్ చెప్పేది కూడా వాళ్ళ ఫెయిన్ లేకుండా చేయరు. మరి ఎవరైనా ఎవరి వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పేది కూడా వాడు సబ్జెక్ట్ అందుతూ ఉండాలి, వాళ్ళకి పెయిన్ కలగ చేయకూడదు. సబ్జెక్ట్ అందుతూ ఉండాలి, మీకు అర్థం? వాళ్ళకి ఆ పెయిన్ కలగ చేయకూడదు. కొంతమంది సర్జరీస్ ఎలా చేస్తారు, సర్జరీస్ ఎలా చేస్తారు, సర్జరీ అయిపోతుంది అది చేసినట్టు కూడా అనిపిస్తుంది. అదేంటి? అది స్కిల్. అదేంటది? అది స్కిల్. అంటే మాటలో ఏముంది అనుకుంటారు, మాటకు కూడా శక్తి ఉంది, మాటకు కూడా శక్తి ఉంది. అంటే మేము మాట్లాడే మాటలో నీ హృదయంలోకి చొచ్చుకెళ్ళాలి. నీ హృదయంతో మాట్లాడుతుంటే నీ హృదయంలోకి చొచ్చుకెళ్తాయి. అవి మిమ్మల్ని వెంటాడుతూ ఉండాలి. ఏ మాటలు కూడా శక్తివంతంగా ఉంటాయి. మాటలు కూడా శక్తివంతం. ఇప్పుడు ఆంగ్ల భాషలో సామెతలు మాట్లాడేప్పుడు బహు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆంగ్ల భాషలో సామెత ఏంటంటే శరీరానికి ఉన్న గాయం, మీ శరీరానికి ఎప్పుడైనా దెబ్బలు తగిలి అనుకోండి, కొంతకాలానికి మర్చిపోతారు, కొంతకాలానికి. కానీ మీ మనసుని ఎవరైనా అగవలపరిచారనుకోండి, మీ మనసుని ఎవరైనా అమలపరిచారనుకోండి, అది మీ జీవితం పొడుగున మర్చిపోరు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, మీ శరీరానికి గాయాలు తగిలితే తాత్కాలికంగా బాధపడినా ఒక 6 నెలలకు మర్చిపోతారు. మనకి శరీరానికి దెబ్బలు తగినా కూడా మర్చిపోతారు. కానీ మీ మనసుని ఎవరైనా అవమానపరిస్తే మీరు చచ్చిపోయే వరకు అవమానం జ్ఞాపకం. అంటే శరీరానికి తగిన గాయాలు తొందరగా మర్చిపోతారు, కానీ మనసుకు తగిన గాయాలు తొందరగా మర్చిపోలేరు. మర్చిపోతే మంచిదే, తొందరగా మర్చిపోలేరు. అంటే శరీరానికి వచ్చిన ఇంజరీ తొందరగా మర్చిపోతాం, కానీ మైండ్కి వచ్చి ఇన్సల్ట్ మర్చిపోలేవు. అంటే మనం మాటలు మాట్లాడుతూ బహు జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రతి ఇంట్లో అయినా సరే బయట అయినా సరే బహు జాగ్రత్తగా మాట్లాడాలి. మౌనం అంటే నోటికి తాళం వేసి కూర్చోడం కాదు. ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం అనుకోండి, అవసరమైనప్పుడు మాట్లాడకపోవడం ఎంత పొరపాటు, అవసరం లేనప్పుడు మాట్లాడటం కూడా అంతే పొరపాటు. అది మౌనం. మౌనం అంటే బొత్తిగా నోరు మూసి కూర్చోమని కాదు, అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు. మనకు అవసరమైనప్పుడు మాట్లాడకపోవడం ఎంత పొరపాటు, అవసరం లేనప్పుడు మాట్లాడటం కూడా అంతే పొరపాటు. ద్రౌపది అంది, నువ్వు చాలా పెద్దవాడు, ఎవరిని, భీష్ముడిని. లోకంలో అందరూ తాతగారు భీష్మాచార్యులు మహాజ్ఞానం అని చెప్పుకుంటున్నారు, మహాజ్ఞానం చెప్పుకుంటున్నారు. నేను నన్ను వస్త్రాలు ఉడిచేస్తా అంటే మహాసభలో వస్త్రాలు ఉడిచేస్తా అంటే నువ్వు ఇంత వయసు వచ్చింది నీకు, ఆ కౌరవులు నువ్వు తప్పని కూడా అనలేదు. ఏం భీష్మాచార్యుడుగా, నువ్వు ఏం జ్ఞాని, ఏం పెద్ద మనుషులే నువ్వు. నువ్వు నిరోధించలేకపోవచ్చు, అది వేరే విషయం. మీరు చేసేది తప్పు అని అనాలి కదా అని ద్రౌపది అడిగింది. భీష్ముడు అన్నాడు, నువ్వు చెప్పింది రైతే అనలేకపోయాను. ఆ దుర్యోధన పెట్టిన అన్నం తిని దుర్యోధనతో స్నేహం చేసి ఇలా తయారైంది. అది పొరపాటు అలా అనకపోవటం, అలా అనాలి కదా. ఎందుకనలేదంటే ఆ దుర్యోధన పెట్టిన అన్నం తిన్నాను, కౌరవులతో స్నేహం, ఆ కౌరవులు పెట్టిన అన్నం తింటాం, ఆ అన్నం తిని వాళ్ళతో స్నేహం చేసి ఎలా తయారని చెప్పండి. పొరపాటు కాదంటే పొరపాటే. మరి నీలాంటి గొప్ప వాళ్ళు ఎలా తయారని వాళ్ళ అన్నం తిని వాళ్ళతో స్నేహాలు చేసి ఎలా తయారు. మీరు మీకు ఎంతమంది ఎంత స్నేహితులైనా వాళ్ళు మంచి మార్గం విడిచిపెట్టి చెడ్డ మార్గంలోకి వెళ్ళిపోతే మీరు అలా స్నేహితులు వెళ్ళిపోతున్నారని మీరు వెళ్ళకూడదు. మీరు రైట్ పాత్రలో వెళ్ళిపోతే వెళ్ళిపోయినాం. దానికి మనం భగవంతుని ప్రమాణంగా పెట్టుకుని జీవించాలి. కానీ ఎవరు జనం వెళ్ళిపోతున్నారని వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోతే వెళ్ళిపోయినా ఉండదు. ఇతరులు విమర్శించే వాళ్ళు ఎందుకు విమర్శిస్తారంటే ఎక్కువగా జన్మ ఇప్పుడు సాయిబాబా గారు కన్స్ట్రక్టివ్ గా చేస్తున్నారు. మనం ఏంటది, దాని నిర్మాణాత్మక కార్యక్రమం అంటారు. విదేశ రంగం పంతులు గారు అన్నారు, ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మీద తెర పెట్టబోయి. ఎందుకే బుడబొక్కల మాటలు అన్నాళ్ళు చెప్తారు, ఏదో మంచి పని చేసి చూపించు. ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మీద తెర పెట్టబోయి. ఎందుకు ఈ బుడబొక్కల మాటలు అన్న మాటలు చెప్తారు, ఎందుకు పనికిరాని మాటలు, యాక్షన్ లేదు, కాలక్షేప మాటలు ఎందుకని చెప్తారు. మీరేదో గట్టి పని చేస్తూ, గట్టి పని మంచి పని చేసి చూపించండి. ఒట్టి మాటలు యూస్లెస్ వర్డ్స్ ఎంతకాలం చెప్తారు. యూస్లెస్ వాడు సూర్యుడు ఎంతకాలం చెప్తాడు మీరు. ఓ పని మనం చేస్తాండి, ఇహానికైనా ఉపయోగపడాలి, పరానికైనా ఉపయోగపడాలి. ఇహానికి ఉపయోగపడకుండా పరానికి ఉపయోగపడకుండా పనులు దేనికి? అంటే వీరేశ్వరం గారు అన్నారు, ఒట్టి మాటలు కట్టి పెట్టవై గట్టి మీరు తెరబెట్టవి. ఈ మాట ఏం యాక్షన్ లేదు, ఎందుకు ఈ పనులు? ఒక అమ్మగారికి 4 సార్లు గర్భిణి వచ్చింది, 4 సార్లు గర్భిణి పోయింది, 4 సార్లు గర్భిణి ఒట్టి మాటలు చెప్పేవాళ్ళు అలాగే ఉంటారు. గర్భిణికి 4 సార్లు వచ్చింది, 4 సార్లు ఏదో గర్భదోషం ఉండొచ్చు, 4 సార్లు పోయింది. కొంతమంది మాటలు చెప్తారు, క్రియ ఏముండదు. ఆ గర్భిణీ పోయే వాళ్ళకి బయటకు ఆడపిల్ల రాదు, మగ పిల్లవాడు రాదు. చాలా మంది మనుషులు అంతేను, ఎక్కడ మాటలు అక్కడ చెప్పేసి వెళ్ళిపోతా ఉంటారు. ఒక చిన్న పని కూడా చేయరు. అంటే యాక్షన్ లో ఉండాలి కదా, నువ్వు నీ ఆలోచన యాక్షన్ లోకి రావాలి కదా. అంటే నీకు అసలు ప్రాక్టికాలిటీ ఉండాలి కదా. తర్వాత కొంతమంది నిర్మాణాత్మక కార్యక్రమం ఏం చేయరు, ఇతరులకు ఉపయోగపడి పని చేయబని అందరినీ విమర్శిస్తూ ఉంటారు. నీకు అర్థమవుతుందా? అలా ఎందుకు విమర్శిస్తారంటే వాళ్ళు, ఎవడానికి మిమ్మల్ని విమర్శిస్తా అంటే కంగారు పడకూడదు. వాళ్ళు ఎందుకు విమర్శిస్తారంటే, ఆ విమర్శించే వాళ్ళ దగ్గర మంచి ఏముండదు, మంచి ఏముండదు, అంతా మైనస్ పాయింట్స్. అంతా వాళ్ళు అసలు మంచి ఏముండదు, వాళ్ళకి మంచి లేదని వాళ్ళకి తెలుస్తూ ఉంటారు. అంటే మిమ్మల్ని విమర్శించేస్తా అంటే వాళ్ళ లేని మంచి వాళ్ళు మంచి లేని తనం ఎవరికే కనపడదు. అది ఉద్దేశం మిమ్మల్ని విమర్శించడం వల్ల వాళ్ళు ఉన్న డౌట్లు కవర్ అవుతాయని మిమ్మల్ని విమర్శిస్తారు. మీరు ఫాలో అవుతున్నారు సబ్జెక్టు. మిమ్మల్ని తరచుగా విమర్శించడం వల్ల వాళ్ళు ఎన్ని పలకరించినా అవి కవర్ అవుతాయి. అంటే వాళ్ళ ఉద్దేశం మిమ్మల్ని విమర్శించడం వల్ల వాళ్ళలోని మైనస్ పాయింట్స్ కనపడమని మీ ఆ డైవ్ ప్రజల యొక్క అటెన్షన్ మీ పట్ల తిప్పుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు విమర్శిస్తారంటే, వాళ్ళు ఒక్క మంచి గుణం లేదు. అది లేదని వాళ్ళు చెప్పుకోలేరు, మాలో ఒక మంచి గుణం లేదని చెప్పుకోలేరు. అంటే మిమ్మల్ని విమర్శించి వాళ్ళు ఉన్న లేని మంచి కూడా ఉన్నట్టు మీకు కనిపించినట్టు చెప్తా ఉంటారు. అది వాళ్ళ లోపల అసలు ఉద్దేశం. అది మీరు చదవనుకుంటారు. అది అంటే దానికి మన బుద్ధిహీనత. అదేమిటది? మన బుద్ధిహీనత. అంటే నీ బుద్ధిని నువ్వు కాపాడుకో. అంటే కారుకి డ్రైవర్ ఎంత ముఖ్యమో మన శరీరానికి మన బుద్ధి అంత ముఖ్యమో. సర్వకాల సర్వావస్థల్లో నీ బుద్ధిని నువ్వు కాపాడుకో, నీకు బుద్ధి పాడైపోయిన తర్వాత నీకు పాండిత్యం ఉన్నా ప్రయోజనం లేదు, డబ్బు ఉన్నా ప్రయోజనం లేదు. నీ బుద్ధి పాడవకూడదు, నీ బుద్ధిని కాపాడుకో. అంటే నువ్వు మనోనిగ్రహం నేర్చుకోవాలి. ఏంటి మనోనిగ్రహం నేర్చుకోవాలి? ఎలా ఉంటుందంటే, శాస్త్రం ఏం చెప్పారంటే, మీరు నిప్పు రాజేస్తున్నారు, నిప్పు పిడకలు పెట్టి పొలాలు పెట్టి నిప్పును రాజేస్తున్నారు. ఎక్కడ కింద నిప్పు రాజేస్తున్నారు, పైన ఓ చేతిడేమో నిప్పు రాజేస్తున్నారు, ఇంకో చేతిడి పైన నీళ్లు పోస్తున్నారు పొయ్యిలు. అంటే దాని ఉద్దేశం ఏంటి? మీరు అందరూ చేసే సాధనలు అలా ఉన్నారు. మీరు ఒక నిప్పు నిప్పులో పొయ్యిలో నిప్పు వెలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ చేతితోటి? ఒక చేతితోటి. ఇంకో చేతితోటి పైన ఏం చేస్తున్నారు? నీళ్లు పోయేస్తున్నారు. ఒక చెయ్యము నిప్పు రాజు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, నిప్పు వెలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో చెయ్యి ఏం చేస్తున్నారు? పైన ఆర్పేయడానికి చూస్తున్నారు. పైన అదే మనస్సును నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తూ ఇంద్రియాలను వదిలేసుకోవడం అందరి పని అని పేరు. మనస్సు ఇంద్రియాలు చేపాలను కంట్రోల్ చేసుకోకుండా ఇంద్రియాలు అటు ఇష్టం ఉంటే మనస్సును నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేసిన లాభం లేదు. నువ్వు మనస్సును కంట్రోల్ పెట్టుకుంటున్నావు, ఇంద్రియాల కంట్రోల్ లేదు. ఇంద్రియాల కంట్రోల్ లేకపోతే మనసు నిగ్రహించుకునే సక్సెస్ అవ్వలేరు. ఓ చేతితో నిప్పెట్టి పని, ఇంకో చేతితో నీళ్లు పోస్తాండి, అది ఎలా ఉంటుందో. మనస్సును నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేసి ఇంద్రియాలను గాలికి వదిలేస్తే అంతే ఉంటుంది. ఇప్పుడు మనం అందరం చేసి పని అది. అంటే ఎక్కడ వేసింది? అంటే భగవాన్ అని వారు ఈ సాధకుల గురించి. మామూలుగా అందరూ గట్టి సాధకులే, అందరూ బాగానే సాధన చేస్తున్నారు. అందరినీ ఈదమన్నా ఈత మొదలు పెట్టారు ఎవడో అంగుళం కదలతాడు. ఈత ప్రారంభించమన్నారంటున్నది ఈ అందరూ గయ్య ఎత్తగలడు ఎవడో అంగుళి ఎదరకలేడు. అలాగే ఈ గాను గద్దలు ఉంటాయి, మనందరం గాను గద్దలం. గాను గద్దలు అంటే ఆ గాను గద్దలో గాను చుట్టూ ఒక గంట సేపు తిరుగుతుంది. ఏది ఆ ఎద్దు తిరుగుతుంది గంట సేపు, అయ్యో ఈ పాటికి 10 మైళ్ళు వచ్చేసాం అనుకుంటుంది. అది ఆ గంట తీసేస్తే అక్కడ ఉంది. మనం చేసే సాధన వల్ల చాలా సాధన చేస్తున్నాం అనుకుంటాం, అక్కడ ఉంటాం. ఏం చేత ఇంద్రియాలు చేపడం చూడున్నాయి, మనసు నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఇంద్రియాలు విచ్చలబడకు వదిలేసాం. ఇంద్రియాలు విచ్చలేదైతే మైండ్ కంట్రోల్లోకి ఎలా వస్తుంది? మైండ్ కంట్రోల్లోకి రాదు. ముందు సెన్స్ కంట్రోల్, తర్వాత మైండ్ కంట్రోల్. భగవంతుడు రహస్యం, మీరు నాకు ఇష్టమైన పని చేయండి అన్నాడు గీత. అడిగేశాడు, మీరు నాకు ఇష్టమైన పని దేనితో చేస్తాం? ఇంద్రియాలతో చేస్తాం పని, ఇంద్రియాలతో చేస్తాం. ఆ దేవుడికి ఇష్టమైన మనం పని ఇంద్రియాలతో చేస్తామంటే ఆ ఇంద్రియాలను బోధ ప్రవృత్తి పోతుందని చెప్పకుండా చెబుతాను. అంటే ఎత్తుగడ చూశారు ప్లాను, ఇంద్రియాలకి భోగ ప్రవృత్తి ఉంటుంది. సహజంగా భోగ అంటే పూర్వజన్మ నుంచి వచ్చిన వాసనలు ఉంటాయి, పూర్వజన్మ నుంచి వచ్చిన వాసనలు ఉంటాయి. ఆ భోగ ప్రవృత్తి సహజంగా ఉంటుంది ఇంద్రియాలకి. భగవంతుడు ఏమన్నాడంటే మనం పని దేనితో చేస్తాం? ఇంద్రియాలతో చేస్తాం. ఇంద్రియాలతో పని చేసినప్పుడు అది ఏమవుతుందంటే భగవంతుడి ఇంద్రియాలతో ఎప్పుడైతే మనం భగవంతుడి పని చేస్తున్నామో ఆ ఇంద్రియాలకు సహజంగా ఉండే భోగ ప్రవృత్తి మొత్తానికి పోతుంది. అలా చెప్పకుండా ఇలా చెబుతున్నాడు. ఇది చెడ్డ దేవుడు వాడు కృష్ణుడు బాగా ట్యాక్ట్ అని మనిషి. కృష్ణుడు మీరు చెడ్డ పని చేయకండి అని చెప్పకుండా మంచి పని చేయండి అంటున్నాడు. వాడు కృష్ణుడు అంటే వాడు దేవుడు అంటే వాడు. మీరు చెడ్డ పని చేయకండి అని చెప్పడానికి మంచి పని చేయండి అని చెబుతున్నాడు. అంటే మీరు మంచి పని చేయడానికి అలవాటు పడితే చెడ్డ పని మీ అంతా మీరు వదిలేస్తారు. మీరు ఫాలో అవుతున్నారు సబ్జెక్టు. మీరు చెడ్డ పని చేయకుండా అని చెప్పడం ఏదైనా మంచి పని చేయండి అంటున్నారు. అంటే మీరు మంచి పనులు చేయడానికి అలవాటు పడితే చెడ్డ పని మీ అంతా మీరు మానేస్తారని. అంటే మీరు నా పని చేసి పెట్టండి అంటున్నాడు. ఎవరు? నా సృష్టి అంతా నా శరీరమే, సృష్టి అంతా నా శరీరమే. మీరు ఎవరినైనా ఏ జీవుడినైనా మీరు అవమాన పరిస్తే ఆ గాయం నాకు తగులుతుంది. అందులో ఉన్నవాడు నేను. ఆ జీవుడు నా లోపల నుంచి వచ్చాడు. ఆ జీవుడు నా లోపల నుంచి వచ్చాడు. స్వర్గలోకం నాదే, నరకలోకం కూడా నాదే. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఇది అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ ఉంది. నువ్వు ఎవరినైనా దొంగతనాలు చేసిన వాళ్ళని, చెడ్డ పనులు చేసిన వాళ్ళని గవర్నమెంట్ ఏం చేస్తుంది? జైల్లో పెడతాం. ఎక్కడ పెడతాం? జైల్లో పెట్టి వదిలేస్తున్నారు. వాళ్ళకి అన్నం పెడతాం, వాళ్ళకి అన్నం పెడతారు, బట్టలు ఇస్తారు. దీపావళి వాళ్ళకి ఈ లడ్డు అయ్యి పంచి పెడతారు. దీపావళి వాళ్ళకి లడ్డు అయ్యి పంచి పెడతారు. అలాగే భగవంతుడు కూడా ఎంచుకలా పెడుతున్నారు. వాళ్ళు దొంగతనం చేసేడా బుద్ధి, 4 వేలు జైలు ఉంటే బుద్ధి మానేస్తాడు. అలాగే 4 వేలు నుంచి వాళ్ళు వదిలేస్తున్నారు. నరకలోకం అంశలేదు. ఈ గవర్నమెంట్ కి జైలు అంటే భగవంతుడికి నరకలోకం. మనం ఏదైనా చెడ్డ పనులు చేస్తే నరకానికి పంపేస్తాడు. పంపేసి మనల్ని వదిలేయడు. వాడు దేవుడు అంటే మళ్ళీ వదిలేయడు. ఆ నరకంలో కొంతకాలం ఉంటాడు. అక్కడ పడి చెప్పులు చూస్తాడు. ఒకసారి పెనం మీద పెట్టి మనం కాలుస్తూ ఉంటాడు. అదే ఏదో కొన్ని కష్టాలు చూసి అక్కడ కూడా అన్నం పెడతాడు. మన గవర్నమెంట్ పెట్టినట్టు అన్నం పెడతాడు. అంటే బాధలలో అనుభింపజేసి మన బుద్ధి వచ్చి మన బుద్ధిని సరిదిద్ది మళ్ళీ భూమి మీదకి పంపుతూ ఉంటాడు. యేసుకి నాకు తప్పిపోయిన గొర్రెలంటే నాకు ఇష్టం. ఏమన్నాడు యేసు? నాకు తప్పిపోయిన నిదానంగా నడిచే గొర్రెల కంటే తప్పిపోయిన గొర్రెలంటే ఎక్కువ ఇష్టం. అంటే మంచిగా ఉన్న వాళ్ళకంటే పాడైపోయిన వాళ్ళంటే ఎక్కువ ఇష్టం. ఏం చేసిన వాళ్ళని కూడా మంచి మార్గంలోకి తీసుకురావటం సాధ్యం. నిదానంగా వెళ్ళి గొర్రెలు బాగా నడుతున్నాయి, అది తప్పిపోయిన గొర్రెలంటే ఇష్టం. అంటే పాడైపోయిన వాళ్ళని కూడా ఆ మంచి వాడు వరుసలో పెట్టడం కోసం. మీ కళ్ళు అపచారం చేస్తుంటే కళ్ళు పీక అవతల పాడేయండి. ఎందుకంటే ఒక కళ్ళు పాడైపోవడం కంటే మొత్తం శరీరం అంతా నరకంలో ఉండటం కంటే కళ్ళు తీసేసుకోవటం మంచిది. మీ కళ్ళు ఏదైనా మీకు అపచారం చేస్తుంటే మొత్తం శరీరం అంతా నడకంలో పెట్టుకునే బదులు కళ్ళు పీకావల పాడయండి. ఎవరు సాధన చేసే వాళ్ళకి పట్టుదల ఉండాలి. ఏముండాలి? పట్టుదల ఉండాలి. గతించిపోయిన గొడవ వదిలేదు. గతించిపోయిన గొడవలన్నీ వదిలేయండి. మీరు ప్లాస్టిక్ ప్యాస్ట్ గతించిపోయిన గొడవలు తలపి లాభాలు వచ్చి ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, ఈ బహుమానాలు వచ్చి ఉండొచ్చు, అవమానాలు వచ్చి గతించిపోయిన గొడవలు వదిలేయండి. చేలో నీరు బయటకు వెళ్ళిపోయింది, ఇంకా దాని గురించి మరి చేలోకి నీరు రాదు, వెళ్ళిపోయింది అనుకుంటే కొత్త నీరు పెట్టుకోవడం మంచిది. ఆ గొడవ వదిలేయండి. భవిష్యత్తులో కొంతకాలం మిగిలి ఉంది కదా, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఏంటది? ప్లాస్టిక్ ప్లాస్టిక్ కదా, వదిలేయండి. మీరు భవిష్యత్తులో మీకు కొంతకాలం స్టోర్లో ఉంది, ఆ కాలాన్ని మీరు మాక్సిమం సద్వినియోగం చేసుకోండి. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోగలం, కాలం పోతే మళ్ళీ రాదు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించగలం, కానీ కాలం కనుక వేస్ట్ అయితే మరి కాలం కనుక మనం పోగొట్టుకుంటే తిరిగి ఆ కాలం రాదు. ఇప్పుడు మన అందరం కలిసి మాకు 35 సంవత్సరం వయసులో రావాలంటే రాదు, అయిపోయింది. డబ్బు సంపాదించుకోగలం కానీ మా వయసు మళ్ళీ 35 సంవత్సరం చదిపోయినట్టు రాదు, రాదు. ఇంకా డబ్బు సంపాదించుకోవచ్చు, వయసు వెనక్కి రాదు. ఇంకా అంటే ఉన్న కాలాన్ని దేవుని మీరు ఎంత గౌరవంగా చూసుకుంటారో కాలాన్ని కూడా అంత గౌరవంగా చూసుకోవాలి. కొంతమందికి 80 ఏళ్ళు వచ్చేసింది అనుకోండి, అంతవరకు భక్తి లేదనుకోండి, 80 సంవత్సరాల భక్తి వచ్చింది అనుకోండి, ఇదివరకు లేదనుకోకూడదు. అప్పటి నుంచైనా భక్తిని అభివృద్ధి చేసుకోవాలి. గత కూడా వదిలేదు, ఏ వయసులో మీకు భక్తి కలిగినా అక్కడ పట్టుకునేది అభివృద్ధి చేసుకోవాలి. తర్వాత ఇంకో రహస్యం చెప్తాను, ఇది మీరు ఎవరి దగ్గర అనకండి. మీకు ఎప్పుడైనా కోపం వచ్చింది అనుకోండి కదా, మీకు అర్థమవుతుంది. ఆ కోపంలో మనకు టైం వేస్ట్ అయిపోతుంది, మన పని మనం వదిలేసుకుంటాం. గర్వం వచ్చింది అనుకోండి, గర్వం వచ్చి మన కాలం మనకు వేస్ట్ అయిపోతుంది. మన కాలం ముందు, లేకపోతే మీకు ఎవరి మీద చిరాకు వస్తారనుకోండి, ముందు మన టైం మనం పాడైపోతాం. ఎవరి మీద కక్ష తీర్చుకుందాం అనుకుంటాం అనుకోండి, వాళ్ళ మీద కక్ష తీర్చుకుందాం అనుకుంటామంటే మన చేతిలో ఉంటాం, మనకు ఉపయోగపడే టైం. ఆ టైం వాళ్ళకి కక్ష తీర్చుకుందాం అనుకుంటామంటే మనకు బాగుపడే టైం చేతిలో జారిపోతా ఉంటాం. ఇప్పుడు మన బాబు చూసి ఎవడో నీకు మీకు అపకారం చేశాను, మళ్ళీ వాళ్ళకి అపకారం చేయడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు కష్టపడతాను అనుకోండి, ఆ 2 ఏళ్ళు 3 ఏళ్ళు మీకు టైం వేస్ట్. మనం బాగుపడి టైం పోతుంది. ఎవరు మిమ్మల్ని ద్వేషిస్తారు, మీరు కూడా వాళ్ళని ద్వేషించడం మొదలెడతారనుకోండి అనుకోండి మాటలకే, వాడు ఏమవుతుందంటే వాడి మీద ద్వేషం, వాడి మీద ద్వేషం, మాటకు మాట చెప్పాలి, వాడి మీద ద్వేషం ఉన్నారనుకోండి. ద్వేషం సరే సరే, ముందు చేతిలో ఉన్న టైం కాలిపోయి చేతిలో ఉన్న కాలం జారిపోతాం. మనకు ఏదైనా ఉద్రేకం వచ్చింది అనుకోండి, ఆ ఉద్రేకం 4 గంటల 5 గంటలు ఉంటుంది అనుకోండి పోనీ, ఆ ఉద్రేకం 4 గంటలు మనం ఏదైనా మంచి పని చేసుకోవడానికి జారిపోతాం. ఇవి మనకు తెలియవు, ఎంతో క్లీన్ గా అబ్జర్వ్ చేస్తాను కానీ మనం ఎవరి మీద ఉద్రేకపడినా మన టైం మనకు పాడైపోతామని తెలియక అలాగే ఎక్స్టర్నల్ గా భాషించి వెళ్ళిపోతా ఉంటాం. తర్వాత మీకెవరికైతే సహనం ఎక్కువ ఉందో వాళ్ళకి దైవాన్ని ఈశ్వరుడి ఆశీస్సులకు పాత్రలు అవుతారు. మీకు ఎవరికైతే సహనం ఎక్కువ ఉందో వాళ్ళు దేవుని దయకి పాత్రలు అవుతారు, దేవుని దయకి పాత్రలు అవుతారు. అంచేత ఇల్లు బిడ్డ నువ్వు ఎర్రబట్టలు కట్టుకున్నా తెల్లబట్టలు కట్టుకున్నా అది ముఖ్యం కాదు అయ్యా, నువ్వు స్త్రీయా పురుషుడో అది కూడా ముఖ్యం కాదు, నువ్వు గృహస్థాశ్రమం ఉన్నావా సన్యాసాశ్రమం ఉన్నావా అది కూడా ముఖ్యం కాదు అయ్యా, ఏ ఆశ్రమంలో ఉన్నా ఉంది ముఖ్యం కాదు. నీ ఆలోచన అనేట్లకి నీ అహం దేహం అనే కారణం, దేహము నేననే తలంపే నీ ఆలోచన కారణం, నీ తలం ఈ దేహము నేననే తలంపు నీకుంది. ఏ జన్మ గిన్నెలది కూడా వచ్చేస్తుంది, దేహాలు మారుతా ఉంటాయి, ఈ దేహం నేను తలంపు నీకు కూడా వచ్చేస్తుంది. నీతో ఆలోచనకి నీ అహంకార బుద్ధే నీ దేహాన్ని కల్పిస్తుంది, నీ మనస్సును కల్పిస్తుంది, పరిసరాలను కల్పిస్తుంది. ప్రపంచాన్ని కల్పించేది అహంకారం, దేహాన్ని కల్పించేది అహంకారం. మనస్సును కల్పించేది అహంకారం, ఈ పుణ్యపాపాలను కల్పించేది అహంకారం. ఈ పని నేను చేస్తున్నానని నీకు ఆ దేవుడు చేసి పెట్టినా నీకు అది నేనే చేస్తున్నాను భావన కల్పించేది అహంకారం. నిన్ను పాడు చేసేది అహంకార బుద్ధి, నిన్ను పాడు చేసేది అహంకార బుద్ధి. అదే నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తావో అన్ని రకాలుగా ప్రయత్నం చేసి అందులోంచి బయటికి రా. మీరు అహంకారం పెంచుకుంటారు ఆ టైం అంతా వేస్ట్. ఏమిటది ఆ టైం అంతా వేస్ట్? ఎవరి మీద మీరు కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనుకోండి, నిజంగా ఒకవేళ మీరు కక్ష తీర్చుకునే టైం అంతా మీకు, అంటే మీరు ఉపయోగించుకునే టైం వాళ్ళు తినిపోతారు. మీరు ఉపయోగించుకునే టైము వాళ్ళు తిరిగి అంతే తొందరగా మీరు ఎవరైనా రెచ్చగొట్టిన ఉద్రేక పడకూడదు. మీరు ఉద్రేక పడ్డారనుకోండి మీ చేతిలో ఉన్న కాలం జారిపోతుంది. మీ చేతిలో ఉన్న కాలం జారిపోద్దు, మళ్ళీ కాలం వెనక్కి రాదు. మళ్ళీ కాలం మనకి 20 సంవత్సరాలు రమ్మంటే మళ్ళీ రాదు. అదే కాలాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి. కాలరూపంలో నేను ఉన్నానన్నాడు ఇష్టం. ఏమన్నాడు అంటే మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే నన్ను గౌరవించినట్టే. మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే నన్ను గౌరవించినట్టయ్యా. ఉంటూనే ఉంటాయి మానసిక గౌరవాలు ఎప్పుడు అంతే. మీరు మనస్సును నిగ్రహించుకోవడం మానేసి ఈశ్వరు చింతన మానేసి ఇక ప్లేసులు మార్చుకోవడం పెద్ద మీకు తేడా వచ్చాయి. ఈ ఊరి నుంచి ఆ ఊరు, ఆ ఊరి నుంచి ఈ ఊరు వెళ్ళిపోవడం వల్ల మీకు పెద్ద ఏం తేడాలు వచ్చేవు. ఏది ఏది మార్చుకోవాలి అది మార్చుకుంటా ఉండాలి. ఎక్కడ బాగుపడాలో అక్కడ బాగుపడతా ఉండాలి. అంటే మీరు ఇక్కడి నుంచి పారిపోయి కాశీ వెళ్ళిపోయారనుకోండి, కాశీలో కూడా అవ్వలేదు అలా. ఈ మనసు మీకు కాశీ వెళ్తే పరిసరాలు మారిపోతాయి, ఈ మనసు మీకు కూడా వస్తుంది. అలాగే మన శరీరం చనిపోయాక ఇక్కడ చుట్టాలు మారిపోతారు, స్నేహితులు మారిపోతారు, విరోధులు మారిపోతారు. కానీ మన మనసు మనకు కూడా అక్కడికి వచ్చారు. చుట్టాలంటే ఎవరు? దేహాన్ని బట్టి. దేహం లేని ఒక చుట్టం ఏంటి? మన దేహం చనిపోయింది అనుకోండి చుట్టాలు మారిపోతారు. దేహం చనిపోయింది ఇంకో దేహం, ఈ మనసు ఇంకో శరీరంలోకి వెళ్ళింది అనుకోండి చుట్టాలు మారిపోతారు, స్నేహితులు మారిపోతారు, విరోధులు మారిపోతారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవద్దు ఎక్కడైనా మనసు అక్కడ కూడా వచ్చారు, ఎక్కడున్న మనస్సు ఎక్కడికి వచ్చారు. అది యేసు క్రీస్తు ఏమన్నాడంటే నీ నువ్వు ఇల్లు శుభ్రం చేసుకోవడానికి ఎంతో కొంత కృషి చేస్తున్నావు, నీ బట్టలు శుభ్రంగా ఉండడానికి ఎంతో కొంత కృషి చేస్తున్నావు, నీ జుట్టు అందంగా ఉండడానికి ఎంతో కొంత కృషి చేస్తున్నావు, బాగా తలదూకుంటావు. మీరు చూడండి, మీరు ఎక్కడికైనా పెళ్లిళ్ళు జరిగినప్పుడు ఎన్నిసార్లు చూసుకుంటారో మీ ముఖం అర్థంలో. ఆ బట్టల చీర ఇలా సర్దేసుకుంటారు, ఎలా సర్దేసి అంటే ఎవరికి వాళ్ళందరూ మీరు బాగా కనపడాలి. అంటే దీనికి సామెత ఏంటంటే ఎదుటి వాళ్ళ కోసం బట్టలు కట్టుకుంటా ఉంటుంది, మన కోసం తిండి తింటా ఉంటుంది. మనం బట్టల కొట్టులకు 10 మంది ఎందుకు తీసుకెళ్తామంటే ఇది బాగుంది అది బాగుంది. కానీ అన్నం తింటేటప్పుడు ఏ కూర తినమంటారని ఎవడు అడగడు, ఆడు ఇష్టమైంది అది తినేస్తాడు. బట్టల కొట్టులోకి వెళ్ళినప్పుడు 10 మందిని మోసుకెడతాం. అన్నం తినేప్పుడు నన్ను ఏ కూర తినమంటారని మీరు పక్క వాళ్ళు అడగరు. బట్టలు కట్టుకున్నప్పుడు ఈ బట్ట బాగుందా లేదా అని అడుగుతారు. ఇతరుల కోసం బట్టలు కట్టుకుంటున్నారంటే వాళ్ళ కోసం తిండి తింటున్నారు. మీరు తిండి తినేటప్పుడు ఎవరిని ఏ కూర తినమంటారని అడగరు, మీరు ఇష్టమైన ముందు తినేస్తారు. కానీ బట్టల షాపులకు మనకి 10 మంది తీసుకెళ్తారు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అమ్మ సబ్జెక్టు? అదే మన తిండికి ఇచ్చే విలువ, బట్టలకి ఇచ్చే విలువ, మన దేహానికి రోగం వస్తే రోగం తగ్గించుకోవడానికి ఇచ్చే విలువ, నీ శరీరం చనిపోయినా నీ కూడా వచ్చే మనసును బాగు చేసుకోవడానికి ఆ మాత్రం విలువ కూడా ఇవ్వబా. మీరు డబ్బును జాగ్రత్త పెట్టుకుంటున్నారు దానికి ఇచ్చే విలువ, మీ బట్టలకు ఇచ్చే విలువ. మీరు శుభ్రం మంచి తిండి తినాలనుకుంటారు, రైట్ తినండి, మీకు తిండి తిండి మంచి తిండి తినాలనుకుంటున్నారు. మీరు మీ చుట్టాలకి మీ స్నేహితులకి ఇచ్చే విలువ, శరీరం చనిపోయిన తర్వాత కూడా మీకు కూడా వచ్చే మనసును బాగు చేసుకోవడానికి కొంచెం కూడా ప్రయత్నం చేయవాలి. అంటే మీరు శరీరానికి ఉపద్రంగా చాకరీ చేసేస్తున్నారు, శరీరానికి ఉపద్రంగా చాకరీ చేస్తున్నారు. శరీరం ఎక్కడ దాకా వస్తుంది? అందుకని మీ శరీరం ఎక్కడి దాకా వస్తుంది మాట్లాడరు, వాళ్ళకాడు దాకా వస్తుంది. ఇప్పుడు భర్త చచ్చిపోతున్నాడు, భార్య వలకాటులోకి వెళ్తుందా? ఏంటండి, ఏ భార్య అయినా వలకాటులోకి వెళదు, వెళదు కదా. ఆ గుమ్మం దాకా కూడా సాగనమ్ముతారేమో, ఒకవేళ సాగనమ్మచ్చు. ఏదో డీరెస్ట్ వైఫ్ నీరెస్ట్ వైఫ్ అంటాడు, ఐ హౌన్ డీరెడ్ అండ్ నీరెడ్ అండ్ మా వైఫ్ అంటాడు. ఇది ఆ వైఫ్ ఎక్కడి దాకా వెళ్తుంది? సాగనమ్మితే గుమ్మం దాకా సాగనమ్ముతారు అంత, అందుకని గుమ్మం దాటి వెళ్ళరు వీళ్ళు. కొంతమంది ఎవరన్నా మన స్నేహించుకోవాళ్ళు ఉంటే శనివారం సంత అయితే అసలు రాడండి, లేకపోతే మామూలుగా ఏమైనా కొద్ది మంది వాడికి పని లేకపోతే వలకాడలోకి వస్తారు. శరీరం ఎక్కడి దాకా వస్తుంది? వలకాడ దాకా వస్తుంది. శరీరానికి వలకాడ దాకా వచ్చే శరీరానికి టూ మచ్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీ కాలిపోయిన తర్వాత, మీ శరీరం కాలిపోయిన తర్వాత కూడా ఏదో వస్తుంది, దానికి ఏమి విలువటం మానేశారు, దాన్ని బాగు చేసుకునే ప్రయత్నం కూడా మానేశారు. ఇది కారణం ఏంటి? ఇది మాయ యొక్క ప్రభావం. ఏంటిది మాయ అంటే? ఏది అనుకుంటున్నారు కదా మీరు, ఇది మాయ యొక్క ప్రభావం. మాయ అంటే ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అనుకుంటే ఇదే మాయ. మాయ అంటే ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అనుకోకండి. మీ జన్మ జన్మలకి మీ కూడా వచ్చే మనసును అసలు పట్టించుకోవడలేదు, దాని ఆరోగ్యం మీరు చూసుకోవడలేదు. శారీరక ఆరోగ్యానికి వచ్చేవారు మానసిక ఆరోగ్యానికి ఇవ్వటం లేదు. మాయ అంటే ఏదో అనుకోకండి, ఇదే మాయ. ఇది వైఫ్ వైఫ్ అంటాడు, వైఫ్ ఎక్కడికి వెళ్తుందండి? ఇప్పుడు వైఫ్ వైఫ్ అంటే వైఫ్ ఎక్కడికి వెళ్తున్నాను, వలకాడి దాకా ఏ వైఫ్ వెళ్ళదండి. ఇప్పుడు మనం తెలిపిన గాలి పటాలు లేవు, అలా ఎక్కడికి బాగా తిప్పితే మన లోపల అది ఆ గాలిపటం అలా ఎదురుతున్నా, ఆ గాలిపటం కంట్రోల్ ఈశ్వరుడి చేతిలో, దాని కంట్రోల్ చనిపోయిన గాలిపటం ఎటుమంటే ఎగిరిపోతుంది. మన అలా ఎగరిన కూడా ఎవడండి? ఈశ్వరుడు. పూర్వ జన్మల్లో మనం చేసిన పుణ్యం ఉన్నా పాపం ఉన్నా అది మనకు అనుభవంలోకి వచ్చే వరకు గాలిపటాన్ని పాడు ఆయన చేతిలో పెట్టుకుంటాడు. ఎవడు? ఈశ్వరుడు. పాడు ఆయన చేతిలో పెట్టుకుంటాడు. గీతలు ఏమని చెప్పాడంటే, భగవంతుడు ఆకారంగానే ఉంటాడు, నిరాకారంగానే ఉంటాడు. మీకు అర్థం వచ్చింది? సాకారంగానే ఉండగలడు, నిరాకారంగా ఉండగలడు. మీరు నిరాకారం గొడవలోకి వెళ్ళకండి, మీరు నిరాకారం గొడవలోకి వెళ్ళకండి. సాకారమైన దేవుణ్ణి ఆరాధించండి, సాకారమైన దేవుణ్ణి పూజించండి, వాడిని స్మరించండి, వాడిని జపించండి. నిరాకారణ తెలియదు. గాలిని చేతులు పట్టుకుని ఉంటుంది విద్య. గాలిని మనం మూట కట్టగలమా? గాలిని మనం చేతులు పట్టుకోగలమా? అది ఎలా ఉంటుందో మీరు చేసే సాధనలు అలా ఉంటాయి. నిరాకారంలో పిలిచే అంటే మీకు అది నిరాకారం కూడా వచ్చి సాకారాన్ని పట్టుకోండి. 12 అధ్యాయాలు చెప్తాడు. భగవంతుడికి అర్చన చేయండి, భగవంతుడికి అర్చన చేయండి. ఆయన మీ మనస్సు నిలబెట్టి మనస్సు నిర్ధారణ చేసుకోండి. తర్వాత ఆయన చెప్పిన మాట వినండి. మీరు భగవంతుడు చెప్పిన మాట వినరనుకోండి, భగవంతుడికి నష్టం లేదు. సదాసరణంగా ఎవరు భగవంతుడు చెప్పిన మాట ఎవరు వినరంటే మీకు అర్థం అవుతుంది. అహంకార బుద్ధి ఉన్నవాడు ఎవడు వినడు? భగవంతుడు చెప్పిన మాట అహంకార బుద్ధి ఉన్నవాడు ఎవడు విన్నాడు? వినాలి అనిపించదు, చేదుగా ఉంటాయి. అహంకార బుద్ధి లేని వాడు ఉంటాడు, విన్నవాడు బాగుపడిపోతాడు, వినడవాడు నశిస్తాడు, వినడవాడు పాడైపోతాడు, విన్నవాడు బాగుపడతాడు. అదే అహంకార బుద్ధి ఉన్నవాడు భగవంతుడు చెప్పిన విండు. అయితే మీరు ఏం చేస్తాను? నా మాట మీరు వినండి, నా మాట మీరు వినండి. మీ మనస్సును పక్కన పెట్టి ఏదైతే ఈశ్వరుని అనుభవంలోకి తెచ్చి ఏ మనస్సు అయితే మీకు అడ్డేస్తుంది ఆ మనస్సు పక్కన పెట్టండి. మరి నా మాటలు మీరు డైరెక్ట్ గా తీసుకోండి. నా మాటలు మీ వాసనలో పక్కన పెట్టండి, మీ మనస్సులో పక్కన పెట్టండి. మీ ఇష్టాలు, మీ అయిష్టాలు, మీ కామాలు, మీ క్రోధాలు, మీ పుణ్యాలు, మీ పాపాలు ఇవన్నీ మూటకట్టి ఎక్కడైనా పడేయండి. ఏదైతే మూటకట్టి పడేయాలో అవి మోసులు తిరుగుతారండి. అవి మీరు మోసులు తిరుగుతారు. నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాట మీకు బోర చక్కదు అర్జున. నువ్వు ఏదైతే ముందు తల మీద మోసం తిరుగుతున్నారో అది మూట కట్టో పక్కన పడండి. పడేసి నేను చెప్పింది డైరెక్ట్ గా వినండి. అసలు మీ పుణ్యాలు పాపాలు మీ గొడవలు పక్కన పెట్టేయండి, మీ సంసార గొడవలు పక్కన పెట్టండి. నేను చెప్పింది డైరెక్ట్ గా వినండి. అసలు ఇంటే మీకు అది హృదయంలోకి వెళుతుంది, మీ హృదయంలోకి వెళుతుంది. అందుకని ఏదో పుణ్యం చేసుకున్నాను పాపం చేశాను మీ కూడా మీ గౌరవాలు మీ అంతస్తులు దృష్టిలో పెట్టుకుంటే నేను చెప్పింది మీ బుర్ర పెక్కదు. అందరూ అంటారు, అందరూ నన్ను పిలుస్తున్నారు, ఎవడ హృదయంలో కూడా ఎవడ హృదయంలో కూడా అక్కడ ఉంటాను, ఖాళీ దగ్గర ఉంటాను అన్నాడు. రమ్మని రమ్మని అంటారు, రమ్మనే రండి రండి అంటారు. ఆ హృదయంలో నాకు ప్లేస్ ఎవరు ఏం చేయాలి ప్లేస్ ఇవ్వండి. ఆ హృదయం అసలు ఖాళీగా ఉంటే కదా. ఒక రూమ్ ఉందండి, ఆ రూమ్ నిండా లగేజ్ అనుకోండి, ఆ రూమ్ నిండా లగేజ్ అనుకోండి, రెండు నాన్నగారి గదిలో కూర్చోండి అంటే అర్థమైంది. అది గౌరవించినట్టే అగౌరవపరిచినట్ట. ఓ రూమ్ నిండా లగేజ్ పెట్టుకున్నారు, నన్ను మీ ఇంటికి పిలిచారండి. నాన్నగారి మీరు ఈ గదిలో కూర్చోండి అంటే ఎక్కడ కూర్చోమని మీ హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు మీ హృదయంలో కూర్చోడానికి అలా చోటు ఉండాలని మీరు చోటు ఇస్తారని ఎవరు? మీ గొడవల చోటే మీ హృదయంతో నిండిపోయినప్పుడు దేవుడికి చోటు ఎక్కడ ఉంటుంది? దేవుండే స్థానం హృదయం. ఏంటది దేవుండే అసలు మీ హృదయం ఎప్పుడైనా ఖాళీ అయితే కదా అని వచ్చి కూర్చోడానికి. మీరు భగవంతుడిని పట్టుకుని పిలవక్కర్లేదు. మీరు పట్టుకుని అది మీ యోగ్యత బాగుంది అనుకోండి, మీ ప్రవర్తన బాగుంది అనుకోండి, తీరు బాగుంది అనుకోండి, మీరు ఆయన పిలవక్కర్లేదు. ఆయన అంతరంగ స్వచ్ఛంగా వస్తాడు. మీ యోగ్యత ఉన్నప్పుడు మీకు డిజర్వ్ అయినప్పుడు ఆయన మీరు పిలవక్కర్లేదు, ఆయన వచ్చి స్వయంగా మీరు ఆయన ఆక్రమిస్తాడు. మనకు యోగ్యత ఉన్నప్పుడు మనం దేవుణ్ణి పిలవక్కర్లేదు, ఆయన అంతరం ఆయన వస్తాడు. నీరు పల్లం పల్లం నీరు పల్లంలోకి రమ్మని నీరు అడగక్కల నీరు రానంతరం వచ్చేస్తుంది. ఎక్కడైతే వినయ సంపద ఉందో మీకు అర్థమవుతుంది, ఎక్కడైతే మనస్సు అణిగుందో, ఎక్కడైతే మనస్సు అణి అక్కడ సహజంగా దేవుడు వచ్చేస్తాడు అన్ని కొన్ని చోట. కానీ తొందరగా మనం వేడెక్కకూడదు. తొందర ప్రతి విషయానికి మనం వేడెక్కకూడదు. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, అది చూసి ఆ మాటలు చూసి మనం వేడెక్కితే మళ్ళీ వేడి తగ్గించుకోవడానికి చూస్తాం కానీ దేవుడు మర్చిపోతాం. ఇది బాగా అర్థం చేసుకోండి. మనం ప్రతి చిన్న విషయానికి ఆ లేదు అన్నారు ఈ లేదు అన్నారు మనం వేడెక్కిపోతాం అనుకోండి. మరి ఈ వేడి చల్లారి పెట్టుకోవడానికి మనకు 4 ఏళ్ళు అయిపోతుంది, ఇంకా సాధన వదిలేస్తాం. ఇంకా మీకు అర్థమవుతుంది. దీనివల్ల టైం వేస్ట్ అయిపోతాం, దీనివల్ల టైం వేస్ట్ అయిపోతాం. అంటే మన టైం మనమే పాడు చేసుకుంటున్నాం, ఎవరు పాడు చేయట్లేదు, మన టైం మనమే పాడు చేసుకుంటున్నాం. మీరు మీ హస్బెండ్ మంచిగా అనుకోండి, మంచివాడిని అయితే మంచివాడిని అలా ఉంచండి. హస్బెండ్ మా హస్బెండ్ మంచిగా మంచిగా మీరు తలక మోసుకెళ్ళకండి. మీరు మీ హస్బెండ్ తల మీద మోయకండి. మీ హస్బెండ్ మంచివాడు అనుకోండి, మంచివాడైతే మంచిది అలా ఉండనివ్వండి. హస్మానం ఆయన మంచివాడు, ఆయన మంచివాడు అంటే మీకు పొగలుపోతానని వచ్చేస్తుంది. నిజంగా మంచివాడు వచ్చి మీ హస్బెండ్ మీకు లోపల ఉన్నాడా బయట ఉన్నాడా, ఆయన అలా ఉండనివ్వండి. మీ హస్బెండ్ కానీ మంచివాడు అనుకోండి, మంచివాడే మీరు అస్తమానం నెత్తి మోసి మీ హస్బెండ్ అస్తమానం నెత్తి మీద మోసుకుంటే దేవుడు ఎక్కడ కూర్చుంటాడు? అందుకని మీ ఆయన మీరు రోజు మోసుకు తిరుగుతాడే, ఇంకా దేవుడు ఎక్కడ ఉంటాడు? ఇక నిజంగా మీ హస్బెండ్ బుద్ధిమంతుడు అనుకోండి, మంచిదే కదా, ఆయన అలా ఉండాలని సుఖంగా ఉండనివ్వండి. అస్తమానం బుద్ధిమంతుడు, బుద్ధిమంతుడు ఆయన పాడు చేయకుండా. మళ్ళీ మీ అబ్బాయి ఎవరైనా బాగా చదువుతున్నాడు అనుకోండి, నువ్వు బాగా చదువుతున్నావు బాగా అలా అనుకోండి, చివరికాడు పాడైపోతాడు. మనసులో ఉంచుకోండి ఆ సంపద, ఎక్కడ మనసులో ఉంచుకోండి, అలా బ్యాలెన్స్గా ఉండండి. మీరు మీ పిల్లలు బాగా చదువు, మీరు చాలా బాగా చదువుతున్నారు, మీరు చదువుతారు, రోజు వాళ్ళకి పొగ పెడతాను శుభ్రంగా పాడైపోతారు. అభిమానం ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోవాలి, కానీ తొందరగా పాడి చేసుకోండి. ఇప్పుడు మనకి ఇతరుల మీద ఎవరికైనా అభిమానం ఉందనుకోండి, ఇతరుల మీద ఇష్టం ఉందనుకోండి, పైకి అనక్కర్లేదు. పైకి అంటే తగ్గిపోతుంది, పైకి అంటే అది తగ్గిపోతుంది. గుంబరగా ఉంటే మంచిది. అంటే అంతా భగవంతుడే, అంతా భగవాన్ ఏమంటున్నారంటే మనకు పుస్తకాలు ఏం చదువుతుందంటే అంతా భగవంతుడు వ్యాపించున్నాడు. పుస్తకాలు ఏమని చదువుతాం? భగవంతుడు ఇంది గలడు అందు లేడని సందేహం కలదు. అంతలో వ్యాపించు ఆ అంతలో వ్యాపించడం ఏంటి? ఆయన ఉన్నవాడు ఆయన ఒక్కడ కదా ఇంకా వ్యాపించడం ఏంటి అంటున్నాడు భగవంతుడు. మీరు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు కదా, ఆయన అంతగా వ్యాపించారని చెప్తారు భగవంతుడు. అది ఉన్నవాడు ఆయన అక్కడే ఇంకా వ్యాపించడం ఏంటన్నాడు. ఉన్నవాడు ఆయన అక్కడే ఇంకా వ్యాపించడం ఉంది, వ్యాపించడం అంటుంది ఏది? ఉన్నవాడు అక్కడే. ఇప్పుడు మనం ఉన్నామనుకుంటున్నామా లేదనుకుంటున్నామా? లేవు, మనం లేవు కానీ ఏమనుకుంటున్నాం? ఉన్నామనుకుంటున్నాం. నిజంగా మనం లేవు కానీ ఉన్నామనుకుంటున్నాం. లేవు మరి లేకపోతే ఉన్నామని ఎంచుకనుకుంటున్నాం, అదే మాయ. అది స్వతంత్రంగా ఏ మనిషి స్వతంత్రంగా ఏ మనిషి అనుకుంటాడు నేను స్వతంత్రంగా చేస్తాడు, స్వతంత్రంగా చేయలేడు. ఈశ్వరుడు చేతిలో కీలు బొమ్మడు. అర్జునుడు అవి యంత్రాలు, ఆ యంత్రాన్ని ఆడించుకోండి. అర్జునుడు ఏంటిది? నువ్వు యంత్రాలు మంచి, ఆ యంత్రాన్ని తిప్పివండి, ఆ యంత్రాన్ని తిప్పివండి. ఇక అది ఈశ్వరుడు పట్ల భక్తి కలిగింది అనుకోండి, సాధన పేరు మీద దానికి కష్టపడక్కర్లేదు. సాధన పేరు మీద మీ మనస్సు ఇస్త్రీ మడతలా కలుగుతాం. ఇస్త్రీ మడత ఎంత తేళ్లగా ఉంటుందో, ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, నీకు పరమేశ్వరుడి పట్ల, నారాయణుడి పట్ల, సర్వేశ్వరుడి పట్ల నీకు అంత భక్తి కలిగితే నీ మనస్సు కూడా ఇస్త్రీ మడతలాగా స్వచ్ఛంగా అయిపోతుంది. ఏమవుతుంది? స్వచ్ఛంగా. ఆ మనస్సును భగవంతుడు ఆయన హృదయంలోకి తీసుకుంటాడు. అదే యేసు కూడా చెప్పాడు, ఆ మనసును బాగు చేసుకోవడానికి కొంచెం కూడా ప్రయత్నం చేయలేదు. భగవాన్ దగ్గర ఇలా కూర్చున్నప్పుడు కొంతమందితోటి ప్రేమగా మాట్లాడేవారు, కొంతమందితోటి కొంతమంది కొంతమందితోటి ఆ ముఖం అలా తిప్పివాడతారు. కొంతమంది దగ్గరికి వచ్చిన వాళ్ళతో మాట్లాడటం మానేసి అక్కడ కూర్చుని వాళ్ళని పలకరించారు, అక్కడ కూర్చుని వాళ్ళని పలకరించారు. కొంతమందికి ఉండి మండిపోయింది. ఏంటి మనం దగ్గర కూర్చుంటే మనకు చూడక ఆడడం చూస్తారు, మన దగ్గర కూర్చున్నా ఫ్రంట్ సీట్లో కూర్చుంటే మనం చూడటం మానేసి అక్కడ ఆడడం చూస్తారు అంటే కొంతమంది భగవాన్ అడిగేశారు. మీరు మమ్మల్ని వదిలేసి ఎవరినో పలకరిస్తున్నారు, దగ్గరికి వచ్చిన వదిలేసి మమ్మల్ని ఎవరో పలకరిస్తున్నారో, మాకు ఒళ్ళు మండిపోతాం అన్నారు. ఆ భగవాన్ ఆ ఒళ్ళు మంట బయటకు వచ్చేటందుకు మేమంగా చూస్తాం కదన్నారు. అంటే లోపల ఉన్నది బయటకు వచ్చేయాలి, లోపల ఉన్నది ఏదైనా సరే మీకు లోపల ఉన్నది బయటకు రావాలంటే మీకు తెలియకుండా రాదది. మీ లోపల ఒక వాసన ఉందనుకోండి, అది బయటికి రావాలంటే ఆ వాసన మీకు ఉన్నట్టు తెలిసి భగవంతుడు ఏం చేస్తాడంటే హృదయంలో సూక్ష్మంగా ఉన్న వాసన మీకు బ్రెయిన్లోకి తీసుకొచ్చి మీ వాసన మీకు చూపించప్పుడు బయటకు తీస్తాడు. మీకు తెలియకుండా తీయడు, మీకు తెలియకుండా తీయడు. అంటే ముందు వాసనలు ఎక్కడ ఉంటాయి? హృదయంలో ఉంటాయి. ఆ వాసన పోయే ముందు నువ్వు బ్రెయిన్లోకి తీసుకొస్తాడు. అంటే ఆ ఫిలుము తెర మీద ఉన్నప్పుడు ఎంత పెద్దదిగా కనపడుతుంది ఫిలుము, అప్పుడు నీ బ్రెయిన్లోకి వచ్చిన ఒక వాసన పెద్దదిగా కనిపిస్తుంది. అది ఈ వాసన నీకు ఉందని నీకు తెలిసాక అప్పుడు బయటకు చేస్తాం. ఈ లోపల కంగారు పడినా నీకు తెలియకుండా బయటకు తీయం. అసలు నీలో బలహీనత వాసన ఉన్నట్టు నీ మెదడులోకి వస్తే నీకు తెలుస్తుంది. నీ మెదడులోకి రాకపోతే హృదయంలో అణిగిపోయి ఉంటే నీకు ఉన్నా తెలీదు. అయితే ఇప్పుడు నీకు చిరాకు ఉంది, నీకు కోపం ఉంది, నీకు ఉన్నట్టు తెలియటం లేదు. ఇప్పుడు నేను నా ప్రవర్తన వల్ల నీకు కోపం ఉందని నీకు తెలుస్తుంది, తెలుస్తాను కదా. అది నీకు తెలిసాక తీసేస్తా ఉన్నాడు. అప్పుడు కదా అలా ఉండదు. రోగం తెలిసాక, రోగం తెలిసాక రోగాన్ని వైద్యుడు బయటకు తీయగలడు. కానీ ఆ రోగం తెలియకపోతే తీయడానికి అవకాశం లేదు. ముందు నీ బలహీనత నీకు తెలియాలి, నీ వాసన నీకు తెలియాలి. ఎంత పెద్ద వాసనైనా పర్లేదు, నీకు తెలుసున్నాక అప్పుడు బయట ఉండాలి. బయటకు లాగి దాన్ని కాల్చడం మేమే కాలుస్తా ఉన్నారు భగవాన్. మరి నీ పొలాల ఖర్చు ఏమన్నా కాల్చడం మేమే కాలుస్తాం. బయటకు లాగాలి. బయటకు లాగానే ఎలా కావిస్తాం వాసనని? ఆ టెండెన్సీని బయటకు లాగేటప్పుడు కావిస్తాం. మీకు కొత్త చుట్టా ఎవరైనా వచ్చారు కూడా మీ ఇంటికి మీరు ఎక్కువ మాట్లాడేస్తారు. ఏం చేస్తారు అంటే ఎందుకు మాట్లాడతారు అవసరం ఉండి కాదు. అది ఎక్కువ మాట్లాడకపోతే వాళ్ళు ఏమని అనుకుంటారు ఇప్పుడు అంతే కదా. అంటే అది కూడా ఎక్కువ మాట్లాడకపోతే వాళ్ళు ఏమనుకో, అది కల్పించి ఆ గొడవ కల్పించి ఈ గొడవ కల్పించి మాట్లాడేస్తారు. అంటే వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో మీరు మాట్లాడుతున్నారు కానీ అవసరం ఉండి మాట్లాడతారు. మరి దానివల్ల కొడుకు దుమ్ము పోగు చేసుకోడు. ఎక్కువ మాట్లాడేసి దానివల్ల మళ్ళీ ఇంకా ఆ రోడ్డు మీద దుమ్ము అంతా పోగు చేసుకోడు. తర్వాత మనకు అవసరం లేని విషయాలకు వెళ్ళకూడదు. మనకి మన పనేదో మనం చూసుకోవాలి, మనం చేయగలిగినది మనం చెయ్యాలి. వాళ్ళు చేయటం లేదంటే వీళ్ళు చేయటం లేదంటే మనకు అనవసరం. మనం చేయగలిగింది ఏదో చోటు చేసుకోవాలి. మన మన విధానంలో మనం ఉండాలి. మనం పవిత్రం అవడానికి మనం చేసుకోవాలి. మనకి లోకం చూడగల ప్రపంచం చోటు అనుబంధం ఉండాలి. ఒకవేళ ప్రపంచంలో పని చేస్తున్నా ఆ పని మనకు దేవుని అనుగ్రహం తీసుకొచ్చేలాగా ఉండాలి. మనం కూడా ఏదో మంచి పనులు చేస్తాం, దేవుని అనుగ్రహం తీసుకురావడానికి పని చేయం. ఇక్కడ గౌరవాలు సంపాదించడానికి పని చేస్తాం. మీరు ఒక మంచి పని చేశారనుకోండి, మీరు గౌరవం ఆశించారనుకోండి, గౌరవం వస్తుంది. కానీ దేవుని కృప రాదు, దేవుని కటాక్షం రాదు. ఆయన ఒళ్ళోకి మిమ్మల్ని తీసుకోవచ్చు. మీకు కావాల్సింది లోకం, మీకు కావాల్సింది లోకం. అంటే లోకాన్ని మళ్ళీ మళ్ళీ రోజు ఇచ్చేస్తా ఉంటాడు. అయితే మీరు ఏ పని చేసినా లోకం కోసం చేస్తున్నారు, దేవుడి కోసం ఏది చేయటం లేదు. అంటే మీకు జన్మలు పెంచేస్తాడు. శరీరం వస్తే లోకం వచ్చి చేరుతుంది, శరీరం వస్తే మనస్సు ఉంటే శరీరం ఉంటుంది, శరీరం ఉంటే లోకం ఉంటుంది, మనస్సుంటే ఆలోచనలు ఉంటాయి, ఆలోచనలు బట్టి శరీరం, శరీరం బట్టి లోకం. శరీరం ఉన్నవాడు లోకం లేకుండా ఉండగలడా? శరీరం లేనివాడు లోకం ఏంటి? మనసు ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలోంచి వస్తుంది. హృదయం లేకపోతే మనసు లేదు, మనసు లేకపోతే దేహం లేదు, దేహం లేకపోతే లోకం లేదు, లోకం లేకపోతే దేవుడు లేడు. కావాలి మనం నీకు ఏది అవసరమో దేవుణ్ణి అడగక్కర్లేదు. నీకేది అవసరమో నీకంటే ఈశ్వరుడికి బాగా తెలుసు. నీకంటే ఏది అవసరమో నీకంటే బాగా తెలుసు. అది నీకు ఏది అవసరమో ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అది తెలుసు. నీ అవసరాలు నీకంటే ఆయనకు బాగా తెలుసు. నీ మనసు నీకంటే ఆయనకు బాగా తెలుసు. నీ జీవితాన్ని ఎక్కడ మలుపు చెప్పాలో, నీ జీవితాన్ని ఎక్కడ మలుపు చెప్పాలో, ఏ బలహీనతలు నీలో ఉన్నాయో, ఏ టైం చూసుకుని ఆ బలహీనతలను బయటకు లాగాలో, నేను పరిశుద్ధం చేసి ఆయన హృదయాన్ని ఎప్పుడు నేను ఐక్యం చేసుకోవాలో అంతా ఆయన చూసుకుంటూ ఉంటాడు. ఆయన మాట ఎందు గౌరవం కలిగి ఉండు, విశ్వాసము కలిగి ఉండు. విశ్వాసం అవ్వద్దు, విశ్వాస పాత్రులు కానీ ఉండండి. భగవంతుడు మనకు ఎంతో సాహిత్యం ఇచ్చాడు, ఎన్నో మంచి మాటలు చెప్పాడు. ఆ భగవంతుడి పట్టడే మనకు కృతజ్ఞత లేకపోతే ఎలాగా? అది కాదండి, ఎంతో సాహిత్యం ఇచ్చాడు మనకి, ఎన్నో మంచి మాటలు చెప్పాడు మనం బాగుపడటానికి. కనీసం ఆయన పట్ల మనకు కృతజ్ఞత లేదు. కొంతమంది మంచి వాళ్ళు గ్రాట్యూట్ కూడా ఆశించరు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, వేద్ర వాళ్ళ దగ్గర నుంచి కృతజ్ఞత కూడా ఆశించండి. ఇప్పుడు కుడి చెయ్యి ఎడం చేయికి ఏదైనా ఉపకారం చేస్తుంది అనుకోండి, కృతజ్ఞత ఆశిస్తుంది. కుడి చెయ్యి ఈ శరీరాంది, ఎడం చెయ్యి ఈ శరీరాంది. కుడి చెయ్యి ఎడం చేయికి ఏదైనా ఉపకారం చేస్తే మళ్ళీ ఎడం చేతి దగ్గర నుంచి కుడి చెయ్యి కృతజ్ఞత గ్రాటిట్యూడ్ ఆశించదు. కొంతమంది అసలు ఏం ఆశించరు, ఆశించాలనే బుద్ధి కూడా కాదు. అంటే అంతే వాళ్ళే, అంతా తామే. మీకెవరైనా ఉపకారం చేస్తుంటే వాళ్ళకి అంతర్యామిగా ఉన్నవాడు ఈశ్వరుడు. మీకెవరైనా అపకారం చేస్తుంటే వాళ్ళకి అంతర్యామిగా ఉన్నవాడు కూడా ఈశ్వరుడే. అంటే మిమ్మల్ని ట్రైనింగ్ ఇస్తున్నాడు వాడు, దేవుడు మీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. కేవలం అన్నం తినడానికి బట్టలు కట్టుకోవడానికి ఈ లోకంలో రాలేదు, శిక్షణ పొందటానికి వచ్చాం. దేనికి? శిక్షణ పొందటానికి వచ్చాం. మీ చుట్టూరు మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, సమాజం కదా. మీరు రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల మనుషుల మధ్య మన నిదానం మనం పోగొట్టుకోకుండా మనం సముద్రంలో ఐక్యం కావాలి. ఆ చైతన్య మహాసాగరంలో ఐక్యం కావాలి. మన చుట్టూ రకరకాల మనుషులు ఉంటారు, ఎక్కడా మన ఆకర్షణకు గురి కాకుండా కేవలం దేవుని వాక్యాన్ని మనం నిదానంగా పెట్టుకుని, ఆయన వాక్యాన్నే ప్రమాణంగా పెట్టుకుని ఆయన ఐక్యం అవడానికి ప్రయత్నం చేయాలి. నాకు పూర్తి శరణాగతి కనుక నన్ను పొందితే, నాకు ఏది వచ్చినా, నీ కష్టం వచ్చినా, ఏది వచ్చినా, సుఖం వచ్చినా, ఈశ్వరుని ప్రసాదం, నా ప్రసాదం అని అనుకో. అదేంటది? ఇప్పుడు మరి గుళ్ళో కలిగితే ప్రసాదం పెడతారు, గుళ్ళో కలిగితే ప్రసాదం. ఒక నీ జీవితం ఏదైనా చెడ్డ సంఘటన జరిగినా అది కూడా ఆయన ప్రసాదం అనుకో. ఆయన తెలియకుండా జరగటం లేదు. నీ జీవితం ఏదైనా మంచి సంఘటన జరిగినా అది ఆయన తెలియకుండా జరగ, ఏదైనా ఆయన ప్రసాదం. మంచి ఆయన ప్రసాదం, మంచి ఆయన ప్రసాదం అనుకున్నప్పుడు చెడ్డ ఎవరి ప్రసాదం? మంచి ఆయన ప్రసాదం. మనకి ఏదైనా మంచి జరిగితే ఆయన ప్రసాదం అనుకున్నప్పుడు మళ్ళీ చెడ్డ వస్తే ఎవరి ప్రసాదం? అదే ఆయన ప్రసాదమే. ఇంకేదే ఈ సంఘటనలన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనకు ట్రైనింగ్ ఇవ్వటానికి. ఇదంతా డ్రీమ్ స్టెప్. అంటే మనకు ట్రైనింగ్ అవ్వటం కోసం ఈ లోకంలోకి మనం ఎందుకు వచ్చామంటే ట్రైనింగ్ అవ్వటం కోసం. మన బుద్ధిని మనం బాగు చేసుకోవడానికి ఒక కళాశాల ఇది. మన బుద్ధిని మనం బాగు చేసుకోవడానికి ఇది ఒక కళాశాల. నేను ఎంత ప్రయత్నం చేసినా రెండు వాసల్లోంచి బయటకు రాలేకపోతున్నాను. స్వామి ఏమన్నారు? ఎంత ప్రయత్నం చేసినా రెండు మోసంలోంచి బయటకు లేకపోతున్నాను. ఒకరు రామకృష్ణుని మర్చిపోలేకపోతున్నాను, దేశాన్ని మర్చిపోలేకపోతున్నాను. అది బాంబేలో అమెరికా వెళ్ళడానికి బాంబేలో వాడొచ్చాడు. ఆ భారత భూభాగం ఎంత ఎంతవరకు కళ్ళకు కనిపిస్తానో అంతవరకు కళ్ళు మూసుకోలేకపోయాడు కేటీఆర్. అంటే వాడ వెళ్ళిపోతాడు సముద్రంలోకి. ఇండియన్ ల్యాండ్ ఎంత దూరం అయితే కనిపిస్తా అంత దూరం అలా కళ్ళతో చూస్తూనే ఉన్నాడు కేటీఆర్. వాడు ఏంటది? అంటే మీరు దుఃఖం లేకుండా ఉండాలి అన్ని కాలాల్లో, అన్ని సంఘటనలో. మీరు అశాంతి, అశాంతి పనికిరాదు, దుఃఖము పనికిరాదు. మీకు దుఃఖం వస్తాననుకోండి, అశాంతి వస్తాననుకోండి, ఒకటి మర్చిపోతున్నారు, టైం వేస్ట్ అయిపోతారు. అది ఏమైపోతుంది? అది టైం వేస్ట్ అయిపోతారని మనకు తెలియటం లేదు. మీరు వాళ్ళ గురించి, వీళ్ళ గురించి రోజు ఎవరెవరి గురించి బెంగ పెట్టుకుంటారు అనుకోండి, రోజు ఎవరెవరి గురించి బెంగ పెట్టుకుంటారు అనుకోండి, ఈ లోపల ఏమవుతుంది? మీకు చావు వచ్చేస్తుంది, చచ్చిపోతారు. ఇంకా సాధారణ మీకు అందుకని ప్రతిరోజు బెంగ పెట్టుకోవడం మనకి పని అనుకోండి. ప్రతిరోజు మా ఇంటికి కొంతమంది వస్తారు, వచ్చినప్పుడు సమస్య తీసుకొస్తారు. మా మనవాడికి ఏదో చర్మ వ్యాధి వచ్చిందని తగ్గటం లేదంటాడు, మా మనవాళ్ళ సంబంధాలతో వస్తాం ఇంకా కుదరం లేదంటారు, ఏదో సంఘటన తీసుకొస్తారు. అప్పుడు నిజంగా వాళ్ళ కాలాన్ని పాడు చేసుకుంటున్నారు. వాళ్ళ కాలాన్ని ఇప్పుడు మనవాళ్ళకి చర్మ వ్యాధి వచ్చే వైద్యం చేయించడం అంతవరకు కానీ అస్తమానం నెత్తిమీద మోయకూడదు. ఈరోజు వైద్యం చేయించి ఎంతకాలం మీ టైం పాడు చేసుకుంటున్నారు మీరు. అదేంటి మోహం? అదేంటది మోహం? అలా టైం పాడు చేసుకోవడానికి కారణం మోహం. అదేంటది మోహం? దానివల్ల మీరు టైం వేస్ట్ అయిపోతుందని మీకు తెలియదు. వాళ్ళ గురించి బెంగెట్టుకున్నా, వీళ్ళ గురించి బెంగెట్టుకున్నా, క్షేమం కోరుతాను మీరు అనుకుంటున్నారు, కానీ మీ చేతిలో ఉన్న టైం అంతా పాడైపోతాను. ఇదప్పుడు మీ శరీరంలో సాగు వచ్చేస్తుంది, మశానలా తీసిపోతాను. ఈ చుక్కును ఎక్కడ చోట పడేస్తారు? ఈ చుక్కును తీసుకెళ్లి అంటే శరీరంలో ప్రాణం పోయాక ఆవిడ గౌరవిస్తాడు. ఇప్పుడు మాకు దండలు వేశారు, ఇక్కడికి వచ్చి సాయిబాబా గారు మాకు దండలు వేశారు. అంటే ఈ శరీరంలో ప్రాణం పోయాక దీన్ని ఆవిడ గౌరవిస్తాడు. ఎవడు? ప్రతి శరీరాన్ని మీరు మీరు 100 కోట్లు సంపాదించడం మిమ్మల్ని మంచం మీద కొడుకు వచ్చి తీసుకెళ్తే సాప మీద పెట్టేసి బయటకు చూడేస్తారు. కొంతమంది రేపు చచ్చిపోతాడు అనగానే కింద బయట సాధన పెట్టేస్తారు. అక్కడ అంటాడు ఇంట్లో చచ్చిపోతే మళ్ళీ 6 నెలలు మమ్మల్ని ఇంట్లో ఉండకూడదు అంటే పోనాడు కట్టుకున్నాడు కదా, ఆడు కట్టుకుంటే మేము ఎక్కడ ఉంటా ఉండగా అడిగానుకోండి, మరి ఆడు చచ్చిపోయి 6 నెలలు ఇల్లు ఖాళీ చేయండి బ్రాహ్మణ చేసి మేము అక్కడ రేపు ఎక్కడ ఉంచాక బయటపడేస్తాం. శరీరానికి కలిగి శరీరంలో ప్రాణం ఉంటే వీళ్ళు కానీ ప్రాణం లేకపోతే ఎవడో దాన్ని పట్టించుకొని బయటపడేస్తారు. మీరేమనుకుంటున్నారంటే మీరు ఎవరికైతే బాగా చూశారో ఎవరికైతే చదువులు చెప్పించారో ఎవరికైతే ఆస్తులు ఇచ్చారో వాళ్ళ మీద జ్ఞాపకం మీరు చచ్చిపోయిన మర్చిపెట్టిన 11 రోజులు మర్చిపోతారు. అది మనస్సు లక్షణం. అదేంటది 11వ రోజు ఎందుకు చెప్పడికి అందరూ మర్చిపోతారు. అంటే వాళ్ళ సొంత సమస్యలు ఏముంటాయి, వాళ్ళ సమస్య చచ్చినోడు చచ్చినోడు కదా వాడి గురించి మరకించిన వాళ్ళు పనులు చూసుకుంటారు. కనీసం మనస్సులో కూడా మీ పట్ల కూడా మనస్సులో కూడా గ్రాటిట్యూడ్ ఉండదు. మన మాట వదిలేయండి, 1000 ఎకరాలు సంపాదించిన వాళ్ళు తిండి లేకుండా బాధపడిన వాళ్ళు అని చూశారు. 1000 ఎకరాలు సంపాదించి వాళ్ళకి అన్నం పెట్టకుండా ఉన్నాడని చూశారు. ఆ ముసలోని ఎవరు చూస్తారు, చూడరు. అది 1000 ఎకరాలు సంపాదించిన మాట నిజమే, వాళ్ళు 1000 ఎకరాలు మనం సంపాదించి ఇచ్చారని కూడా అది కూడా మర్చిపోతారు. అంటే మానవుడికి సర్వసాధారణ కృతజ్ఞత ఉండదు. మానవుడికి ఎంత కృతజ్ఞత స్వభావం ఉండదు. కృతజ్ఞత స్వభావం ఉంటే ఒక భగవంతుడు విష్ణు ఒక ఆస్తుడు సమాధి. మనిషికి గ్రాటిట్యూడ్ ఉండదు. అది ఈశ్వర రూపాన్ని ధ్యానం చేసుకోండి. మీ యోగా క్లాసులకు వెళ్ళటం కంటే అలా డబ్బు పాడు చేసుకోవడం కంటే ఈశ్వర రూపాన్ని ధ్యానం చేసుకోండి, నామాన్ని స్మరించుకోండి, మీ ఇష్టదైవాన్ని అర్చించుకోండి, మీ ఇష్టదైవాన్ని అర్చించుకోండి. మీ మనస్సు దేవుడి చుట్టూరు, ఆ రూపం చుట్టూరు, లేదా నామం చుట్టూరు, ఆయన చెప్పిన మాటల చుట్టూరు మీ మనస్సును అలా తిప్పుకోండి. మీ మనస్సుని అలా తిప్పుకుంటే నెమ్మదిగా మీకు తెలియకుండా మాయమైపోతుంది, నశించిపోతుంది. ఏది మనసు నశించిపోతుంది. మీరు మాట్లాడే మాట మీ మనోనాశనానికి ఉపయోగపడాలి. మీరు చేతితో చేసే పని మీ మనోనాశనానికి ఉపయోగపడాలి. తర్వాత మీ ప్రవర్తన మీ మనోనాశనానికి ఉపయోగపడాలి. మీకు గౌరవం అనవసరం. మీకు గౌరవాన్ని బట్టి దేవుడు మీకు మార్పు లేదు, యోగ్యతను బట్టి వేస్తాడు. మీ కీర్తిని బట్టి దేవుడు మీకు మార్పు లేదు, మీ అడగతను బట్టి మార్పు వేస్తాడు. ఏం చేసుకుంటారు గౌరవం? గౌరవం మీకు గౌరవం ఉందనుకోండి, ఏం చేసుకుంటారో గౌరవం ఉపయోగం ఉందని గౌరవం. గౌరవం అనేది ఇతరులు ఇచ్చేది మనకు, కానీ మనకు గౌరవం కాదు కావాల్సింది. మనం యోగ్యత పెంచుకోవాలి. యోగ్యత పెంచి ఇతరులకు మనం ఇవ్వగలం. మన యోగ్యత పెంచుకుంటే ఇతరులకు మనం ఇవ్వగలం. నీకు యోగ్యత లేదనుకో, ఎవరో 10 మంది నేను గౌరవించడం నీకు ప్రయోజనం లేదు. దానివల్ల నీకేం మార్కులు పడవు. నీ బిహేవియర్ ప్యాటర్న్ బాగుంటే, నీ బిహేవియర్ ఇంపర్సనల్ గా ఉంటే ఏంటి అంటే పలానా దేహం నేను, పలానా మనస్సు నాది, పలానా పేరు నాది పూర్తిగా మర్చిపోవాలి. పలానా దేహం నాది, పలానా పేరు నాది, పేరు కూడా మర్చిపోవాలి. అన్ని కల్పించుకున్నాయి, దేహాలు కల్పించుకున్నాం, పేర్లు కల్పించుకున్నాం, ఇవన్నీ కల్పించుకున్న గొడవలు వదిలేదు. అంతే సాధన అంటే ఏమి లేదు, కల్పించుకున్న గొడవలు అన్న వదిలేదు. రాగద్వేషాలు తగ్గించుకోవాలి. మనం ఒకరి మీద ఇష్టం ఎక్కువ పెంచుకుని ఒకరి మీద ఇష్టం లేకుండా ఉంటాం అనుకోండి, దానివల్ల మన కాలం ఖర్చు అయిపోతుంది. మైండ్ పొల్యూట్ అయిపోతుంది. డోంట్ వేస్ట్ ఎనర్జీ అంటే నిష్కామకరం ఎందుకు చెప్పారంటే, అప్పుడు ఆరోగ్యపడుతుంది. నిష్కామ కర్మ ఎందుకు చెప్పారంటే 24 గంటలు మీరు పూజ చేయలేరు, 24 గంటలు మీరు జపం చేయలేరు, 24 గంటలు మీరు ధ్యానం చేయలేరు. మీకు అర్థమవుతుంది 24 గంటలు సాధన చేయలేరు కదా. అంటే మీ పని అది మీరు చూసుకుని మిగతా టైం కొంత ఉంటుంది కదా, అదని ఏదో రూపంలో వాళ్ళకు ఉపయోగపడదు. ఏదో రూపంలో అవి ఉపయోగపడేది కూడా గౌరవం కోసం చేయొద్దు, అవసరం కోసం చేయండి. గౌరవం కోసం చేయొద్దు, అవసరం కోసం చేయండి, గొప్పల కోసం చేయొద్దు. అక్కడ అవసరం ఉంటే చేయండి, దాటం. అదే నిర్మలంగా చేయాలి, నిశ్చలంగా చేయాలి. నేను చేస్తున్నానని తలంపు లేకుండా చేయాలి. అలా చేస్తే అప్పుడు మీరు పరిశుద్ధులు అవుతారు. అప్పుడు ఎలా అవుతారు మీరు పరిశుద్ధు? పరిశుద్ధులు మాత్రమే తన స్వరూపం ఈశ్వరుడు ఇస్తాడు. తన స్వరూపం ఎవరికి ఇస్తాడంటే పవిత్రుడికి మాత్రమే, పరిశుద్ధులకు మాత్రమే ఆయన స్వరూపాన్ని ఇస్తాడు. ఇది బాగా బాగా మనం చేసుకోండి. భగవంతుడు చెప్పాడు ఉన్నది ఏదో ఉంది, ఉన్నది లేనిది ఏదో లేదు. వినండి, అసలు మీకు అర్థమైనా అర్థం కాకపోయినా దాని లోతు మీకు తెలియకపోయినా ఇది వినండి. ఉన్నది ఏదో ఉంది, లేనిదేదో లేదు. ఉన్నదాన్ని లేదనుకున్నది పోదో, లేనిదాన్ని ఉందనుకున్నా మీరు అనుకోవటం వల్ల ఉండదు. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఇది బాగా రిపీట్ చేసిన మీ బుర్రలో తిప్పుకోండి. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. లేనిదానికి ఉండటం అంటూ లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు. ఇది నిశ్చయం. మీకు నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా ఇది నిశ్చయం అర్జున్ అన్నాడు గీతలో. మీరు లేనిదాన్ని ఉంద ఉంది అనుకున్నా అది ఉండదు. ఉన్నదాన్ని మీరు పచ్చారు లేదు 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 అనుకున్నా ఉన్నది ఎక్కడికి పోదు. ఇది నిశ్చయం. ఇది మీరు అనుకున్న లేనిది మీరు అనుకున్నప్పుడు కూడా ఉండదు. మీకు అదే ఉన్నది 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 అనుకున్నది లేదు లేదు అనుకున్నది పోదు. ఇది నిశ్చయం. ఇది నిశ్చయం. ఇది అర్థం చేసుకుంటే ఇదే మీ జీవిత లక్ష్యం. ఇది చెప్పు అంటాడు ఎవడు కృష్ణ. దిస్ ఇస్ సర్టైన్. మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, ఇది నిశ్చయం. మీరు నమ్మొచ్చు మీరు నమ్మ అది వేరే విషయం. దిస్ ఇస్ సర్టైన్. మీరెవరు నమ్మటం నమ్మకపోవటానికి? నమ్మటానికి మీరెవరు? మనసు నమ్మిది మనసు. నమ్మదెవరు? నమ్మందెవరు? మనస్సే. అది అజ్ఞానంలో భాగం, అది అవిద్యలో భాగం. నీ మనస్సు మాయలో భాగం. నీ మనస్సు ఆ మాయలో భాగం. అవిద్యలో అవిద్యలో మాయ వెలిసి నీ చీకటి ఎలా అంగీకరిస్తుంది? వెలుతుంది చీకటి అంగీకరించదు. ఇంకా ఆ వెలుతుంది చీకటిలోకి వచ్చినప్పుడు చీకటి పోతుంది. వెలుతున్నప్పుడు చీకటి అంగీకరి ఎందుకు అంగీకరించదంటే ఆ వెలుసు చీకటిలోకి వచ్చింది అనుకుంటే చీకటి పారిపోవాలి. అయితే వెలుతున్న అంగీకరించదు. ఇప్పుడు వెలుచిన చీకటి అంగీకరించదు, చెడ్డ మంచిని అంగీకరించదు. ఏ జనానికి తగ్గ జనం ఆ జనం పెరుగుతూ ఉంటారు. అది సృష్టి. అది మీకు అర్థమవుతుందా? ఏ జనానికి తగ్గ జనం ఆ జనం ఉంటారు. ఏంటి అందుకే దీన్ని సృష్టి అన్నారు. ఏమన్నారు? క్రియేషన్. ఇప్పుడు ధర్మరాజు కంటే కరు దుర్యోధనుడి పక్కన సైన్యం. మన ఆంధ్రులందరూ దుర్యోధనుడి పక్షం. ఆ పూర్వం మన ఆంధ్రులందరూ దుర్యోధనుడి పక్షమే. ఇప్పుడు సైన్యం దుర్యోధనుడికి ఎక్కువ, ధర్మరాజుకి తక్కువ. ఇది యుద్ధం జరుగుతుందనే యుద్ధం జరగడం తప్పదు. కృష్ణుడు ప్రశ్న అడిగారు, యుద్ధం జరగదని తప్పదని నీకు తెలుసు, మరి రాయబారాలు ఎందుకు చేస్తున్నామని అడిగాడు. యుద్ధం జరుగుతుందని పూర్తి లేదు, ఎవడో ఆఫ్ చేయలేడు. యుద్ధం జరుగుతుందని నీకు తెలుసు, రాయబారాలు అటు ఇటు రాయబారాలు ఎందుకు చేస్తున్నామని అడిగారు కృష్ణుడిని. ఆడన్నాడు ఆయన కృష్ణుడు ఏదో ప్రయత్నం చేయొచ్చు కదా, అలా ప్రయత్నం లేకుండా చేయకుండా కూర్చున్నాడు ఎందుకని చేస్తున్నాడు. అది జరిగేదేదో జరిగేదేదో జరిగిపోతుంది, జరిగేదేదో జరిగిపోతుంది. కానీ ప్రయత్నం చేయాలి శాంతి స్థాపనకి. మరి కృష్ణుడు కూడా ఎంతో కొంత ప్రయత్నం చేయాలి కదా అనుకుంటారు కదా. చేయకపోతేనే మనం చేసేది చేస్తాం, తర్వాత జరిగేది ఎలాగ జరుగుతుంది అన్నాడు. నేను చేసింది ఎలా ఎలా అని జరిగింది, ఎలాగో జరిగింది. ప్రవాహంలో ధర్మ ప్రవాహంలో ఈశ్వరుని యొక్క సంకల్పంలో ధర్మ ప్రవాహంలో ఒక కర్ణుడి కాదు వెయ్యి కర్ణుడైన ప్రవాహంలో పోవలసిందే దుర్యోధన. నువ్వు కర్ణుని నమ్ముకుని యుద్ధానికి వస్తున్నావు, నువ్వు కర్ణుని నమ్ముకుని ఇది ఒక కర్ణుడి కాదు ఏలాది కర్ణులున్నా ఆ ప్రవాహంలో పోవలసిందే అన్నాడు. నీకు ఇంత సైన్యం ఉంది, ఎంత సైన్యం ఉంది, ఎంత ఉందా, ఎన్ని ఉన్నా పోయే టైం వచ్చేవాడికి ఎవడు నేను రక్షించలేదు. అంగబలం కానీ అర్ధబలం కానీ భుజబలం కానీ దేహ బలం కానీ అంగబలం కానీ అర్ధబలం కానీ నీకు ప్రభుత్వ బలం ఉన్నా కానీ ఎన్ని ఉన్నా పోయే టైం వచ్చేవాడికి ఎంత బలం ఉన్నా పోతా ఉన్నాడు. ఇది బాగా అర్థం చేసుకోండి. జరిగేది జరగక మానదు, జరిగేది జరగక మానదు, జరగకూడనది మీరు ఎంత ప్రయత్నం చేసినా జరగదు, జరగకూడనది మీరు ఎంత ప్రయత్నం చేసినా జరగదు. అంటే మనం చేయవలసింది ఏంటంటే భగవంతుడి సంకల్పాన్ని అంగీకరిస్తే సుఖంగా ఉంటాం, భగవంతుడి సంకల్పాన్ని అంగీకరించకపోతే చివరికి మిగిలే దుఃఖం. జరిగేది జరుగుతుంది, జరగనిది జరగదు, జరగని దాన్ని జరిగేటట్టు చేయరు, జరిగేదాన్ని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆపి చేయరు. ఏం చేద్దంటే ఆ కర్మానుసారం ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఆ జీవకోటి కర్మానుసారం అని నడిపేస్తూ ఉంటాడు. ఇవన్నీ అంచగా ఈ గొడవ వదిలేదు ప్రపంచం. ఇదేంటిది ప్రపంచం? కానీ ప్రపంచానికి మూల కారణ పరమాత్మను ఆశ్రయించి. అంటే ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చి వచ్చిందో, ఈ జీవకోటి ఎక్కడి నుంచి వచ్చి వచ్చిందో ఆ పరమాత్మని ఆశ్రయించి. నువ్వు ఏది కాదో ముగిస్తున్నాయి జాగ్రత్తగా అండి, నువ్వు ఏది కాదో అది నిరంతరం తలపెట్టుకోవడం నీకు లాభం వస్తుంది. మీకు అర్థమవుతుందా? మీరు ఏది కాదో దాన్ని నిరంతరం తలపెట్టుకోవడం కంటే మీరు ఏది అవునో దాన్ని నిరంతరం స్మరించుకోవడం వల్ల మీరు లాభం పొందుతారు. అది భౌతిక లాభం, ఆధ్యాత్మిక లాభం కూడా. అంటే మీరు మాటలు మాట్లాడేప్పుడు సాధన అంటే ఏమీ లేదు, మీరు మాటలు మాట్లాడేప్పుడు మీ అహంకారం పెరగకూడదు. అహంకారం కోసం ఎప్పుడు మాట్లాడకూడదు. మీరు ఎప్పుడు అహంకారం కోసం మాట్లాడదు మీకు తెలిసిపోతాం అంటుంది. ఈ మాట అవసరం లేదు, గొప్ప కోసం మాట్లాడదు. అది మీ మీ లోపల మనస్సు చెప్పేస్తుంది. మీరు మీరు ఏదైనా తప్పు చేసిన తప్పు మాట్లాడతాం అనుకోండి, మీ మనసు చెప్పేస్తుంది. మీరు ఏదైనా తప్పు మాట్లాడ అని మాట ఒకటి చేత ఒకటి ఆలోచన ఒకటి మీ మనస్సు పెరగకుండా చూసుకోవాలి. ఓ పక్కన మనస్సుని పెంచేసి ఓ పక్కన మనస్సును కంట్రోల్ చేసుకోవటం ఎటువంటిది అన్నాడు? కిందేమో నిప్పు పెట్టడం, పైనుంచి నీళ్లు పోయటం. కింద ఏం చేస్తున్నావు? నిప్పు పెట్టి పైనుంచి నీళ్లు పోయటం. మనసును నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేసేవాడు, మన మనసును పెంచేసుకునేవాడు, పెంచేసుకోవడం కూడా మనం మనసును కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నాం. మనసుని ప్రపంచాన్ని జయించడం అంటే అర్థం ఏంటంటే ప్రపంచం యొక్క ప్రభావం మీ మీద ఏం పడదనుకోండి, ఎవరైనా పొగుడుతారనుకోండి అది మీకు లోపలికి వెళ్ళామనుకోండి, ఎవరైనా విమర్శిస్తారనుకోండి అవి కూడా లోపలికి ప్రపంచం యొక్క ప్రపంచంలో రాగద్వేషాలు కానీ ప్రపంచం యొక్క గొడవలు కానీ మీ మెదడులో పడవనుకోండి. మీరు ప్రపంచాన్ని జయించడం, ప్రపంచాన్ని జయించడం అంటే భూమిని ఆక్రమించుకోవడం కాదు, ప్రపంచం యొక్క ప్రభావం మీ మనస్సు మీద పడకపోతే మీరు ప్రపంచాన్ని జయించినట్టే. అందుకని భూమిని ఆక్రమించుకోవడం కాదు. అంటే మనస్సుని కంట్రోల్ చేసుకోవాలనుకున్నవాడు మనమే, దాన్ని మళ్ళీ పెంచేసుకునేవాడు కూడా అన్నీ మనమే. మనం మాట్లాడుతుంటే మీకు అర్థం ఇదే కాదు, మనం పెరగకూడదు. మనం మాట్లాడే మాటలో మన ఆలోచనలో దేహాభిమానం పెరగట్టకూడదు. మన ఆలోచనలో లేదు, మన చేతలో దేహాభిమానం పెరగటం లేదు. ఒక ఏదైనా మంచి పని చేసి నీ గురించి నీ గొప్పలు చెప్పుకుంటా మంచి పని చేశాను, నీ మంచి పని చేశాను గొప్పలు చెప్పుకుంటే నీ గొప్పలు వస్తాయి. చచ్చిపోయిన నరకానికి వెళ్తావు, పాడు లోకాలకు వెళ్తావు శాస్త్రాలు. ఇక్కడ గొప్పలు కావాలి వచ్చేస్తున్నాయి కదా నీకు, తర్వాత నీకు మిగిలేదు పాడు లోకాలు. కొంతమంది అంటారు డబ్బు పోయిందని శని పట్టింది అంటారు. డబ్బు పోయిందంటే డబ్బు పోయింది శని పట్టుకుందంటే మనం చేసే పనులు అని అటువంటి. కొంతమంది ఏమంటారంటే డబ్బు పోయిందని శని పట్టుకుందంటారు, మనం చేసే పనులు అని అటువంటి పనులు. ఎవరినైనా మీరు అనుకరణ చేయొద్దు. భగవద్గీత చేర్చని పట్టుకోండి, ఆ మాటకు అనుగుణంగా మన ప్రవర్తనలో చూసుకొని, అందుకని లోకం కూడా మీకు అనవసరం. లోకం అబద్దం. లోకం ఏంటి అబద్దం? ఏడు మిమ్మల్ని చెడ్డవాళ్ళు అంటారు, ఏడు మిమ్మల్ని మంచివాళ్ళు అంటున్నారు. మంచివాళ్ళు ఏడు మిమ్మల్ని మంచివాళ్ళు అనేవాళ్ళు, రేపు చెడ్డవాళ్ళు అంటారు. ఏడు మిమ్మల్ని చెడ్డవాళ్ళు అన్నారు, రేపు మంచివాళ్ళు అంటారు. ఏం చెప్తాను? లోకం. లోకం అంటే కుక్కతోక వంకర లాంటిది. లోకం అంటే కుక్కతోక లాంటిది. కుక్కతోక వంకర ఇప్పుడు వరకు ఎవరికి తీలేదు. లోకం కూడా అటువంటిది. లోకం అంటే కుక్కతోక వంకర ఇప్పుడు ఎవరైనా తీశారు, ఇప్పటికి తీయలేదు. లోకం కూడా అటువంటి లోకం. లోకం లాగా ఉంటుంది. మీరు అవ్వాల్సిన ట్రైనింగ్ అయిపోయి బయటకు వెళ్ళిపోవడం. మరి లోకం కూడా ఏంటంటే మీరు అడగొచ్చాం. నువ్వు పుట్టక ముందు లోకం ఉంది, నువ్వు చనిపోయిన తర్వాత లోకం అంటుంది. నువ్వు పుట్టక ముందు ఈ లోకాన్ని ఎవడ చూశాడో, నువ్వు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా లోకాన్ని ఆడే చూస్తాడు. నీకెందుకు మధ్యలో వచ్చా, మధ్యలో వెళ్ళిపోతున్నావు? నువ్వు ట్రైనింగ్ అయిపోయి బయటకు వెళ్ళిపో. నువ్వు ట్రైనింగ్ వెళ్ళిపో, బయటకు వెళ్ళిపో. ఇది లోకం నుంచి బయటకు వెళ్ళటం ఇష్టం లేకపోతే లోకమే చనిపోతుంది. ఈ లోకంలో మీరు బయటకు వెళ్తే ఇష్టం లేదు, అదే చనిపోతుందమ్మ, అదే పంపేస్తుంది. లోకమే మనం బయటకు పంపేస్తుంది. అదే ఉడికే ట్రైనింగ్ ప్లేస్ ఇది. లోకం అంటే ఏంటి? ట్రైనింగ్ కోసం వచ్చాము. ఆ ట్రైనింగ్ వెళ్ళిపోవటం, ట్రైనింగ్ అవ్వటం, బయటకు వెళ్ళిపోవటం. అంటే మీరు ఏం చేయాలంటే జీవితం నుంచి ఏం పాఠాలు నేర్చుకున్నాం మీకు అర్థమవుతుందా? మన ప్రవర్తన పూర్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మన ప్రవర్తన ఏమైనా సరిదిద్దుకుంటున్నామా లేదా? ఈశ్వరుని దయ కోసం ఏమైనా పని చేస్తున్నామా లేదా చూసుకోవాలి. ఇంకా లోకం కూడా వద్దు మనకి. లోకం మనల్ని మెచ్చుకుంటాం, అలా అటెంటి పాడైపోతాం. ఈవేళ మీకు దండ వేసిన వాళ్ళే రేపు వచ్చి మీ ముఖానికి ఫేడర్ రావచ్చు. ఇవన్నీ అది లోకం అటువంటి. అది అది వదిలేయండి లోకాన్ని. లోకాన్ని వదిలేయండి. మీకు ఆధారం, నాకు ఆధారం, పంచభూతాలకు ఆధారం, ప్రపంచానికి ఆధారం పరమేశ్వరుని ఆశ్రయిస్తే సరిపడదు. ఆడే పెరిమాళ్ళు. వాడెవడు? పెరిమాళ్ళు. పెరిమాళ్ళు అంతటా ఉన్నాడు. పెరిమాళ్ళు అంతటా ఉన్నవాడిని మనం పట్టుకోలేము. అంతటా ఉన్నవాడిని మనం అంచేది ఆ పెరిమాళ్ళకు రూపం. పెరిమాళ్ళకి ఆ రూపాన్ని పెట్టి అంటే ఇప్పుడు మీ ఫోటో ఉందనుకోండి, మీ ఫోటోకి మేము నమస్కారం పెడతాం మీ ఇంటికి వచ్చి. మీ ఫోటోకి ఇది నమస్కారం. మీరేమనుకుంటారు? నాకు తెలిసినట్టుగా మీకు అనిపిస్తుంది. అది మీరా మీ ఫోటోవా? మీరు కాదు మీ ఫోటో. అలాగే దేవుడి ఫోటో లాంటిది విగ్రహం. దేవుడి ఫోటో పెడుతుంది ఏంటి? ఈ ఫోటోకి పెడితే దేవుడికి ఎలా అంటున్నారు అనుకోకండి. ఈ ఫోటో ఈ విగ్రహంతో సాధార్థం ఉంటుంది. ఎవరికి? దేవుడికి. అంటే ఈయనకి పెడితే ఆయనకు అందుతుంది. ఇప్పుడు మీ ఫోటోని దండం పెడితే మీ ఇంటికి వచ్చి ఏమనుకుంటారు? నాన్నగారు నాకు దండం పెట్టినట్టుగానే మీకు అనిపిస్తుంది. ఇంకా ఆ ఫోటో ఎవరు? మీరే. అలా విగ్రహం ఎవరు? ఆయనే. విగ్రహం లోపల ఉన్నాడు ఎవడు? ఆయనే. అంతటా ఉన్న దేవుడు, అంతటా ఉన్న పరమేశ్వరుని పూజించలేం కాబట్టి ఆయనకు విగ్రహ రూపం పెట్టి పూజించుకుంటున్నాం. అంతటా ఉన్నవాడిని మనం పూజించగలవదేది? ఆయనకు రూపం కల్పించి, నామం కల్పించి ఆయన పూజించుకుంటాం. అందుకే ఆయన చేసే ప్రతి పూజ కూడా ఆయన చోటు ఏ దేవుడు అయితే తాదాక్ష్యం పొందుతున్నాడో ఆ దేవుడికి అందిపోతాం. మీరు చెట్టు మొదలు నీళ్లు పోయండి. చెట్టు మొదలు నీళ్లు పోస్తే ఆ నీళ్లు కొమ్మలకి, రెబ్బలకి, ఆకులకి అందిపోతుంది. అది మొదల్లో ఉండదు నీరు. అలాగే ఈశ్వరుడికి మీరు ఏదన్నా పూజ చేస్తే ఆ పూజ అంతగా ఉన్న దేవుడికి కూడా అందరు. మీరు ఎవరు రొబ్బలకు నీళ్లు పోయారు, మొదలకు పోస్తారు. మొదలు పోస్తే ఆ నీళ్లు చెట్టు అంత వెళ్ళిపోతుంది, ఆకులకి వెళ్ళిపోతుంది, రొబ్బలకు వెళ్ళిపోతుంది. అలాగే మీరు ఈశ్వరుడు ఆ ఈశ్వరు విగ్రహమే అని మీకు అనిపిస్తుంది. నమ్మన వాళ్ళకి విగ్రహం, నమ్మిన వాడికి దేవుడు, నమ్మని వాడికి దుమ్ము, నమ్మిన వాడికి సొమ్ము. అది విగ్రహమే కదా అనుకోకుండా ఆ విగ్రహం మనకి మనసు కంట్రోల్ నేర్పుతుంది. ఆ విగ్రహం మనకి ఇంద్రియాల కంట్రోల్ నేర్పుతుంది. ఆ విగ్రహం మనకి మంచి బుద్ధి నేర్పుతుంది. ఒకసారి స్వామి వివేకానంద చివరి రోజులు అడిగారు, మీరు విగ్రహారాధన ఒప్పుకుంటారా? విగ్రహారాధన చేయటం వల్ల ఒక మామూలు మానవుడు రామకృష్ణ పరమహంస అయిపోతే అటువంటి విగ్రహాలను అంగీకరిస్తారు. రామకృష్ణ పరమహంస ఎలాగయ్యాడు? అమ్మను పూజించి వాడు పెద్ద పరమహంస అయిపోయాడు. అలాగే అందరూ అయిపోతాడు. విగ్రహారాధన నాకు అభ్యంతరం ఏమి లేదు అన్నాడు. విగ్రహాన్ని ఆరాధించి మా గురువు ఎలా అయిపోయాడు, అలా విగ్రహాన్ని ఆరాధించి మీరు ఆ స్థితికి రాగలిగితే నాకేం అభ్యంతరం లేదు. అయితే మీరు వెంకటేశ్వరుని చూస్తూ ఉండండి, పెరుమాళ్ళని చూస్తే వెంకటేశ్వర పెరుమాళ్ళు చూస్తూ ఉండండి. ఆ రూపం మీద మీరు మనసు పెట్టండి, మీకు అర్థం ఆ నామాన్ని స్మరించుకోండి, నామాన్ని ఆయన వైభవాన్ని గుర్తించుకోండి, దేవుడి యొక్క వైభవాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడికి అసాధ్యం అంటే ఏముండేది? దేవుడికి సాధ్యమని అసాధ్యం చేయగలడు, అసాధ్యమని సాధ్యం చేయగలడు దేవుడు. అది దేవుని వైభవాన్ని మనసులో పెట్టుకోండి. మీ చేతిని దేవునికి, దేవునితో నమస్కారం పెట్టుకోండి. మీ నోటి నిండా దేవుని పేరు అనుకోండి. మీరు కూడా బలవంతులు అయిపోతారు. అది ఇప్పుడు ఇంతకు నేను చెప్పిదండి, యోగా క్లాసులు యోగా క్లాసులు అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి అందులో భక్తి రాదు. ఇక్కడ ఇక్కడ భక్తి వస్తుంది. లేక మీరు అది ఆ బొమ్మ ఇంటికాడ పెట్టుకుని చేసుకోవచ్చు, ఇంటికాడ పెట్టుకుని చేసుకోవచ్చు. మీరు బట్టలు ఇస్తారు వాడికి, బట్టలు పెడతారు దేవుడికి, బట్టలు పెడతారు. మీకు అర్థం అవుతుందా? ఆ దేవుడికి బట్టలు పెడుతున్నారంటే అంతలో ఉన్న దేవుడికి మీరు బట్టలు పెట్టగలరా? అంతలా వ్యాపించిన దేవుడికి బట్టలు ఎక్కడ పెట్టగలరు? అంతలా వ్యాపించిన స్వామికి ప్రతినిధి అక్కడ ఏదో బట్టలు పెట్టి సంతరిస్తారు. అది 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 మనసులోనే మీరు చేస్తే మీరు పరమహంసులు అయిపోతారు, మీరు మహర్షులు అయిపోతారు. చేసి శ్రద్ధగా చేయాలి, చేసేది శ్రద్ధగా చేయాలి, భక్తిగా చేయాలి, తపనతోడు చేయాలి, ఏకాగ్రతతో చేయాలి, ఇతరుల కోసం కాకుండా మీరు ఉద్ధరింపడ కోసం, మనం ఉద్ధరింపడాలని చేయాలి. ఎలా ఇందులో రహస్యం ఏంటంటే, మీరు వంద కుటీరాలు కట్టించడం కంటే ఒక 10 కోట్లు దాన ధర్మాలు చేయడం కంటే మీరు జ్ఞానం సంపాదిస్తే అనుకోండి, మీరు పవిత్ర సంపాదిస్తే, మీరు యోగ్యత సంపాదిస్తే, మీరు అర్హత సంపాదిస్తే, మిమ్మల్ని చూసి కొన్ని కోట్ల మంది జనం బాగుపడతారు. ఇప్పుడు ప్రభుత్వం ఏదో కొంతమంది బియ్యం ఇస్తాను, బట్టలు ఇస్తాను, వాళ్ళు జ్ఞానం ఎక్కడ ఇస్తారు? వాళ్ళకి ఉంటే కదా మనకి ఇవ్వటానికి. ఇప్పుడు ప్రభుత్వం ఏదో కొంతమందికి బట్టలు ఇస్తాను, కొంతమందికి ఏదో బియ్యం ఇస్తాను, ఏదో ఇస్తున్నారు కదా, వాళ్ళకి జ్ఞానం ఎక్కడ ఇస్తారు? వాళ్ళు ఉంటే కదా మీకు ఇవ్వటానికి. మనకు లేనిది ఎక్కడ ఇవ్వగలం? అంటే ఇక్కడ చేసేదాన్ని మీరు పని చేయండి, నిర్మలంగా చేయండి, నిర్మలంగా చేయండి, పవిత్రంగా చేయండి, ఏకాగ్రతతో చేయండి. కానీ పని పని కోసం చేయండి, తాము తాము కోసం చేయండి. రమణ మహర్షి గారి భాషలో చెప్పాలంటే కర్తలేని కర్మ చేయండి. ఆయన భాష ఏంటది? కర్తలేని కర్మ అంటే కర్త పని చేసేవాడు కనపడకూడదు, పని జరిగిపోతా ఉంటుంది. పని చేసేవాడు కనపడకూడదు, పని చేసేవాడు ఎక్కడా మనం పెట్టిన మాసలైట్ చూసినా పెట్టినా కనపడకూడదు. పని అంటే కర్తలేని కర్మ చేస్తాడంటే ఎంత కర్మ చేసినా దాని చేత మీరు బంధింపబడరు, బంధింపబడరు సరికదా? మోక్ష సామ్రాజ్యానికి అధిపతి అవుతారు, శాంతి సామ్రాజ్యానికి అధిపతి అవుతారు. ఏ కర్మ చేయాలి? కర్తలేని కర్మ చేసేవాడు కనపడకూడదు, పని జరిగిపోతా ఉంటారు. మనం ఏం చేస్తామంటే మనం కనిపిస్తూ ఉంటాం, పని సున్నా. మనం ఏంటంటే మనం కనిపిస్తూ ఉంటాం, పని మట్టికి సున్నా. ఇప్పుడు రిపేర్ వచ్చిన కార్లు అంటే మనం రిపేర్ వచ్చిన కార్లు ఏంటంటే కారు వెళ్తానికి పెద్ద ఊరు, అదే అది గంటకు పర్లాంగి వెళ్ళదు. ఆ కారు గంటకు పర్లాంగి కూడా వెళ్ళిపోయి వెళ్ళకపోయినా ఊరి ఊరి ఊరు అలా తయారు. ముసల కార్ల కింద అయిపోయాం. కొన్ని కార్లు ఊరు ఊరు తర్వాత పొగ, కారు నిండా పొగ. అది గంట ప్రయాణం చేస్తే 2 మైళ్ళు వెళ్తుందండి. ఈ లోపల 2 మైళ్ళు వెళ్ళేప్పుడు ఊరు ఊరు అయితే కారు నిండా బయటకు వచ్చింది పొగ. అలా తయారేమో చివరికి మన లోకానికి పొగ ఇస్తున్నాం. అది రిపేర్ కార్లు ఉంటాయి చూడండి, అలా తయారేమో మనం. ఇప్పుడు బాగా స్పీడ్ గెళ్ళి కార్లు ఉంటాయి చూడండి, దానికి సౌండ్ రాదు. స్పీడ్ గెళ్ళి కార్లు సౌండ్ రాదు అసలు. ఆ కారు ఎడిచినట్టు కూర్చున్నాడు తెలియదు అసలు. అది గంటకు 100 మైళ్ళు వెళ్ళిపోతాయి. అంటే కర్తలేని కర్మ చేసి కూడా అలా. ఇప్పుడు ఫ్యాన్ ఉంచండి, అది స్పీడ్ గా తిరుగుతానని కాదా చూడండి, ఫ్యాన్ అంటే చూడండి, అది స్పీడ్ గా తిరుగుతానని దాని ఆకులు కనపడదు, దాని ఆకులు కనపడవు అసలు. మామూలుగా అలాగే కట్టలేని కర్మ ఎలా ఉంటుందంటే వాడు వాడి ద్వారా పని జరిగిపోతా ఉంటుంది, వాడి ద్వారా పని పని అద్భుతమైన పని, అద్భుతం అపూర్వం ఉదాత్తం వండర్ఫుల్ వర్క్ జరుగుతూ ఉంటుంది, వండర్ఫుల్ వర్క్. కానీ మనిషి కనపడదు, అది కర్తలేని వాడే అటువంటి కర్మ చేయగలడు. కర్తని వాడు అటువంటి కర్మ నేను చేస్తున్నానని తలంపున్న వాడు చేయలేడు, ఇంకా అంత పని చేయలేడు. అంటే మనం చివరికి ఏదంటే ఈ బుడబొక్కల కారణం తయారేమో మరమ్మతి వచ్చేసి ఈ కారులో మనం చివరికి పని ఎలా ఉన్నా పోగేస్తున్నాం సమాధానం. పని సున్నా సమాధానికి ఇచ్చేది పోగ. మీరు తెర మీద కనపడకూడదు, మీరు తెర మీద కనపడకూడదు, పని జరిగిపోతూ ఉండదు. అదేంటి? కర్తలేని కర్మ. అదేంటది? కర్తలేని కర్మ అంటే మన ఏమో మన దగ్గర చెడ్డ ఎక్కడ ఉందంటే లోకానికి దగ్గరగా ఉంటున్నాం, లోకానికి భగవంతుడికి దూరంగా ఉంటున్నాం. అలా అలవాటు పడుతుంది, భగవంతుడికి దూరంగా ఉంటున్నాం, లోకానికి దగ్గరగా ఉంటున్నాం. ఇప్పుడు మన సాధన అంటే ఏంటంటే లోకానికి దూరం అవ్వాలి, భగవంతుడికి దగ్గర అవ్వాలి, అది మన సాధన పని. తర్వాత ఈ నెల ఒకటే ప్రవచనం ఉంది, ఈ నెల 25వ తేదీన, ఈ నెల 25వ తేదీని గిన్నూరు రమణ కేంద్రంలో ఈ నెల ఇంక ఒక్క ప్రవచనమే, తర్వాత ప్రవచనాలు తర్వాత చెప్తాం. తర్వాత ప్రవచనం తర్వాత భీమవరంలో ఉంది 9వ తేదీని భీమవరం ప్రవచనం. అక్కడ ఆ రోజున కాలేజీ ఓపెనింగ్ కూడా ఉంది భీమవరం, జూలపాలెం అడ్డం తిన దగ్గర అక్కడ తెరలు కడతారు, అక్కడ కాలేజీ దగ్గర తెరలు కడతారు, అడ్డవంచిన దగ్గర కూడా తెరలు కడతామని చెప్పారు. తర్వాత ఇంకా 6వ తేదీని అక్కడ మీరు రావడం కష్టం, ఇష్టమైన వాళ్ళు రావచ్చు. అది ఏ ఊరే 6వ తేదీ? మండపేటలో అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఆవిష్కరణ. అదేంటది? ఆంజనేయ స్వామి విగ్రహం ఆవిష్కరణ మండపేటలో. అది 11:58 ఇదేమో 8:58 కాలేజీది మీటింగ్ మధ్యాహ్నం 3 గంటలకి, కాలేజీ ఓపెనింగ్ 8:58కి ఆ విగ్రహం 6వ తేదీని మండపేటలో జరిగే ఆంజనేయ స్వామి విగ్రహం ఓపెనింగ్ 11:50. అదేంటది? కానీ ప్రవచనాలు 3:00 ఆ విగ్రహాలు ఆవిష్కరణ చెబుతున్నాం. అది అసలు మనకి ఆ బొమ్మలు ఇంటికి పెట్టుకుంటా ఉంటే వాళ్ళని చూసి మనం ఇన్స్పిరేషన్ పొందటం కోసం ఆ ఆంజనేయ స్వామి విగ్రహం వాళ్ళు బొమ్మలు ఇంటికి పెట్టుకుంటా ఉంటే మనం ఆయన చూసి ఆదర్శం కోసమే ఆయన చూసి మనం ఇన్స్పైర్ అవుతాం. ఆయన చూసి అంటే వాళ్ళు ఎంత మంచి పనులు చేశారో అలాగే మనం కూడా అంత మంచి పనులు చేయాలని తలంపులు అవడం కోసం విగ్రహాలు పెట్టుకుంటాం. అది విగ్రహాల యొక్క ప్రయోజనం. విగ్రహం నేర్పుతా అంటే విగ్రహారాధన తప్పు లేదని అది సబ్జెక్ట్.